Thank you, Brother.
Sure, Pete. Mm-hmm. It's really a privilege to have Brother Branham come so often to Phoenix. I think he comes to Phoenix more than anywhere. And we want him to keep coming.
Sahodara, dhanyavadalu meeku. Sahodara Williams, meeku kritagnatalu. Snehitulara, pratakkala vela shubhamulu. Nenu, ఇది షకారిన కుటుంబము అందరిగుచ్చి సహోదరి విలియమ్స్ కు సహోదరి విలియమ్స్ ఇక్కడున్న మీలో అనేకులకు అందరిగుచ్చి తెలుసును. ఆమె జవ్వు విడకమునకు లేక అది జరగమునకు సుమారు 2-3 సంవత్సరాల క్రితము దాన్ని నేను దర్శనంలో చూశాను. గత సంవత్సరము మేము ఇక్కడ ఉన్నప్పుడు అది జనవరి అని అనుకుంటున్నాను మహాసభల్లో ఆ పూజారి ఇక్కడున్న సమయం అతని పేరేంటి ఇప్పుడు అతని పేరు నేను మర్చిపోయాను. స్టాన్లీ, బిషప్ స్టాన్లీ కత్తోలిక సంఘం నుండి వచ్చినవారు. అతను నాకు బైబిల్ తీసుకుని వచ్చాడు తెలుసా. నాతో చెప్పాడు, నా కుమార్తె నీవు స్వస్థపరచబడితివి అని అనేకుల చేత అది ప్రవచింపబడింది. ఆమె బాగుపడదని దర్శనం చెప్పినది. అతను ఎరిగి ఉండెను. ప్రాతకాల వల్ల 2-3 గంటల మధ్య ఆమె చనిపోతుందని దర్శనంలో చెప్పబడేను. అది జ్ఞాపకములదా. కనుక 2-3 గంటలకు డెమస్కు నేను చెప్పలేకపోయాను. అయినప్పటికీ ఆ గదిలోనే నేరుగా ఇక్కడ స్థలంలోనే ఆమె మారుతల్లికి నేను చెప్పాను. ఆమె ఆరోగ్యం పొందుకోదు అని చెప్పాను. శ్రీమతి షకారియన్ అన్నది, అరే ప్రతి ఒక్కరూ ప్రవచనం చెప్పారు అని అన్నది. ఒకవేళ నేను తప్పేమో, అయితే నేను చెప్పాను ఆమె బాగుపడదు అని. సుమారు 3 సంవత్సరాల క్రితము వారిలో అనేక మందితో నేను చెప్పాను, బ్రతుకుడికై తప్పించుకుంటానికి ఆమెను నేను చూశాను. ఆమె పడకలోనే పడిపోయినది. ఆమె చేతులు పైకెత్తి ఆ విధంగా నా వైపు చూచి అరచినది. చివరికి ఆమె దగ్గరకు కూడా నేను చేరుకోలేకపోయాను. ఆ తర్వాత ఆమె చనిపోవడం నేను చూశాను. అక్కడ ఒకటి ఉంది, అక్కడ గోడ గడియారం ఉన్నది, అది 2-3 గంటల మధ్య అది చెప్తుంది అని వారితో చెప్పాను. కాబట్టి ఆ బిషప్ అన్నాడు, సరే అది ఏ విధంగా జరుగుతుందో నేను కనిపెట్టి చూస్తాను అని అన్నాడు. మనం నిజంగా బాధపడుతున్నాము. సహోదరి ఫ్లోరెన్స్ షకారియన్ గుర్చి సంఘం ఒక గొప్ప వ్యక్తిని పొగొట్టుకున్నదని నేను భావిస్తున్నాను. అయితే ఆమె గొప్ప పాటగత్తె, ఆత్మ పూర్ణాలైన స్త్రీ. నేను ఆమె యొక్క తల్లితో ఉన్నాను. ఆమె యొక్క తల్లి స్వస్థత పొందినప్పుడు ఆమె యొక్క తల్లి ఆ పశ్చిమ దిశలో నేను మొదట కలిసిన ఆమె ఉంటున్నది. ఆమె స్పృహ లేకుండా ఉండిపోయినది, అంతా ఉబ్బిపోయినది. అక్కడున్న వైద్యుడు నాతో చెప్పాడు, నువ్వు ప్రార్థించినప్పుడు చాలా నిశ్శబ్దంగా చేయి, ఎక్కువ శబ్దం చేయవద్దు, ఆ స్త్రీ చనిపోతుంది అని అన్నాడు. అవునండి అని నేను అడిగాను. ఆ తర్వాత నాకు చెప్తూనే ఉన్నాడు. ఆ విధముగా నా నోరు విప్పి మాట్లాడటం నాకు తరుణము లేదు. కనుక ముందుకు వెళ్లి పైకెక్కి ఆమె చూడమని సహోదరుడు డేమోస్ అది నాతో చెప్పినది. కాబట్టి నేను పై అంతస్తుకు వెళ్లిపోయాను. అప్పుడు ఫ్లోరెన్స్ నేలపైన మోకరించి ఉన్నది. కొంతమంది స్త్రీల వల్ల ఆమె ఒక అందమైన అమ్మాయి. వెళ్లిపోయాను, ఆమె కొరకు ప్రార్థించాను, అది చెప్పాను. ఆమె స్పృహ లేకుండా ఉండినది. ఆమె తిరిగి లేస్తుందని ఆమెకు చెప్పాను. ఆమె అలాగే లేచినది. 2 సంవత్సరాల తర్వాత ఆమె చనిపోయినది. ఇప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఇక్కడికి మనమంతా వచ్చామని మనం నమ్ముతున్నాము. మనకది తెలుసును. అదే దారిని మనము నమ్ముతున్నాము. ఒకరి తర్వాత ఒకరం మనలో ఒక్కొక్కరు ఆ ప్రవేశ ద్వారాన్ని దాటుతాము. ఆ హేతు చేతిని ఈ ఉదయవేళ ఇక్కడ ఉండి ఈ క్రైస్తవ వ్యాపారుల సమావేశము కూడి కలిసి ఉండి ఈ విషయాలు మాట్లాడటకు వారిని సంసిద్ధపరచుటకు ఇక్కడ ఉన్నాము. ఎందుకనగా వారు తప్పక వస్తారని మనకు తెలుసు. సహోదరి ఫ్లోరెన్స్ ఒక యవనస్తురాలు. సహోదరి విలియమ్స్ ఇప్పుడే నాతో చెప్పాడు 42 సంవత్సరాలు అని. ఎంతో యవనస్తురాలు. అయితే ఆమెకు ఈ వ్యాధి ఉన్నదని ఆమెకు తెలుసు. అయితే ముందుగా ఆమెను గూర్చి దర్శనం నేను చూశాను. ఆమె యొక్క పర్యవస్థానము నాకు చెప్పబడినది. తర్వాత అలాగే అది ఉన్నది. దాని గురించి అంతా దేవునికి తెలుసును. ఆమె వెళ్లిపోక ముందు గదిలో ఆమె యేసును చూచుట. ఇప్పుడు మనము ఆమెకు ప్రార్థన చేయదలుచుకోలేదు, ఎందుకంటే అదెంతో మనము చేశాము. ఇప్పుడు మన మధ్య ఉన్న ప్రాణము కొరకు అది మనందరికీ ప్రేరేపిస్తుంది. సహోదరి షకారినికు వలె దేవునికి మనము ధన్యవాదాలు తెలుపుకొరుదాము. సహోదరు డేమస్ కు, సహోదరి రోజులకు మనం ప్రార్థన చేయకూరుదాము. జ్ఞప్తించుకోండి, వారి యొక్క జీవితంలో ఒక భయంకరమైన కఠినమైన దెబ్బ వారు కలిగి ఉన్నారు. అది అతని తండ్రి, ఇప్పుడు అతని సహోదరి. అయితే 10 నెలలు కాలేదు. సహోదరి ఎడ్నా కూడా. సహోదరు డేమస్ కు ఎలాగో నేను సానుభూతిని తెలియచేయాలో నాకు తెలుసును. కొద్ది దినముల వ్యవధిలోనే వెళ్లిపోయినటువంటి తండ్రి, సహోదరుడు, భార్య, చిన్న బిడ్డ నాకున్నారు, నాకుండేది. కనుక ఈ ఉదయం అతడెంత బాధతో ఉన్నాడో నాకు తెలుసును. వారి కాళ్ళ చెప్పుల్లో నీవు కాలు పెట్టినప్పుడే అది నీకు అర్థమవుతుంది. అనగా ఎలాగో నీవు సానుభూతిని తెలియచేయాలో అది. నాకు నేనేది చేశాను, క్షమించండి. ఇక్కడ క్రిందనున్న చిన్న అమెరికను నా చేత్తో తట్టాను, క్షమించండి. అది పెద్దదైపోయింది, అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు నిలబడగలిగితే మనం నిలబడదాము, తల వంచుకుందాము. పరలోకపు తండ్రి, నిన్ను ఆరాధన చేయుటకు మేమిక్కడ ఈ ఉదయం కొడుకుని ఉన్నాము. మా విమోచకుడైన యేసును నీవు పంపినందుకు, తద్వారా ఇక్కడ మేము అన్ని సమయాల్లోనూ జీవించుటకు అదెంతో అనిచ్చమని మేము చూస్తుండగా, ఈ జీవితం ముగించబడిన తర్వాత మాకొక నిరీక్షణ ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుటకు ఇక్కడ కొడుకుని ఉన్నాము. మరియు తండ్రి, ఈ శరీరములో వెళ్లనయున్న దౌర్భాగ్య స్థితులను చూడగా, కాలమంతట్లో మేము ఇక్కడ ఉండకుండానందుకు మేము ఆనందిస్తున్నాము. మరణ లోయలో గుండా తప్పించుకుని మార్గమును నీవు ఏర్పరిచితివి తండ్రి. సంవత్సరము కాకముందే మాతో నిలబడి ఉన్న ఒక ప్రాణిని బట్టి ఈ ఉదయం నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. నీ యొక్క స్తుతులను పాడుచుండి సహోదరి ఫ్లారెన్స్ షెకారియన్ ను మేమెరిగినటువంటి ఆమె చిట్ట చివరికు సంవత్సరాల క్రితమే కొంతకాలం క్రితం ఇది జరిగిపోతుందని నీవు మాకు తెలిపితివి. అది మాకెక్కువ ఆకస్మికమైన వ్యాకులత కలుగు చేయదు. నీవు చెప్పినదే నిజమని మాకు తెలుసు. అటు తరువాత నీ వాక్యం తెలియచెప్పుచున్నది, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే మిక్కిరి బాధనుందును అని నీవు చెప్పినది సత్యమే అని మేము ఎరుగుదుము. ఆ లోయలో గుండనే మేమంతా రావలసి ఉన్నదని మేము ఎరుగుదుము. కాబట్టి ఆమె ఇక్కడ భూమి మీద నున్న జీవితాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. దాన్ని ఇప్పుడు ఈ ఉదయము విశ్వాసమును బట్టి నమ్ముచు. ఆమె ఈ హీనమైన అంటు రోగాల వైద్యశాల నుండి మరెన్నడూ అస్వస్థత చెందని మహిమ శరీరంలోకి దాటిపోయినదని నమ్ముచున్నాము. పాటలు పాడు ఆమె వరములు, ఆమెకున్న స్వరము, ఆమె ఆత్మ క్రీస్తుతో ఎంతో కృపలో ఉండిపోయినది. తిరిగి ఈ ఉదయం రాగలిగితే ఏ విధముగా ఆమె అది చేయదు. తిరిగి దీని గుండానే ఆమె వెళ్లవలసి ఉన్నది. అది ఇప్పుడు ముగించబడినది. ఇప్పుడు ఆమె తన తల్లితోనూ ఉన్నది. ఇప్పుడు ఆమె తన తల్లితోనూ తండ్రితోనూ ఉంటున్నారు. వారి బిడ్డలు ఇంటికి పిలిచారు. కాబట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క ప్రియమైన ప్రియ సహోదరుడైన సహోదరుడు షెకారిని కొరకు, ఆదరణ కొరకు మేము ప్రార్థించుకొనుచున్నాము. అతడు బ్రతికిన బ్రతుకును ఎరిగిన వారమై ఈ కడవర దినాల్లో అతడు వెళ్లనయున్న వేదనలు, అతడు ఏ విధముగా ఉండవలసిన దాన్ని గుర్చి అతడు వృద్ధులై పోవుచుండట చూచుచుండగా అతని తల వెంట్రుకలు ప్రక్కకు పడిపోయినవి, అతని భుజాలు వంగిపోతున్నవి, అయినను దేవునికి పొలములో నిలబడుచున్నాడు. దేవా, ఈ దినమున బలమును అతనికి దయచేయము. దేవా, నీవదే దయచేయమని నీకు ప్రార్థిస్తున్నాము. ఆమె వెళ్లిపోవటం గుర్చి ఎంతమంది వియోగ దుఃఖ క్రాంతులై ఉన్నారో వారితో ఒక్కొక్కరి కొరకై, వారిలో ఒక్కొక్కరి కొరకై ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మేమిది ఆలోచించేస్తుండగా మేము కూడా ఒక దినాన వెళ్లవలసినదని మేము జ్ఞాపకము చేసుకుంటున్నాము. ఇక్కడ ప్రభుని యేసు సన్నిధానములో మేము కలిసి కూర్చుని ఉండగా మా యొక్క జ్ఞాపకానికి ఈ క్రొత్తది నీవు తీసుకురమ్మని అడుగుతున్నాము. అది అలాగున్నట్లుగానే మేము పరీక్షించుకుందాము కాక, లేక మా యొక్క సొంత జీవిత జాబితాలలో స్వీకరించదము కాక, తద్వారా రక్తము క్రిందను విశ్వాసములోనూ మేము ఉన్నట్లుగా ప్రభువా అనుగ్రహము చూపండి. ఈ రోజు ఇట్టి పరిస్థితుల్లో ప్రజల యుద్ధకు ఈ చిన్న వర్తమానం తెచ్చుటకు నేను ప్రయత్నిస్తుండగా, ప్రభువా నీవు నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను బలపరచుము ప్రభువా, అది నాకు అవసరము. అది నీవు నాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అది నీకే ఘనతయని ఒకటి చెప్పును కాక, ఈ యొక్క ఉదయము మా యొక్క స్వరం కింద వారి ముందున్నటువంటి ఘడియను ఎదుర్కొంటానికి సంసిద్ధంగా లేట్లయితే, ఎవరైతే నేనే మార్గమును జీవమును సత్యమునై ఉన్నానని చెప్పినారో అట్టి మా ప్రభు అయిన యేసు క్రీస్తును వారు సమర్పణ చేసుకును సమయం ఇదే అవునుకాక, ఆయన నామములో మేమిది అడుగుచున్నాము, ఆమేన్. మీరు కూర్చునవచ్చును. ఇక్కడ సహోదరుడు ప్రతి ఒక్కరూ సరిగా వినగలుగుతున్నారా అని తెలుసుకుని కూర్చున్నాను. రెండు మైకు యంత్రములు ఉంచాడు, అది సరిగా ఉన్నదా? మీరు వినగలుగుతున్నారా? మీరు వినగలిగితే మీ చేతులు పైకెత్తండి. మీరు వింటున్నారా? మీ చేతులెత్తండి. సరే, ఈ ఉదయం అందరికీ కూర్చుని స్థలము ఏర్పాటు చేయలేందుకు నన్ను క్షమించండి. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండనని అనుకుంటున్నాను. బహుశా వాక్యము చదువుట, బహుశా అది తెచ్చుటకు చదవబడుచున్న ఆయన వాక్యమును ప్రభు అయిన దేవుడు దీవించును. దాని ద్వారా ఆయన్ను సేవించుటకు ఆయన కృపను మనకు అనుగ్రహించును. ఈ ఉదయం బిల్లీపాల్ ద్వారా టూసన్ లో గ్రాంట్వే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లో తరువాత ఆదివారం మే మాట్లాడుటకు వీలవుతుందని చెప్పబడినది. టూసన్ నుండి వచ్చిన వారు ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ వారములో నేను మిమ్మల్ని చూడకపోవచ్చు. రానున్న ఆదివారం నేను గ్రాంట్వే అసెంబ్లీ ఆఫ్ గాడ్ లో నేను అక్కడ ఉంటాను. కాబట్టి ఇప్పుడే మేము పైన తూర్పు నుండి తిరిగి వచ్చాము. నేను కొద్దిగా పరుగు తీసినట్లుగా అయింది. అక్కడ పర్వతాల్లో ఉన్న ప్రజలు చాలా దయార్ద్రత చేత ఎక్కువ తినటి వల్ల నేను జబ్బుపడ్డాను. కాబట్టి ఈ వారం నేను బాగా లేను. కాబట్టి నాకై ప్రార్థించండి. మీరేమంటారు? సహోదరి కాల్ విలియమ్స్ అతని హాస్యభావంతో ఇప్పుడే మనకొది కావాలనుకుంటున్నాను. అతను అన్నాడు, ఎక్కువగా అడవి పిల్లి జాతి లాంటిది. సహోదరి కాల్, దాని గురించి నాకు తెలియదు. అయితే ఎంతో విస్తారంగా ఉడతలు. ఏ ఉదయం మీరు ఒకరి కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నారా? మీ ప్రార్థనలో కొంత నాకైనట్లయితే నేను నిజంగా అభినందిస్తున్నాను, ఎందుకంటే అది నాకు కావాలి. ఇప్పుడు మనం త్వరగా వాక్యంలోకి వెళ్లవలసి ఉన్నది. మిమ్మల్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచుటకు నేను ఇష్టపడలేదు, ఎందుకంటే టెలిఫోన్ తీగలు దేశమంతటా తగిలించున్నవి. ఈ ఉదయం పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు ప్రాంతం వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్నవి. ఇక్కడ మందిరం నుండి మీకున్నట్లుగా అనేకమైన సభలు ఈ స్థాన పద్ధతిని కలిగి ఉన్నారు. పరిచర్యలు ఎక్కడెక్కడ ఉన్నవో అక్కడ ఫినిక్స్ లో తగిలించారు. అలాగే వారు కార్యాచరణం పెట్టుకుని ఆలయంలోను ఇండ్లలోను వారు కొడుకుని మంచిగా చేస్తున్నారు. వారు చెప్తారు, అది ఆకాశవాణి కంటే బాగా ఉన్నదని. అది టెలిఫోన్ కొక్కెము. వారు గదిలో మైక్రోఫోన్ యంత్రానికి స్వీకరించేది లేక ఏదో పెడతారు. గత వారంలో ఇండియానా నుండి టూసన్ కి వస్తున్నప్పుడు నా భార్య చెప్పినది గదిలో నిలబడినట్లుగానే అది ఉంటుంది అని చెప్పినది. కాబట్టి అక్కడ వరుసలు ఉన్నవి అవేవో వాటన్నింటినీ దేవుడు దీవించమని మనం ప్రార్థిద్దాం. అక్కడ పైన న్యూయార్క్ లో ఇప్పుడు అది మధ్యాహ్నం అవుతుంది. దేశము దాటిపోతున్నప్పుడు లేక దేశ పావలా వివిధమైన సమయాలు ఉంటున్నవి. ఇప్పుడు రోమా పుస్తకంలో 12వ అధ్యాయము 1వ మరియు 2వ వచనము ఈ లేఖనం చదువుటకు మేము ఆశపడుతున్నాము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును సంపూర్ణమును అలుకు అనుకూలమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ప్రభుచితమైనట్లయితే ఈ ఉదయం నా యొక్క పాఠ్యాంశమును రూపాంతరం పొందుటకు దేవుని యొక్క శక్తి అనుదానిని తీసుకోవాలని ఆశించుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక కాని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. మరియు ఏది ఉత్తమమో సంపూర్ణమో అనుకూలమో దేవుని చిత్తమేదో రుజువు చేయుడి, పరీక్షించుడి. మీ యొక్క సంఘ కాపర్లు అనేకులు మీ యొక్క కాల వ్యవధిలో గుండా వినియోగించినటువంటి ఎంతో పరిచయం ఉన్నటువంటి అంశము ఇది. అది వ్రాయబడినప్పటి నుండి అది వాడబడినది. అయితే ఆయనను దేవుని యొక్క వాక్యమును కూర్చిన ఒక విషయం, అది ఎన్నటికీ ముసలదైపోదు లేక పాతబడిపోదు. కారణం అది దేవుడు, అది ఎన్నటికీ పాతబడిపోదు. ఇప్పటికీ ప్రతి తరము ఖచ్చితంగా సుమారుగా 2800 సంవత్సరాలు లేక మరెక్కువగా ఈ యొక్క దేవుని వాక్యము మనుషుల చేతను, యాజకుల చేతను, తదితరుల చేతను చదవబడుతుంది. అది ఎన్నడూ పాతదైపోలేదు. నాకే నేను సుమారు 35 సంవత్సరాల నుండి దీనిని చదువుతున్నాను. నేను చదివిన ప్రతిసారి కూడా నేను ప్రథమంగా చూచిన దానికంటే నేనొక క్రొత్తది చూస్తుంటాను. ఎందుకనగా ఇది ఆత్మ ప్రేరితమైనది, ఇది అక్షర రూపమునున్న దేవుడు. చూశారా, మాట్లాడబడి ఉన్నటువంటి దేవుని గుణ విశేషం ఇది, కాగితం పైన పెట్టబడినది. అనేక సార్లు మనుషులు చెప్తారు, అరే ఈ బైబిల్ గ్రంథమును మనుషుడు వ్రాశాడు అని. కాదు, దేవుడు బైబిల్ ను వ్రాశాడని బైబిల్ తనకు తానుగా చెప్తుంది. ఇది దేవుని యొక్క వాక్యమై ఉన్నది, అది ఎన్నడూ గతించదు. యేసు చెప్పాడు, ఆకాశము భూమి గతించుడు కాని నా మాటలు గతించవు అని. అది గతించిపోలేదు. దేవుడే అయి ఉండి ఉండేను. ఎందుకనగా అది ఆయనలో భాగము. అలాగైతే నీవు కుమారుడు కుమార్తెవై ఉండి దానిలో భాగానివి నీవు. అది నిన్ను ఆయనలో భాగంగా చేస్తున్నది. ఆ కారణము చేతనే వాక్యం యొద్దకు మనము కలిసి సహవాసం చేయుటకు వస్తున్నాము. ఇప్పుడు ఈ మాట రూపాంతరం అన్నమాట. నిన్నటి దినాన నేను నిఘంటువులో చూశాను. నేను అంశం కొరకు చూస్తుండగా నేను ఇక్కడ ఉండవలసిన కాలం యొక్క పట్టాను పోగొట్టుకున్నాను. ఈ మాటను లేక ఈ అంశాన్ని లేఖనంలో చూశాను. నిఘంటువులో అది ఇలాగ చెప్పబడుతున్నది, మార్చబడిన ఒకటి అని. అది మార్చబడుట ఎవుతున్నది, రూపాంతరము చెందుట. అది ఏమయ్యున్నదో దానికంటే వ్యత్యాసముగా తయారవుట అది అవుతుంది. రూపాంతరము చెందుటకు దానికి గుణ లక్షణము, అందులోని ప్రతిదీ మారుతుంది. ఈ ఉదయం నేను ఆది కాండం 1లోనిది ఆలోచన చేస్తున్నాను. ఈ లోకము నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. భూమి పైన చీకటి కమ్మియుండెను. సంపూర్తిగా అవ్యక్త స్థితి తప్ప మరొకటి కాకుండెను. ఈ యొక్క లోకము ఆ స్థితి ఎందున్నప్పుడు జలముల పైన దేవుని ఆత్మ కదలాడుచుండెను. సంపూర్తి చిత్రమంతా మారెను. నిన్నైనా అవ్యక్త స్థితి నుండి ఒక ఏదేను తోట ఆయను. అదే దేవుని యొక్క రూపాంతరము చేయు శక్తి. లేని ఒకదాని తీసుకుని దానిలో నుండి అద్భుతకరమైన ఒకదానిని చేయుట దేవుని యొక్క రూపాంతరము చేయు శక్తి. లేఖనములు చదువు ద్వారా అది మనం అర్థం చేసుకుంటాము. ఈ ఏదేను సిద్ధపాటు చేయడం వరకు దేవుడు 6,000 సంవత్సరాలు తీసుకున్నాడు. అంతకాలము ఆయన తీసుకునకపోవచ్చును. కేవలం అది ఊహించడం కోసము అది లేఖనం నుండి తీసుకుందాము. దేవునికి ఒక్క దినము భూమి మీద 1,000 సంవత్సరాలని అది చెప్పబడినది. అనగా దేవుడు కాలమును లెక్కించినట్లయితే అనుకుందాము, ఆయన భూమిని చేయుటకు 6,000 సంవత్సరాలు ఆయన భూమి మీద అన్ని మంచి విత్తనాలే నాటాడు. అక్కడ అంతా మంచిగానే ఉన్నది. నేననుకుంటాను చివరికి విమర్శకులు ఆది కాండము గ్రంథమును చదువునప్పుడు దాని విమర్శ చేయుటకే మొదలు పెడతారు. ఎందుకనగా అది తనకదే పునరుచ్చరణ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది, లేక నిన్ను అటు ఇటుగా నెట్టివేసినట్లుగా ఉంటుంది. అయితే ఒక్క క్షణము మనము అది గమనిస్తే, మన పాఠములోకి మనం వెళ్లక ముందు గమనిస్తే, మోషే దర్శనము చూశాడు. దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. పెదవు నుండి చెవి వరకు మాట్లాడాడు. మోషేతో ఆయన మాట్లాడినట్టుగా ఏ మరి యొక్క మానవునితో ఆయన మాట్లాడలేదు. మోషే గొప్పవాడు, ప్రవక్తలందరిలో ఒక గొప్పవాడు. క్రీస్తుకు అతడు ఒక పోలికేయున్నాడు. దేవుడు మాట్లాడగలడు, ఆయనకు ఒక స్వరమున్నది అని అది వినబడుతుంది. దేవుడు మాట్లాడగలడు, దేవుడు వ్రాయగలడు. దేవుడు తన యొక్క సొంత వ్రేలు ద్వారా 10 ఆజ్ఞలు వ్రాశాడు. ఆయన యొక్క చేతి వ్రేలు చేత ఒకసారి బబులోను గోడల మీద వ్రాశాడు. ఒకసారి ఆయన వంగి ఆయన చేతి వ్రేలు చేత ఇసుకపైన వ్రాశాడు. దేవుడు మాట్లాడగలడు, దేవుడు చదవగలడు, దేవుడు వ్రాయగలడు. దేవుడు సమస్త కృపకు బలమునకు ఊటయ్యున్నాడు. సమస్త దైవిక జ్ఞానము దేవునిలో ఉన్నది. కనుక అది ఎరిగిన వారమై ఉన్నటువంటి ఒకే ఒక సృష్టికర్త ఆయనే అని ఎరిగిన వారమై దేవుడు తప్ప వేరే సృష్టికర్త లేడు. సాతాను సృష్టి చేయలేడు ఎన్నటికీ కూడా. అయితే ఏదైతే సృజించబడినదో దాన్ని తారుమారుగు మాత్రమే అతడు చేయగలడు. అయితే దేవుడు ఒక్కడు మాత్రమే సృష్టికర్త. కాబట్టి ఆయన వాక్యము ద్వారా సృష్టించాడు. ఆయన ఆయన వాక్యమును పంపాడు. కాబట్టి భూమి మీద ఆయన పెట్టిన విత్తనములన్నీ, ఆ విత్తనములను ఆయన తన సొంత మాట వలన రూపించాడు. ఎందుకనగా విత్తనముల నుండి మరి ఒకటి చేయకుండా ఆయన వాటిని అక్కడ పెట్టాడు. అవి నీటి అడుగు భాగాన ఉన్నవి. ఇది అక్కడ ఉండును కాక, అది అక్కడ ఉండును కాక అని మాత్రమే ఆయన పలికాడు. అనేక సార్లు వాటిని మనం ఇలాగ చూస్తుంటాము, అది బైబిల్ పునరుచ్చరణ చేస్తున్నట్లుగా లేక అది చెప్పినదేదో ఒకటి చెప్పినట్లుగా అనిపిస్తుంది. ఉదాహరణగా ఆదికాండం 1లో మనం ఇలాగ చూస్తున్నాము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఆయన అలాగ వెళ్ళచ్చు, భూమిపైన అనేకమైనవి జరిగను. తరువాత మనమేలా కనుగొంటున్నాము, భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు అని. అప్పుడు దేవుడు నేల మట్టితో నరుని సృజించెను. అది వ్యత్యాసకరమైన నరుడు. ఆయన అతనిలో జీవాత్మను ఊదగా అతడు జీవించు ప్రాణి ఆయను. మొదటి మనిషి దేవుని పోలికయందున్నాడు, అనగా ఆత్మ. యోహాను 4 చెప్పినట్లుగా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను ఆరాధింపవలెను. అయితే దేవుడు ఆత్మ. ఆయన సృజించిన మొదటి నరుడు ఆత్మ నరుడు. అతడు దేవుని పోలికగాను దేవుని స్వరూపమందు ఉన్నాడు. తరువాత ఈ మానవుని లేక ఈ నరుని ఆయన శరీరమందు ఉంచాడు. నరుడు పడిపోయాడు. కాబట్టి దేవుడు దిగివచ్చి నరుని పోలిక అయ్యాడు. తద్వారా పడిపోయిన నరుని విమోచించిన కొరకై నా యొక్క అభిప్రాయానికి అది నిజమైన స్వార్థ కథ. 6,000 సంవత్సరాలలో దేవుడు ఈ అద్భుతకరమైన విత్తనాలను నాటాడు లేక ఆయన వాక్యమును ఆయన పలికాడు. అది ఇలాగుండును, ఈ చెట్టు ఇలాగుండును, ఇది ఇలాగుండును. ప్రతిదీ పరిపూర్ణమైనది, అదెంతో మంచిది. అవి ఎలాగుండవలనో ఆ యొక్క ప్రతి విత్తనానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఎటువంటి ప్రాణం వాటిలో ఉండవలనని దేవుని యొక్క వాక్యం పలికినో అటువంటి మొక్కల్లోకి అవి రూపాంతరం చెందినట్లుగా ఆయన ఆజ్ఞాపించను. అది ఒక చెట్టు అయితే అది ఒకనే పుట్టించును. అది తాటి చెట్టు అయితే అది తాటి చెట్టునే పుట్టించును. ఎందుకనగా ఘనుడైన సృష్టికర్త ఆయన వాక్యమును పంపించను. నిజమైన విత్తనము రూపం తాల్చక ముందే వాక్య విత్తనము అక్కడ ఉండి ఉండెను. వాక్యము విత్తనముగా రూపము దాల్చెను. చూశారా, దేవుడు లోకమును కనబడని పదార్థములు చే నిర్మాణము చేశాడు. చూశారా, ఆయన లోకమును వాక్యము ద్వారా చేశాడు. ప్రతిదీ ఉనికి స్థితిలోనికి వచ్చుటకు దేవుడు పలికాడు. ఆయన దేవుడై ఉన్నవాడై సృష్టికర్తయ్య ప్రతిదీ ఉనికిలోకి వచ్చుటకు ఆయన పలికాడు. అది తప్పకుండా పరిపూర్ణమైనది, అనగా లోపము లేనిది. అటువంటి లోకమై ఉండవలసి ఉండెను. అది అందమైన స్థలము. అది ఇక్కడ భూమి మీద అసలైన ఖచ్చితమైన పరదేశు. ఎప్పుడు ప్రతి ఒక్క స్థలానికి ఎక్కడో ఒక చోట ప్రధానమైన స్థలం ఉండవలసి ఉండెను. ఈ మహాసభకు ఒక ప్రధాన స్థలమున్నది. ఈ సమావేశానికి ఒక ప్రధాన స్థలమున్నది. మరియు సంఘానికి ఒక ప్రధాన స్థలమున్నది. కాబట్టి ఈ గొప్ప స్థలానికి, మనముంటున్న దేశానికి, దానికి ఒక ప్రధాన స్థలమున్నది. కాబట్టి ఈ గొప్ప ఏదేనుకు ఒక ప్రధాన స్థలముండెను. దాని యొక్క ప్రధాన స్థలము ఏదేను తోటలోకి నడిపించబడెను లేక ఏదేనులోకి, అనగా ఈ తోటకు తూర్పు వైపున. దేవుడు ఆయన కుమారుని, ఆయన కుమారుని పెళ్లి కుమార్తెను, ఆదాము హవ్వను, ఇక్కడ భూమిపై ఉన్న ఆయన సృష్టి అంతటిని పరిపాలించుటకు ఇక్కడ ఉంచాడు. ఆదామునకు దేవుడు తండ్రి అయ్యుండెను. ఆదాము దేవుని కుమారుడు. లేఖన ప్రకారముగా అతడు దేవుని కుమారుడై ఉండెను. అతని సొంత శరీరంలో ఉండి దేవుడు అతనికి సహకారిని చేశాడు. బహుశా అతని గుండె యొద్దనున్న అతని ప్రకటముకతో కాబోలు. తద్వారా ఆమె అతనికి సమీపస్తురాలుగా ఉండుటకు, సాటి అయిన సహకారిగా ఉండుటకు చేశాడు. అయితే అంతవరకు ఆమె నిజంగా అతనికి భార్య కాదు. అతడు అలాగే అంతవరకు అతడు పురుషుడు కాదు. ఆయన అలాగూ పలికాడు అంతే. అక్కడే ఇబ్బంది వచ్చినది. ఆదాము ఆమెను ఎరుగక మునుపు సాతాను ఎరిగినది. కనుక అది కేవలము ఆయన పలికిన మాటే. అది నేను చెప్పాను, ఎక్కువ సమయము గడుపుటకు నేను ఇష్టపడలేదని. అయితే మీలో కొందరు కొద్దిగా గజిబిజి కావచ్చును, ప్రత్యేకించి అక్కడ పైన దక్షిణాది వారు. ఈ దినాన తదినకై సర్పము యొక్క సంతానమును గూర్చి దేవుడు నాకిచ్చిన వర్తమానాన్ని గూర్చి గజిబిజి కావచ్చును. ప్రభుచితమైనట్లయితే ఈ కొద్ది దినాలలో మా ఇంటికి జెఫర్సన్లోకి నేను వెళ్ళనయ్యున్నాను. దాని గురించి చెప్పడానికి మా యొక్క సుమారు 6 గంటల వర్తమానమున్నది. దాని అంతటిని వివరించటకు చూశారా, మేము మాట్లాడుతున్నదేదో మీరు అర్థం చేసుకుంటానికి ఒక రూపమున అది పెట్టగలిగినట్లయితే పెట్టగలుగుతుంది. అది హోవా ఇలాగు సెలవిస్తున్నాడు. అది చాలా సంవత్సరాల క్రితము మన సహోదరి ఫ్లోరెన్స్ వెళ్లిపోక ముందు చూచుట ఎంత నిజమో అది అంత నిజం, అది సత్యము. మనం అది అపార్థం చేసుకుని ఉండవచ్చును. ఒకటి వ్యతిరేకమైన దానితో ఒకరు నా యొద్దకు వచ్చినట్లయితే నాకై నేను ఒక విధంగా అపార్థం చేసుకుంటాను. ఎవరైనా ఏదైనా చెప్పినా నేను విమర్శ చేయను. మనము ఒకరినొకరు విమర్శ చేసుకుంటూ కాదు. అది చేయటం వల్ల నేను నేరస్తును కాదు. నేను ప్రభుకు ధన్యవాదాలు చెల్లిస్తాను. నేను పాపమును అవిశ్వాసమును విమర్శ చేస్తాను. అయితే వ్యక్తిగతంగా వ్యక్తిని కాదు, అవునా? నేను చేయను. మనము పోరానటువంటి సహోదరులము సహోదరులము. నిన్నటి రోజు ఎక్కడికైతే సహోదరి ఫ్లోరెన్స్ వచ్చినదో మనమంతా వచ్చాము. చూశారా, మనమంతా ఆ విధముగా రావలసి ఉన్నది. మీతో అంగీకారం లేనటువంటి ఒక సహోదరుని సహోదరిని విమర్శించడానికి ప్రయత్నించుట అది నా ఉద్దేశం కాదు. కాదు, అది చేయటం నాకెంతో దుర్మౌను కాక ఎవరి పేరైనా నేనిప్పుడైనా పిలిచినట్టుగా మీరు టేప్ మీద కనుగొంటారని నేను అనుకున్నాను. వ్యక్తి తప్పు అని అనేక సార్లు నేను తలంచినది. అది దేవునికి వారికి సంబంధించి ఉన్నది. అయితే తప్పేదేనను కొన్నిసార్లు అపార్థం చేసుకుంటా అనేది అది పాపం కాదు. అది ప్రజలను అపార్థం చేసుకుంటా అవుతున్నది. మన యొక్క గ్రాహ్యాలకు మనం చెప్పుకుంటూ మనకొక్కొక్కరికి హక్కున్నదని నేను తలస్తున్నాను. సరే, ఇప్పుడు ఈ యొక్క గొప్ప సృష్టికర్త ఆయన సృజించిన కుమారుని అక్కడ ఉంచాడు. ఆదాము ఆయన సృష్టించిన మొదటి కుమారుడు. యేసు ఆయన యొక్క ఏకైక అద్వితీయ కుమారుడు. గమనిస్తున్నారా, ఆయన స్త్రీ వలన అద్వితీయ కుమారుడు. అయితే ఆదామైతే దేవుని చేతి వలన సృష్టిలో నేరుగా వచ్చాడు. ప్రధాన కార్యాలయము ఆయన కుమారునితో, ఆయన కుమారుని యొక్క భార్య మొదలుగు వారితో అదెంతో మంచిగా కనిపిస్తుంది. అక్కడ ఒక మనుషుడున్నాడు, దానంతరికి శిరస్సు అధికారి. అతడు ఆయన యొక్క సొంత కుమారుడు, అతని పెళ్లి కుమార్తె. ప్రతి ఒక్క విత్తనము లోపము లేనట్టుగా ఉన్నది. తాటి చెట్టు, ఒక్కు చెట్టు, గడ్డి, పక్షులు, జంతువులు అన్ని మంచిగా ఉన్నవి. ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆజ్ఞ వలన సంపూర్ణ క్రమములో ఉన్నారు. నీ స్వభావాన్ని మార్చుకోవద్దు. వాటి వాటి జాతి ప్రకారము ప్రతి ఒక్క విత్తనము ఓకు. నీవు బొప్పాయి చెట్టుగా తారుమారు చేయవు, అవునా? తాటి చెట్టు నీవు ఇంకొక దానిగా తారుమారు చేయలేవు. అయితే ప్రతి విత్తనము వాటి వాటి జాతి ప్రకారము ఆయన కాలములో గుండా దాన్ని గమనించాడు. ఆయన వాక్యమును పలికాడు. పైకి వచ్చిన వీటన్నింటినీ ఆయన సృష్టి చేయు ఘనమైన శక్తి చేసినది. చివరికి పురుషుని స్త్రీని కూడా వారు శిరస్సయ్యుండేది. ఎందుకనగా మిగతా జాతుల కంటే వారు ఆతిథ్యము కలవారు. వారు ఆయన చెట్లకు, జంతువులకు మొదలగు వాటిని ఏ భద్రతలో ఉంచి ఉన్నాడో అదే భద్రతలో వారిని ఆయన ఉంచి ఉండెను. ఆయన వాక్యములు అవి ఎన్నడూ తప్పలేదు. ఆ వాక్యమును మీరిపోలేదు. వారు అక్కడే ఉండవలసి ఉన్నది. అందులో ఉండి ఒకటి తీసివేయవద్దు, దానికి ఒకటి కలపవద్దు. ఈ మాట ద్వారా, ఈ వాక్యము ద్వారా మీరు జీవించవలసి ఉన్నది. ఆ యొక్క సృష్టి ఆ విధముగానే ఉన్నట్లయితే సహోదరి షకారియన్ ఈ ఉదయం వెళ్లి ఉండేది కాదు. అది ఆ విధముగానే ఉన్నట్లయితే దేవుని యొక్క ఘనమైన సంవిధానము లేక వ్యవస్థ అలాగే ఉన్నట్లయితే మనము తిరిగి ఆ స్థానానికి గురిపెట్టి ఉన్నామని మనము నమ్ముతున్నాము. ఆ స్థానానికి మనం వెనుకకు వెళ్లిపోతున్నాము. ఎక్కడకు? ఆ 7వ దినపు ఉదయ వేళకు. దేవుడు అదంతా చూచి అది మంచిది అని పలికెను. నేను దాని వలన ఆనందిస్తున్నాను. నేనది చేసినందుకు ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు అదంతా భద్రతలో ఉన్నది. వారు చేయుదురని నా కుమారుని మీద, అతని భార్య మీద నేను నమ్మకముచ్చున్నాను. ప్రతిదీ వాటి వాటి జాతిని పుట్టించుటకు, అది సరిగ్గా ఉండుటకు చూచుటకు, దాని అంతటిపైన అధిపతిగా నేను వారిని పెట్టాను. ఇప్పుడు అది చేయుటకు అతనికి శక్తి ఉన్నది. తరువాత దేవుడు చెప్పాడు, సరే, అదంతా మంచిదే అయినట్లయితే మరి అది మరి ఒకటి కాలేదు. ఎందుకనగా అది నా యొక్క సొంత కోరిక. అది అలాగే ఉండాలని నేను కోరియున్నాను. ఆ విధంగానే ఉండడానికి నేను పలికి ఉన్నాను. నేను ఏ విధముగా కోరుకున్నాను ఆ విధముగానే ఖచ్చితంగా నా వాక్యములు దానిని పట్టుకుంటవి, నా మాటలు దానిని పుట్టిస్తవి. అది అక్కడే ఉన్నది, అదంతా మంచిదే. కనుక బైబిల్ చెప్తున్నది, దేవుడు తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను అని. ప్రతిదీ అదుపులో క్రమబద్ధములో ఉన్నది, దాని జాతి ప్రకారము మొలకెత్తడానికి. ఇప్పుడు జ్ఞాపకముచ్చుకో, కలిగించుటకు లేక పుట్టించుటకు ఆయన నేలలో విత్తనం పెట్టినప్పుడు విత్తనము దాని లోపలనున్న జీవము యొక్క బలముతో రగలుగుతుంది. విత్తనము నుండి మొక్కగా రూపాంతరము చెందుటకు అలాగ వచ్చును, లేక అది ఏదైనప్పటికీ ఆయనకు రూపాంతరపు శక్తి అది ఏమై ఉంటుందో ఆ విధముగానే ఉండటం కొరకై ఆయన ఏమని పలికను అట్టి వనరులలో దేవుడు విత్తనమును అందులో పెట్టి ఉన్నాడు. అది దాని యొక్క మంచి విభాగముతో నిలబడినంత కాలము అది ఏ విధముగా ఉండునని దేవుడు పలికను ఖచ్చితంగా అలాగే ఉంటుంది. అది ఆ విధంగానే ఉండవలసి ఉంటున్నది. ఎందుకనగా ఆయన దాన్ని ఆ విధముగా చేశాడు కనుక, ఒక క్రమముగా చేశాడు. అనగా అది ఏమైనప్పటికీ దాని యొక్క క్రమంలో నిలబడితే ఆయన యొక్క వాక్య దారిలో ఉండినట్లయితే ఏ విధముగా ఉండవలనని ఆయన వాక్యము చెప్పినదో ఖచ్చితంగా అట్టి దాన్ని అది పుట్టిస్తుంది. అక్కడ నుండి అది కదలిపోలేదు, ఖచ్చితంగా అట్టి క్రమంలోనే ఉంటును. కాబట్టి ప్రతి ఒక్కటి ఆయన స్వంత కుమారుని యందు నమ్మిక ఉంచి ఉండెను, అది ఆ విధముగానే ఉండుటకై. తరువాత ఆయన చెప్పాడు, అదంతా మంచిది, కనుక నేను విశ్రాంతి తీసుకుంటాను. అది ఏ విధముగా ఉండాలని నేను కోరుతున్నానో అట్టి వర్గీకరణముగా అది రూపాంతరము చెందుటకు ఆ యొక్క ప్రతి విత్తనములోనూ వాటిలో శక్తి ఉంటుంది. అది ఉండవలసినది అదే, ఎందుకంటే దానిలోనున్న వనరులను బట్టి నేను ఏ విధముగా ఉండాలని కోరిచినో ఖచ్చితంగా అది దానికదే చేయుటకు ప్రతి విత్తనానికి నేను రూపాంతర శక్తి ఇచ్చున్నాను. దేవుడు ఎన్నడూ మారడు. ఆ దినాన ఆయన ఏ విధముగా ఉన్నాడో ఈ దినాన అలాగే ఉన్నాడు. ఒకటి చేయుటకు దేవుడు తీర్మానించుకున్నాడు, అది ఆయన చేయును. ఏది ఆయన నిలుపు చేయలేదు, ఆయన అది చేస్తాడు. అదంతా బాగుండి క్రమములో ఉంచిన తర్వాత ఇదంతా బాగుండు బాగుగా ఉండునని దేవుడు నిజంగా భావించాడు. ఆ తర్వాత ఆయన చేసిన తర్వాత శత్రువు లోపలికి వచ్చాడు, రూపాంతరం చెందుకు దేవుడు శక్తిని అనుగ్రహించాడు. ఇతను నేను పిలవబోచున్నాను శక్తితో తిరిగి సృష్టి చేయుటకు కాదు, అయితే అతడు చెడగొట్టుటకు శక్తి కలిగి ఉన్నాడు. రూపాంతరము చేయుటకు కాదు, కాని వికృతంగా లేక కురిపుగా చేయుటకు శక్తి కలిగి ఉన్నాడు. ఏదైనా తన స్వంత స్థాయి నుండి కురిపి అయిపోయినట్లయితే చెడిపోయినదేదో దానిలోకి వెళ్లిపోయినది. కొంచెం కాలం క్రితము పహారా కాస్తున్నప్పుడు జొన్న తోటలో గుండా వెళ్తున్నాను. నేను ఇలాగ అనుకున్నాను, అక్కడ ఒక చెట్టు కొమ్మ తొలగిపోయి జొన్న చెట్టు కాడపైన పడిపోయినదని అనుకున్నాను. చెట్టు కాండము అది వరకు ఎలాగున్నదో అలాగే ఉండటం కొరకై తన శక్తి కొలది ప్రయత్నం చేస్తున్నది, అయితే అది రూపమే లేకుండా పోయినది. ఎందుకంటే ఒకటి జరిగింది, దానిపైన కర్ర ఒకటి పడినది. తర్వాత పొలంలో ఒక అడవి తీగ చెట్టు చూశాను. ఇక్కడున్న చాలా మంది పురుషులకు, మీలో కొందరు స్త్రీలకు, మీరు కెంటుకు నుండి వచ్చిన వారైతే అక్కడ స్త్రీలు పురుషులు వాడే పారనే వాడుతారు. పొలంలోకి పార తీసుకుని వెళ్తారు. కలుపు మొక్కలు తీగలను నరికివేయటానికి ఆ బాతు మెడ వంటి చెలక పార అని పిలుస్తాము. ఎక్కడ జొన్న వర్షంలో ఆ తీగలను నీవు బయటికి తీయకపోతే ఈ విధముగా ఈ తీగ అక్కడకు చేరుకుని అక్కడ జొన్నను అలాగే పట్టుకుంటుంది. ఎంతో సులభంగా, ఎంతో జిత్తులు మారిగా నిదానంగా దానికదే చుట్టుకుని పోయి కప్పివేస్తుంది. చివరికది బలం పుంజుకుని అదే వికారమయ్యేంతగా గింజను లాగేస్తుంది, దానికదే లాక్కుంటుంది. దాని స్వంత ద్రాక్షవల్లికి అది చుట్టుకుని పోతుంది. అది ఏమైనదో దానిని కురూపిడిగా ఇంకొకటిగా చేస్తుంది. అయినను అది జొన్న అయితే అది రూపము లేని జొన్న, కురూపి అయిన జొన్న అవుతుంది. మనమందరము ఇంకా దేవుని రూపములోనే ఉన్నాము, అయితే కొందరు దేవుని కుమారులుగా ఎంతో రూపము లేని వారైపోయారు, వికృత రూపాన్ని పొందుకున్నారు. ఆయన మనము నడుచుటకు మనకై సిద్ధపరిచిన మార్గానికి ఆయన వాక్యానికి వ్యతిరేకంగా నడుచుట వలన అలాగూ ఉన్నారు, ఒకటై కూర్చుని ఉన్నారు. మార్గమునకు బయట లోకము త్రిపుతున్నది, దానికి సమీపంగా అది లాగుతుంది. ఆయన మనలను నాటిన దానికి దిగంబరులుగా దేవుని కుమారులు కుమార్తెలగుటకై చేస్తుంది. దేవుని కుమారులు కుమార్తెలకు ఈ చెడ్డ కార్యమును పాపము చేసినది. కృత్రిమము వికారముగా చెడగొట్టువాడు వికారమైపోవుట అన్నది. ఈ విధముగా మాట్లాడుటకు ఆ విధముగా ఇలాగూ మాట్లాడుటకు వింతైన విషయం అన్నది నాకు తెలుసు. అయితే అది అతడై ఉంటున్నాడు. అతడు వికారం చేశాడు లేక తారుమారు చేశాడు. తారుమారనగా మార్పు చెందుట, ఒకటి వ్యత్యాసకరమైనది చేయుట, వికృతము రూపము లేనిదిగా చేయుట అన్నది అలాంటిది. అది తీసుకుని వచ్చి రూపము లేకుండా చేయుట, మరొక రూపమున చేయుట. అయినప్పటికీ అది ఇంకా అదే విత్తనము. అయితే అది కురూపి అయిపోయినది. మనం ఇలా కనుగొంటున్నాము, దేవుడు ఏ విధముగా రూపాంతరము చేయుటకు ఎంత సమయాన్ని తీసుకున్నాడో ఈ వికృతము చేయవాడు చెడగొట్టడానికి అదే సమయాన్ని తీసుకున్నాడు. అతడు అతని విత్తనమును ఏదైన తోటలో నాటాడు లేక అతని విత్తనమును నాటలేదు. ఆ సమయం మొదలుకొని దేవుని విత్తనమును దేవుని వాక్యమును చెడగొట్టుటకు అతనికి 6,000 సంవత్సరాలు పట్టినది. దాని వికృతము చేయుటకు, రూపము లేనిదానిగా చేయుటకు, దానిని ఒక విధంగా వ్యత్యాసము చేయుటకు. మొట్టమొదటిసారి హవ్వ అతని మాట విన్నప్పుడు ఒక చిన్న పదబంధము ఆమె తీసుకున్నది. గుర్తుంచుకో, మొదటి సాతాను ఆ లేఖనమును ఎంతో వివరంగా నిర్వచించాడు. ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా చూస్తున్నారా? ప్రతి చెట్టును మీరు తినకూడదా? ఇప్పుడు జ్ఞాపకముంచుకో, హవ్వ చెప్పి ఉన్నది, అవును ప్రతి చెట్టు ఫలము మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలమును కూర్చి వాటిని మేము చివరికి ముట్టకూడదు. అతని వర్తమానం ఇప్పుడు గమనించు. ఆ వాక్యమును కొద్దిగా మెలకలు తెప్పినది. హవ్వ చెప్పినది, దేవుడు మాతో చెప్పాడు, ఇది మేము చేసినట్లయితే ఆ దినముననే మేము చనిపోతాము అని. అతడు చెప్పాడు, ఓ మీరు నిజంగా చావరు. చూస్తున్నారా, అతడు మనుషులై ఉండెను. అతడు చెప్పాడు, మీరు ఇప్పుడు ఇది చేయుడి అని. మీరు ఒక విధముగా అవివేకులైన వారున్నారు. అవివేకులు, మీకు నిజంగా ఇవన్నీ తెలియవు. అయితే మీరు ఇందులో భాగం పొందుకున్నట్లయితే అప్పుడు మీకు జ్ఞానం వస్తున్నది, మీకు తెలివి వస్తున్నది. మీరు మంచి చెడులు ఎరిగిన వారవుతారు, దేవుళ్ల వల్లే అవుతారు. మీరు నేను కలిగియున్న ఈ జ్ఞానముతో భాగం పంచుకున్నట్లయితే నాకు తెలుసు, మీకు తెలియదు. అది జ్ఞానము కలిగినట్టు సరే, అయితే జ్ఞానము విరుద్ధమైనదైతే, జ్ఞానము దేవుని యొద్దు నుండి వచ్చిన సరైన జ్ఞానము కాకపోతే, దైవిక జ్ఞానము కాకపోతే, ప్రకృతి సంబంధమైన జ్ఞానం అవుతున్నది. ఎంతటి విజ్ఞాన శాస్త్రం మనకు ఉన్నప్పటికీ, మరి ఏదైనా లేక విద్య ఉన్నప్పటికీ నాకు లెక్కలేదు. అది దయ్యానిదే. ప్రభు చిత్తమైతే కొద్ది నిమిషాల్లో నేను మీకు అది నిరూపిస్తాను. అది దయ్యపు సంబంధమైనది. నాగరికత దయ్యానిది. దానిపైన నేను బోధ చేసి ఉంటే భూమి మీదనున్న సమస్త సంస్కృతి విజ్ఞాన సంబంధమైన అన్ని బలములు ప్రతి ఒక్కటి దయ్యానివే. అతడు అతని సువార్తను కలిగి ఉండి ఏదైన తుడిలో తెలివిని గుర్చి బోధించాడు. అతడు ఆ తెలివిని తీసుకుని తారుమారు చేయబడిన తెలివిని వాక్యమునకు, దేవుని చిత్తమునకు, దేవుని ప్రణాళికకు వ్యతిరిక్తమైన అట్టి దానిని అతడు తీసుకున్నాడు. ఇప్పుడు నిర్దిష్టంగా దేవుడు ఏమి చేస్తున్నాడో, తలక్రిందులు చేయబడిన విధముననని అది చేయుటకు 6,000 సంవత్సరాలు అతను తీసుకున్నాడు. అతని సొంత ఏదేను తెచ్చుటకు లేక తారుమారు చేయుటకు అంత సమయాన్ని తీసుకున్నాడు. ఇక్కడ భూమి మీద అతనికి ఒక ఏదేను ఉన్నది. అది జ్ఞానముతోనూ తెలివితోనూ నిండి ఉన్నది. జ్ఞానము తెలివి విజ్ఞాన శాస్త్రము, అది ఆరంభములో అతని యొక్క సువార్తయుండెను. దేవుడు ఎప్పుడు అలాంటివి ఏర్పాటు చేయలేదు. మీరు ఒక్క నిమిషము గమనించాలని కోరుతున్నాను. ఇది అతడు చేశాడు, ఎందుకంటే లోక జ్ఞానమునకు కారణ పురుషుడు. ఇది చెప్పడం కష్టము. ఇదెంతో కఠినమైన విషయం. ఎందుకనగా నేను ఎలాగూ భావన కలిగినాను, అటువంటి భావన కలిగిన వారితో మాట్లాడటం అదే మార్గాన్ని అనేక సంవత్సరాలు నేను కలిగి ఉన్నాను. అయితే 7 ముద్రలు తెరవబడినప్పటి నుండి ఆ దూతలు దూరాననున్న పర్వతం వెనుక ఉండి ఇది క్రొత్త పుస్తకమైపోయినది. మరుగుగా ఉన్న సంగతులన్నీ దేవుడు ప్రకటన 10లో వాగ్దానం చేసినట్లుగా బయలుపరచబడుచున్నది. ఆయనది చేయును. ఈ విషయాలు చూచుటకు అర్థం చేసుకుంటూ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న భాగ్యవంతులమైన ప్రజలం మనము. అది ఒక విధమైన మిథ్య కాదు. అది చేయుటకు ప్రయత్నము చేయు ఒక వ్యక్తి యొక్క మానసికమైన శరీర సంబంధమైనది కాదు. అది ప్రత్యక్షపరచబడి రుజువు చేయబడిన దేవుని యొక్క వాక్యము. అది నిజమైనది. రుజువు చేయబడినది విజ్ఞాన శాస్త్రం వల్ల కాదు, కానీ దేవుని వలన రుజువు చేయబడినది. అది నిజం. వత్తు మనములని ముందుగా చెప్పినట్లుగా ఆయన వాక్యానికి అర్థం చెప్పుటకు దేవునికి ఎవరూ అవసరం లేదు. ఆయనకు ఆయనే స్వంత అనువాదికుడు. ఆయన చెప్పాడు, అది జరుగును అని జరుగుతుంది. అది దానిని ఆయన నిర్ధారణ చేశాడు. అది దాన్ని అనువాదం చేయును. కొద్ది సంవత్సరాల క్రితము పెంతికోస్తు వారమైన మనలను ఇతర సంఘస్థులు మనం పిచ్చివారమని అనేవారు. మనము కాలేదు. పరిశుద్ధాత్మ గతములోని ఒక కార్యమాయేను. అయితే ఇచ్చయించు ప్రతి వానికి దేవుని యొక్క వాగ్దానమని మనం ఎరిగింటిమి. మరియు మనము వ్యత్యాసపరులమని లేక ప్రత్యేకంగా ఉండేవారమని మనం ఎరిగితే అది కొద్ది కొద్దిగా ఇది తెరవబడింది. ఆయన వాగ్దానం చేశాడు ఆ అన్ని సంఘ కాలాల్లో మరుగ్గా ఉన్నటువంటి ఆ మర్మాలను అంత్యకాలంలోనే బయలుపరచునని ఆయన వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనము ఎరగటానికి ఆయన అనుమతించాడు. మనము అంత్యకాలంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు నాగరికతకు కర్త సతానుడు. అతడు విజ్ఞాన శాస్త్రమునకు కర్త. అతడు విచ్చకు కర్త. అది నిజమా అన్ని అడుగుతావు అని అంటావు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఆదికాండము 4 మనం వెనక్కి వెళ్లి ఒక్క నిమిషంలో చూద్దాము. ఒకవేళ నేను ఎక్కువసేపు తీసుకున్నట్లయితే సహోదరి కారల్ బహుశా నాకు చెప్పవచ్చును. అయితే ఇప్పుడు ఆదికాండము 4:16 ముందుకు సాగుతూ ఇక్కడ చెప్తున్నది ప్రారంభములో క్రమములో దేవుడు ఏమి చేస్తున్నాడు. పురుషుని మీద స్త్రీ మీద శాపం పెట్టబడుట. వారు చేయనుదంతా వారిపైన శాపము కాదు. ఏమి జరుగుతుందో చెప్పబడుట. ఆదాము నిమిత్తమై నేలను శపించుట. ఇక్కడ మనము హవ్వ జత కవలలను కనుట చూస్తున్నాము. అందులో ఒకటి సతాను, అందులో ఒకటి దేవునిదై ఉండెను. ఓ కాదు కాదు సహోదర్ బ్రహం అని చెప్తావు. ఒక్క నిమిషం. కయ్యూను ఆదాము యొక్క కుమారుడని ఎక్కడైనా ఒక్క లేఖనము నాకు చూయించు. అది ఎలాగూ చెప్పు. లేఖనము నేను నీకు చూయిస్తాను. కయ్యూను దుష్టుని సంబంధి, ఆదాం వల్ల కాదు. ఆమె ఇక్కడ గర్భం ధరించినది గమనించు. 4:1 ఆదాము తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూను కని ఆమె చెప్పినది యెహోవా దయవలన నేనొక కుమారుని సంపాదించుకున్నాను. నేను పరంపర అది అలాగే ఉండను. అది ఏదైనా కాని అది వేశ్యైనను లేక ఏదైనను అది దేవుని యొద్ద నుండి రావలసి ఉన్నది. చూస్తున్నారా? ఎందుకనగా అది ఆయన యొక్క విత్తనము. అది ఆయన విత్తనం యొక్క చట్టము. అది చిడిపోయిన విత్తనమైనను తారుమారైపోయిన విత్తనమైనను లేక అది ఏదైనను అది పుట్టవలసి ఉన్నది లేక మొలవలసి ఉంటుంది. అది ఏవైనా గాని కనవలసి ఉన్నది. అది ఆయన యొక్క ఆజ్ఞయ్యున్నది. తరువాత ఆమె అతని తమ్ముడగు హెబెలను కనెను. ఇక అతన్ని ఎరుగలేదు. ఆదాము అతని భార్యను కొన్నప్పుడు ఆమె కయ్యూను కనెను మరియు హెబెలను కనెను. కవలలు. ఆ ఉదయము సాతాను ఆమెతో ఉన్నది. ఆ మధ్యాహ్నము ఆదాము ఉండెను. ఇక్కడ పత్రికలో పెద్ద గలబా మీరు చూడండి. ఇప్పుడు అది ట్యూషన్ లో అనుకుంటాను. ఆ స్త్రీ ఒక్కసారి రంగుజాతి బిడ్డను తెల్లటి బిడ్డను కన్నది. ఉదయము ఆమె భర్తతో ఉన్నది. మధ్యాహ్నము ఆ మనుషులతో ఉన్నది. ఆ మనుష్యుడు భద్రత తీసుకోవాలి. తెల్ల మనిషి అతని స్వంత బిడ్డను జాగ్రత్త తీసుకుంటున్నాడు. రంగుజాతి అతను తన స్వంత బిడ్డను జాగ్రత్త తీసుకుంటున్నాడు. చూశారా? నాకు తెలుసు కుక్కలు మొదలుగున వాటి ఋతుకాలంలో అది కొద్ది గంటల తర్వాత అయితే అది తప్పక జరుగుతుంది. ఇది దాన్ని రుజువు చేస్తుంది. ఇప్పుడు నాగరికత ఎక్కడి నుండి వచ్చినది చూపించటకు ఇక్కడ ఆదికాండము 4:1 చదువుతాము. అది ఎక్కడో చూద్దాము. 16 అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏది ఎందుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురముండెను. కయ్యూను తన భార్యను కొన్నప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకును పేరు పెట్టెను. నాగరికత ఆరంభమైనది. డాక్టర్ స్కోఫీల్డ్ ఇక్కడ నా స్కోఫీల్డ్ బైబిల్ గ్రంథంలో అది ఇలా చెప్పడి ఉన్నది, మొదటి నాగరికత అని. గమనించు, ఆ తర్వాత అతని కుమారులు కన్నాడు. వారు సంగీత సానికలు తయారు చేశారు. తర్వాత అతని కుమారులు కన్నాడు. అతడు మిగతా వస్తువులు తయారు చేయుటకు ప్రారంభించాడు. అద్భుతాలు భవనాలు నిర్మించుట, ఇత్తడి పనిముట్లు, మిగతా అన్ని విధములైన వస్తువులు తయారు చేశాడు. చూశారా? అది అతడు చేసినది ప్రప్రథమ నాగరికత. అది కయ్యూను సంబంధమైనది. కాలకాలములలో అదే అతడు చేసినది. ఇప్పుడు 25 వచనం వద్దకు వెళ్దాం. తర్వాత ఏంటో గమనిద్దాము. ఆదా మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించిననుకుని అతనికి షేతు అను పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. అతనికి ఎనోషును పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతు పక్షమున కయ్యూను పక్షమున కాదు. చూశారా ఆ గొప్ప తెలివి తేటలు, దానినే మనమంతా పట్టుకున్నది. సామ్య సిద్ధాంతమనగా ఏంటి? వారి యొక్క దేవుడు ఎవరు? అది తెలివి తేటలు, విజ్ఞాన శాస్త్రము. ఏ విధముగా మనమేమి చేస్తున్నాము? మనం ఎక్కడ బ్రతుకుతున్నాము? ఈ దినాన ఈ మాటలు ఆలోచించే. అతనికి అతనికి తగిన ఏదేను ఉన్నది. సాతాను ఇప్పుడు అది చేసినది. ఈ 6,000 సంవత్సరాలు అతడు తయారు చేశాడు, సృష్టించలేదు. అయితే దేవుని యొక్క సమస్త భూమిని కురుపిగా చేశాడు. అతని జీవులు, జంతువులు, మిశ్రమ జాతులను కలుపుట, సంకరజాతిగా చేయుట, చెట్లు, మొక్కలు, మానవులు, చివరికి మతములకు, బైబిలునకు, సంఖ్యమునకు కలుపుట, చివరికి తనకు తానే ఒక సంపూర్ణమైన విజ్ఞాన శాస్త్రం వలన, మరియు ఒక విజ్ఞాన శాస్త్రం వలన కదిలింపబడు ఏదేను తోట, మన యొక్క యాంత్రిక వాహనాలు, మనకున్న సమస్తమును మనుషుడు కలిగినది విజ్ఞాన శాస్త్రము ద్వారా ఇవ్వబడినదే. అతనికి ఇక్కడ అతని గంభీరమైన ఏదేను ఉంచుకున్నాడు. వర్తమానము కాలమునకు సంబంధించినదని, అది ఇంకొక కాలానిక కాదు. అయితే ప్రకటన 10 అని ఈ దినాన సంకలము చేయబడ్డ చూడు. 1 మంచిదిగా చేయుట లేక అందమైనదిగా చేయుట, మంచిదిగా చేయుట కాదు. ఈ రోజు చిన్నపిల్లలను చూడు. నిన్న నా కుమార్తెను దంత వైద్యుని యొద్దకు తీసుకుని వెళ్లాను. ఆమె పళ్ళు వంకర తిరిగినవని అతడు చెప్పాడు. టూసన్లో ఉన్న ఒక సహోదరుడు, సహోదరు నార్మన్, అతనికి ఒక చిన్న కుమార్తె ఉన్నది. ఆమె పళ్ళు పైకి పొడుచుకుని వచ్చినవి. ఆ దంత వైద్యుడు చెప్పాడు, ఇక వచ్చే కాలాలలో పుట్టినటువంటి వారిలో పళ్ళు ఏ విధంగా అయినా పెరుగుతవి అని అనుకుంటున్నానని చెప్పాడు. మనం భుజిస్తున్న ఆహారము సంకరజాతిది. గరుడైన సువార్తికుడు బిల్లి గ్రహమును గుర్చి క్రితం నెల రీడర్స్ డైజెస్ట్ మీరు చదివారా? అతను ఎప్పుడైనా మీరు విన్నారా? అది ఎప్పుడైనా విన్నారా? క్రితం కంటే నేను ఎక్కువగా అతనికై ప్రార్థిస్తాను. గడిచిన రాత్రి పట్టుకోవచ్చిన గుంపు వారితో అతను మాట్లాడినప్పుడు ఆ పూజారి వద్ద అది పెట్టబడినది. అతనికి ఒకటి జరిగినది. ఈ ఒక్కపక్కనకు రోజు అతడు ఎక్కడ ఉన్నాడో అటు స్థానాన్ని అతను చూస్తాడని నేను నమ్ముతున్నాను. గమనించు, ఆ తిరగబడిపోయిన పట్టణమైన సొదొమ నుండి పిలుచుచున్నాడు. రీడర్స్ డైజెస్ట్ ఇందులో ఉన్నది. బిల్లీ చాలా బలహీనైపోయాడు. చివరికి తన కూటములు జరిగించలేంతగా అయిపోయాడు. వారు చెప్పారు అతడు పరిగెత్తాలని, వ్యాయామము చేయాలని అతనికి చెప్పారు. కాబట్టి అతను దినానికి 1 మైలు పరిగెత్తుతున్నాడు. వ్యాయామం చేయటకు అలా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మనుష్యుడు కుల్లిపోయాడు. మానవ జాతంతా కూడా మురిగిపోయినది. జలప్రలయపు కాలంలో ఎలాగున్నదో ప్రతిదీ ఆ విధముగానే ఉన్నది. అది సంపూర్తిగా తలకిందులైపోయినది, తిరిగిపోయినది. దేవుడు వాటిని నాటిన సరళమైన వరుస నుండి వేరైపోయినది. సమస్తమైన మానవాలని, సమస్తమైన మానవాలని విజ్ఞాన శాస్త్రము ద్వారా, మోసము ద్వారా పాపము మెలికలు తిరిగిపోయినది. ఆ శీర్షిక కింద ఉన్నది కూడా మీరు చదివారా? అది ఎలాగో చెప్పినది. ఈ దినాలలో చిన్న ఆడపిల్లలు, చిన్న మగపిల్లలు వారు మధ్య వయసులో ఉంటారు. భౌతిక రూపమున 20-25 సంవత్సరాల వయసున ఉంటారు. అది ఆలోచించే. గతించిన రాత్రి ఆత్మ వివేచనలో 22 సంవత్సరాల ఒక అమ్మాయిని నేను కనుగొన్నాను. ఋతుక్రమములో ఆమె విషయమై ఆమెను పిలిచాను. ఆమె యొక్క వైద్యుడు అదే ఆమెకు చెప్పినది. చూశారా, అది పడిపోయినది, క్షీణించిపోయినది. పాతాళానికి బద్ధమైన కుల్లిపోయిన జాతి. అది నైతికమైనదిగా విడవబడినది నాకు తెలుసు. అయితే అది బైబిల్ సంబద్ధమైనది, అది నిజమైనది. మనము జీవనం గడుపుతున్న ఈ జాతి, ఈ తరంలోని ప్రజలు అలాగే ఉన్నారు. ఈ దినమును గమనించు. పశువులను సంకరణ చేయుట, మొక్కలను సంకరణము చేయుట విజ్ఞాన శాస్త్రం నేరుగా తిరిగి వచ్చి అది చేసిన ఆ విజ్ఞాన శాస్త్రమే సమస్త మానవాళిని నాశనము చేయునది అదే అని చెప్తుంది. నేను చదివినది మీరే చదువుతారు. ఎందుకని వారది నిలుపు చేయరు? వారిది నిలుపు చేయకుండాకు కారణమేదనిగా అది అలాగుననే ఉండవలేనని దేవుని యొక్క వాక్యము చెప్తుంది కాబట్టి. అయితే ఒక్క నిమిషం వారు ఆలోచించేసినట్లయితే వారు యూదా ఇస్క్రియోతు వలె సాధ్యములై ఉన్నారు. ఏమి జరుగును అని దేవుడు చెప్పినో అదే ఖచ్చితంగా జరుగుటకు పెట్టబడిన వారు. వారి స్వంత విజ్ఞాన శాస్త్ర ఆధారంగా ఖచ్చితముగా అది దానిని చేయుచున్నది. అతని యొక్క విజ్ఞాన శాస్త్ర పరిశోధన వలన అదే విధమైన పద్ధతిలో అతను హవ్వను మోసగించాడు. అలాగనే సంఘమును కూడా మోసగించాడు. అక్కడ హవ్వ ఒక పోలికై ఉన్నది. సంఘమునకు ఆదాము మరలా ఒక పోలిక లేక హవ్వ అదేమి చేసినో గమనించు. తెలివిని వెతుకుడు కొరకై తిరుగులాటడం ద్వారా మంచి చెడుగుల అర్ధగీతను ఆమె దాటినది. సాతాను యొక్క తారుమారును లేక అంగ వికృతిని వినట వలన దేవుని యొక్క అసలైన వాక్యం యొక్క చెరుపును గుర్చి వినటం ద్వారా తెలివిని పొందుట కొరకై అలాగ చేసినది. ఇప్పుడు ఈ దినమున సంఘములు వికృతమై కురూపులైపోయినవి. నేను ప్రజలను గుర్చి లేక వ్యక్తుల గుర్చి కాదు మాట్లాడేది, నేను ప్రపంచ సంఘమును గుర్చి మాట్లాడుతున్నాను. ఒకరు ఒకవైపు తిప్పుతారు, ఒకరు మరొక వైపు తిప్పుతారు. విజ్ఞానత ద్వారా అదే అతడు చేసినది. అతని యొక్క తర్జన భర్జనను తాను తీసుకుని వచ్చాడు సతానుడు. యెషయా 14:12. ఒక నిమిషం మనం అది చదువుదాం. యెషయా పుస్తకంలో 14:12 తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితేవి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడతవి. ఇది యెషయా తన యొక్క దర్శనములో చుచుట. చూస్తున్నారా రాబోతున్న కాలము. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును. ఏదేళ్ళ నుండి సాతాను యొక్క ఉద్దేశ్యము ఏదేళ్ళ నుండి తన కొరకు ఒక ఏదేను తయారు చేసుకునుట, తన్ను తానుగా హెచ్చించుకునుట, తద్వారా దేవుని నక్షత్రములు తనకు ఆరాధించుట కొరకు, కుమారులు అతనిని ఆరాధించుటకు. అది ఖచ్చితంగా దానిని కొనసాగించాడు. అతను ఇది చేసినప్పుడు సంఘములోనికి అది తెచ్చిపెట్టాడు. అందును గురించి నేను వివరంగా లోపలికి వెళ్ళను. ఆ యొక్క టేపులను ఎవరైనా విన్నట్లయితే దాని గురించి తెలుసుకుంటారు. అట్టి ఖచ్చితమైన సమయంలో మనం జీవిస్తున్నాము. విద్య ప్రణాళికల ద్వారా తగిన యోగ్యత కలిగిన అది యోగ్యత ఇది యోగ్యత అని చేయడం ద్వారా అది చేసినది సతానుడే. అన్ని సమయాల్లో కూడా అది తెలియకుండగానే నేరుగా మరణములోకి వారు నడిచి వెళ్తున్నారు. గుడ్డివారు గుడ్డివారిని నడిపించుట, గుడ్డివారిగా చేయబడిన దేశపు నాయకులు గుడ్డివారికి, విజ్ఞాన శాస్త్రపు నాయకులు గుడ్డివారైన సంఘం యొక్క నాయకులు గుడ్డివారు గుడ్డివారిని నడిపించుచున్నారు. యేసు చెప్పాడు వారిని అలాగే ఉండనిమ్ము, వారిద్దరు గుంటలో పడతారు. ఎంతో సమసంబంధముగా పోలికగా ఉన్నటువంటి ఇక్కడున్న రెండు ఏదేనులను వాటి పోలికలను గమనించు. ఏర్పరచుకున్న వారిని సహితము మోసం చేయనంతగా ఉంది మత్తయి 20:24 తెలుపుతున్నది. ఆ విధముగానే అది ఉండునని. అయితే కొద్ది క్షణం మనము నిలుపు చేసి ఈ రెండు ఏదేనులను గుర్చి ఆలోచిద్దాం. ప్రత్యేకంగా ఒక విషయం, ఆ యొక్క ఏదేను దేవుని యొక్క వాక్యము ఏ విధముగా ఉత్పన్నము చేసినది, మరియు ఆ మరి యొక్క ఏదేను వచ్చిన దానిని గుర్చి దేవుని వాక్యం ఏ విధముగా హెచ్చరిక చేస్తున్నది, దాని గుర్చి బైబిల్ గ్రంథము ఇలాగూ చెప్తుంది అన్నది ఆలోచించేద్దాం. మరి యొక్క ఏదేను కూడా ఉండవలసి ఉన్నదని కూడా మనకు తెలుసును. ప్రవక్త అయిన పౌలును కూడా మనము విన్నట్లయితే 2 థెస్సలొనికయ 2 మీరు కావాలనుకుంటే అది నేను చదువుతాను. వాడు తన్ను తానే హెచ్చించుకునొచ్చు పాప పురుషుడు. బయలుపడితేనే కాని ఆ దినము రాదు, ప్రభు యొక్క ఆ దినము రాదు. ఏది దేవుడనబడినో దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకునొచ్చు దేవుని ఆలయంలో కూర్చుడను. తద్వారా దేవుడు ఎలాగున ఆరాధించబడినో అలాగూ అతడు ఆరాధించబడుటకై. అది ఆలోచించి యెషయా 14 లూసిఫర్ తేజు నక్షత్రము తన హృదయములో అనుకున్నట్టును అతడు చూచియున్నాడని ప్రవక్త చెప్పిన్నాడు. దేవుని ఆత్మ ప్రేరేపించేత దర్శనములోకుండా అతడు అది చేయునని చెప్తున్నాడు. యెషయాలో పౌలుకు ముందు 800 సంవత్సరాలకు ముందే సుమారుగా. ఇప్పుడిక్కడ 800 సంవత్సరాల తర్వాత అతడు తన స్థానమునకు వచ్చుచుండట చూచుచున్నాడు. గమనించు, అతడు అతని యొక్క ఏదినలో శిరస్సునకు వచ్చియున్నాడు. అతని యొక్క విజ్ఞాన శాస్త్ర సంబంధమైన ఇదేను, అతని యొక్క విజ్ఞాన శాస్త్ర సంబంధమైన లోకము, అతని యొక్క విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పెళ్లి కుమార్తె సంఘము, అన్ని కూడా తెలివితేటల మాటతోనే పెద్ద సెమినరీలు, పెద్ద డిగ్రీలు, విద్యా ప్రణాళికలు. సహోదరుడా, సహోదరి విను, ఫ్లోరెన్స్ నడిచిన అదే రహదారిన మనలో ప్రతి ఒక్కరూ నడవబోతున్నాము. దీనిని ఆలోచించేయమని యేసు నామములో మేము అడుగుతున్నాను. నన్ను గుర్చి ఆలోచించమని కాదు, నేను మీ సహోదరుడును. అది కాదు, దేవుని యొక్క బైబిల్ గ్రంథముల గురించి నేను మాట్లాడుచున్న వాక్యమును ఆలోచించుడి. మనం ఎక్కడున్నాము? మనం జీవిస్తున్న ఈ యుగములో దేవుని యొక్క సొంత వాక్యములో సంపూర్ణంగా రుజువు చేయబడిన దాని గుండా చూడండి. ఈ ప్రణాళికలన్నీ వాటికవే ఖచ్చితంగా అంత్యక్రీస్తువే. అతనికి ఒక ఏదిని కావలసి ఉండేను, అది అతడు చేస్తానని చెప్పాడు. అది అతడు చేయనని చెప్పినటువంటి ఇక్కడే ఒక చిన్న దేవుని వాక్యం. ఇక్కడే నేరుగా మనం చూస్తూ అతను అది చేయుట మనం చూస్తున్నాము. అతని యొక్క జ్ఞానయుక్తమైన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన సంఘశాఖ పెళ్లి కుమార్తెగా అతనది చేశాడు. ఈ ఒకానొక దినాలలో నిర్మాణాత్మకమైన ప్రపంచ సంఘముల సమాఖ్యలో అతడు శిరస్సును స్వీకరించబోతున్నాడు. అందరూ అతనితోనే ఉందరు. ప్రజలు వారు చెడ్డవారై ఉన్నారని కాదు, వారు ఇరుకు వరుసలో నాటబడ్డారు జొన్న మొక్కల వలె. అయితే సాతాను తీగలను, అనగా విజ్ఞాన శాస్త్రము, పరిశోధన, విద్య, ఉత్తమ శ్రేణి డిగ్రీలు, ఏదో ఒక సెమినరీ పాఠశాల నుండి నీవు ఒక డాక్టరు డిగ్రీ పొందినట్లు రుజువు ఇవ్వకపోతే చివరికి వేదిక యుద్ధకు కూడా నిన్ను రానివ్వరు. అదంతా తప్పు. ప్రజలు కాదు, వారి పద్ధతులు, అది తప్పు. ఇప్పుడు అది ఏమి చేసినది? అదంతా శిరస్సు స్థానానికి తిరిగి వచ్చి సంకరజాతి వారి గుండా, అసలైన దేవుని వాక్యమును తారుమారు చేసిన వారి గుండా లోకమంతటిని చీకటి గందరగోళములోనికి తీసుకుని వచ్చినది. అయితే దేవుడు మనలను తిరిగి జ్ఞాపకం చేసుకున్నందుకు, ఆ స్థితి యందు ఆయన ఇంకా కదలుచున్నందుకు నేను ఎంతగానో సంతోషంగా ఉన్నాను. ఆయన అది చేయనని వాగ్దానం చేశాడు. ఆయన పెళ్లి కుమార్తె ఒక చిన్న మందను ఆయన పిలచను. మళ్ళా ఇక్కడ గమనించు, ఈ సంఘాల పోలికలు, ఈ యొక్క ఏదేనులు చక్కని పోలికయున్నవి ఉన్నవో. దేవుడు ఆయన వాక్యం యొక్క విత్తనము గుండా వాక్యమును జీవింప చేయునది ఒక్కటే ఒకటి ఉన్నది, అది ఆత్మ. ఏలేనగా వాక్యమునకు జీవమిచ్చున్నది అదే. వాక్యములోనున్న జీవము ఆత్మ యొక్క జీవమును కలిసిన వెంటనే విత్తనము ఏమైండునో దాన్ని పుట్టిస్తుంది. ఇప్పుడు ఏమి జరిగినదో గమనించు. ఏదైనా తొడలో దేవుని యొక్క అమాయకత్వపు వ్యవస్థ అయ్యుండెను. అది గృహ నిర్వాహకత్వములో ఏర్పాటు కాలములో ఒకటి. మొదటి ఏర్పాటు కాలము లేక గృహ నిర్వాహకత్వము అమాయకత్వము. మొదటి ఏర్పాటు కాలం అమాయకత్వము. ప్రజలకు పాపమేదో తెలియదు, పాపమును గుర్చి వారికి ఏమీ తెలియదు. ఆదాము హవ్వ ఇరువురు దిగంబరులుగుండిరి, వారి దిగంబరత్వం నుండి దాచబడిరి. వారి ముఖములపైనున్న ఆత్మ తెర ద్వారా వారు దిగంబరులని ఎరుగక ఉండిరి. వారు దిగంబరులని వారికి ఎన్నడూ తెలియదు, ఎందుకనగా వారు మరుగుగా ఉండిరి లేక దాచబడిరి. ఎలైనగా వారి స్వంత మనసులలో దేవుని తెర వలన మంచి చెడుగులు వారు ఎరుగక ఉండిరి. మరియు వారు ఇరువురు కూడా దిగంబరులుగా అక్కడ నిలవబడి ఉండిరి. వారి మీదకి ఇంకా తెలివి రాలేదని తెలియబడినట్లుగా ఉన్నారు. వారు దిగంబరులని తెలుసుకున్నట్లుగా చూశారా? ఆ జత దిగంబరులు అది ఎరుగరు. ఇప్పుడు మీరు త్రిప్పాలనుకుంటే లేక అది మీరు వ్రాసుకోవాలనుకున్నట్లయితే ప్రకటన 3వ అధ్యాయం, పరిశుద్ధాత్మ ఈ కడవరి కాలాన్ని గుర్చి, లౌదికయ పెంతికోస్తు కడవరి కాలాన్ని గుర్చి ముందుగా తెలియచేయుచున్నాడు. ఆయన చెప్పాడు, నీవు దిగంబరుడును గుడ్డివాడునై ఉన్నావని ఎరుగక అమాయకత్వంతో అక్కడ దేవుని విత్తనమున్నది, దేవుని సంతానమున్నది. ఏ విధముగానూ దిగంబరులని ఎరుగక ఉన్నారు. పరిశుద్ధాత్మక తెరవలన పాపము నుండి వారు ముసుకు వేయబడి ఉన్నారు. ఇప్పటి కడవరి కాలంలో మరలా వారు దిగంబరులై అది ఎరుగక ఉన్నారు. అయితే అది పరిశుద్ధాత్మ తెర కాదు, అది అక్కడ హవ్వపైన సాతాను వదిలివేసిన తెర, దురాశ అను తెర, దురాశ తెర. వారెంతగానో మురికిగా ఉన్నారు. మన యొక్క స్త్రీలు వేతుల్లో పొట్టి బట్టలు కట్టుకుని లైంగికమైన వస్త్రాలు ధరించుట, అదెంతో ఎరుగునంతగా దిగంబరులుగా ఉన్నారు. గత దినము కాగితములో ఒక ముక్కను ఒకరు నాకు పంపించారు. వారు ధరించబోతున్న ఈ క్రొత్త దుస్తులను గుర్చి, తుంటి ఎముకకు 14 అంగుళాల వరకు లేక అలాంటిది అది. అది ఒక దురాశ తెరయని మన యొక్క స్త్రీలు గ్రహిస్తారో ఏమో అని ఆశ్చర్యపోతున్నాను. నీవు చెప్తావు, దేవుని ఎదుట నేను రుజువు చేయగలను, నా భర్తేడల కాక నేను ఏ విధమైన జారత్వములో నేను అమాయకురాలను లేక ఇందంతటిలు. అయితే అయినప్పటికీ న్యాయ తీర్పులో నీవు వ్యభిచారిణిగా పిలువబడబోతున్నావు. బైబిల్ ఆ విధంగా తెలుపుతుంది. యేసు చెప్పాడు, ఎవడైనను ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినట్లయితే అతని హృదయములో అప్పుడే అతడు వ్యభిచరించిన వాడవుతాడు అని. గుడ్డిది దిగంబరిది, అది ఎరుగినది. అక్కడున్న అభాగ్యులైన ఆ చిన్న స్త్రీలు కాదు. వారికి వ్యతిరేక్తముగా నాకేమీ లేదు. అది ఆ కిడిను కూర్చి సంఘం యొక్క పద్ధతి అది గుర్తించడానికి విఫలమై ఉన్నది లేక దానికి ఎదురు తిరగలిగినట్లుగా ఉన్నది. వారిని పొట్టి వెంట్రుకలు వేసుకుని చేసుకుని క్రైస్తవం పేరిట పొట్టి బట్టలు కట్టుకుని అలంకరణ చేసుకుని సంఘము అలా అనుమతిస్తుంది. ఎంతటి భయంకరమైన సంగతి అది. చూశారా, వారు మరలా సాతాను యొక్క ఏదినలో దిగంబరులుగా ఉన్నారు. మరి అది ఎరుగక ఉన్నారు, అది వారు ఎరుగరు. ఇక్కడ చూస్తున్నప్పుడు బహుశా నేను ఇలాగో అనుకుంటున్నాను, అక్కడ ఈత కొలనులో స్త్రీలు ఆమె ఏం చేస్తుందో ఆ స్త్రీ గ్రహించినట్లయితే, అయితే అది ఆమెకు తెలియదు. ఆమె దిగంబరి అయి ఉన్నది. ఆమెకు శరీరము పవిత్రమైనది. దేవుడు కప్పిన బట్టలను ఆమె శరీరముతో ఈ తరము కొరకై చింపివేస్తుంది. ఆమె ఆవిధముగానే ముక్కులు చేస్తుంది. ఆమె పెద్ద విద్య ద్వారా, నాగరికతయను పదము ద్వారా, పెద్ద సాంఘిక వికాసత అనుట ద్వారా, మంచి నీతియను అనుట ద్వారా ఆమె దిగంబరి అయిపోయినది. ఇది నన్ను లోతుగా చెప్పనీయండి, అది అంతా దయ్యం. ప్రభుని యేసు రాకడియందు అది నాశనమైపోతుంది. అది నాశనమైపోగును, అదిలో ప్రతిది నాశనమగును, అందులో ఒక్కటి కూడా విడిచిపెట్టబడదు. దేశము అంతటా ఉన్న ఓ స్నేహితుడా, ఇక్కడ ఫీనిక్స్ లో నుండి నా మాట వింటున్నావు నీవు. ఆ విషయాలు ఆలోచించేయి, వాటికి భద్రవౌటుకు ఇక్కడ నీవున్నావు. యేసు చెప్పినాడు, సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని వారు మోసము చేయుదురు. మొట్టమొదటి తెర పరిశుద్ధమైన తెర, పరిశుద్ధాత్మ. దానిలో నుండి ఆమె బయటకు చూడకూడదు. అయితే తెలివిని గుర్చి సాతాను ఆమెతో సంభాషించడం ప్రారంభించగానే ఆమె కొద్దిగా లోకములోకి తొంగిచుచ్చినది. అదే ఖచ్చితంగా ఆమె యొక్క కుమార్తె సంఘము చేసినది. నీవు చూడవలసినది ఒక చిత్ర తార మాదిరిగా నీవు వస్త్రాలు ధరించుకోవలసి ఉన్నది, లేక ఒక ఎవనస్తున వలె, ఎల్విస్ ప్రెస్లే వలె, లేక ప్యాట్ బూన్ వలె, లేక మత సంబంధం పేరుతోనున్న అలాంటి కొందరు వలె నీ ఉండవలసి ఉన్నది. ప్యాట్ బూన్ ఒక క్రీస్తు సంఘపు అతడు, ఎల్విస్ ప్రెస్లే ఒక పెంతికోస్తతను. రెండు దెయ్యపు గుణగణాలు యేసు క్రీస్తును ద్రోహము చేసి అప్పగించిన యూదా ఇస్కరియోతు కంటే లోకమును గందరగోళములోకి త్రోసివేస్తున్నవి. అది వారికి తెలియదు. ఆ యవనస్తులకు అది తెలియదు. ఆ అబ్బాయిలకు నేనేమీ వ్యతిరేకము కాదు. మనుష్యుడు దానిని కదలింపు చేయు ఆత్మ అది. కొద్దిగా ఆ ప్రక్కకు అడుగువేయి. ఆ పంట యొక్క తొక్క చుట్టూ, తీగ చుట్టూ ఒక్కసారి ఆ తీగ చుట్టుకుని గమనించు ఏం జరుగుతుందో. గింజ అయిపోతుంది. ఆ అది అతన్ని పట్టుకున్నది. ఆ విధముగా అది చేస్తుంది. అది ప్రతిసారి అది చేస్తుంది. హవ్వ కేవలం ఒక్కసారి తొంగిచుచ్చినది. సహోదరుడా సహోదరి, ఒకటి నన్ను చెప్పని మొదటి యుహాను 2:15 మీరు ఇష్టపడితే మనం చదువుదాం. బైబిల్ చెప్తుంది, మనము లోకమును ప్రేమించలేలా? లేక లోకములో ఉన్నవాటిని ప్రేమిస్తే? అందుచేత దేవుని యొక్క ప్రేమ మనలో ఉండదు. భూమి అని కాదు ఆ మాట, అది గ్రీకు పదము కాస్మోస్. దాని యొక్క అర్థము లోకం యొక్క పద్ధతి అనే అర్థము. భూసంబంధమైన లోకం యొక్క ఆడంబరాలను మనం ప్రేమించినట్లయితే, దినం యొక్క ప్రవృత్తిని మనం ప్రేమిస్తే ఇది అద్భుతకరమైన సమయం, ఓ ఇవన్నీ మనకున్నవి అని మనము అనుకున్నట్లయితే, అది నీవు తలంచితే అది నీ ఆలోచన తప్పు కనుక అలాగున్నది. దయము ద్వారా అది తారుమారు చేయబడినది. ఎలయనగా నీవు లోక క్రమమును ప్రేమించినట్లయితే, ఈ ప్రస్తుత ప్రపంచం యొక్క విషయాలు ప్రేమించితే, అదెందుకనగా దేవుని ప్రేమ నీలో ఉండదు. అది జ్ఞాపకముచ్చుకో. ఓ దేవా, మేమెందులో చూచుచున్నామో అందులో చూడు. ఇక్కడ ఒక నిమిషము నేను నిలుపు చేసి మీకు ఒక చిన్న కథ చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి ప్రపంచ యుద్ధములోని ఒక ఓడలోని మతాధికారిని గురించి నేను విన్నాను. ప్రారంభంలో సతాను వలె ఏదైనా తోటలోకి అతడు వచ్చినప్పటి వలె ఆ విత్తనాలను అతడు పాతి పెట్టలేకపోయాడు. వాటిని అతడు నాశనము చేయలేకపోయాడు. అయితే అతడు విషముతో వాటిపై కలుపు చల్లాడు. అది విత్తనాన్ని కురూపిగా చేసినది. సరి అయిన దానిని అది మొలకెత్తలేకపోయినది. అసలైన విత్తనాన్ని అది వికారము చేసినది. మత సంబంధమైన ఈ ప్రణాళికలన్నీ అవే. వారు ఇంకా దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. అయితే అది రూపము లేకుండా పోయినది. వారు ఆలయానికి వెళ్తారు, మంచి చేయాలనుకుంటారు. ఒక సన్యాసిని ఒక నీచ స్త్రీ ఒకటికై సన్యాస మఠములోనికి వెళ్లదు. ఒక దైవ సేవకుడు చెడ్డ పురుషుడు ఒకటి కొరకై పాఠశాలలోకి వెళ్లడు. నీ ఒక చెడ్డ వ్యక్తి ఒకటి కొరకై సంఘములో చేరి కరస్పర్శ చేసి పుస్తకంలో నీ పేరును రాసుకుని ఇంకా నీ సంఘములో నీవేమి చేస్తావో అందుకై నీవు సంఘములో చేరవు. ఒక మంచి వ్యక్తి ఒకటి కొరకే నీవది చేస్తావు. అయితే అది ఒక మోసము. అది చేసినది కృత్రిమము. దాన్ని సాతాను చల్లినది, చిలకరించినది. అవునా? దేవునికి ఈనాడు కూడా సంస్థాపకము లేదు. దేవుని యొక్క వాక్యములలో ఎక్కడ కూడా అలాంటిది కనుగొనబడదు. దేవుడే మన యొక్క వ్యవస్థాపకము. మనము ఒక శరీరముగా ఆయనలో దేవునిలో పరలోకములో స్థాపకమయ్యాము. అవునది నిజం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు మన యొక్క పేరులున్నవి. అవును, గమనించు. అయితే చూడు, అది చాలా కష్టమని నాకు తెలుసు. మీరు ఇష్టపడితే కొద్దిసేపు మీరు బాధపడాలని నేను కోరుతున్నాను. ప్రపంచ యుద్ధం అప్పుడు, క్షమించండి, నా అంశానికి దూరమైపోతున్నందుకు నన్ను క్షమించండి. అయితే ఈ అంశాన్ని గుర్తింపు చేయడం కొరకై సాతాను ఏదేనులు ఏమి చేసినది నా వివరణ నేనివ్వకూరుచున్నాను. భయంకరమైన విషాన్ని చిలకరించాడు, చల్లాడు. ఆ చల్లిందేదో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను మీకు చెప్తాను. దాని యొక్క సూత్రం నా యొద్ద ఉన్నది. రెండు పదములు, అవిశ్వాసము. విశ్వాసానికి అది విరుద్ధమైనది. అవిశ్వాసమును చల్లాడు, చిలకరించాడు. అనుమానమును చల్లాడు. విజ్ఞాన శాస్త్రము దాని స్థానమును నింపినది. ఎక్కడైతే రంధ్రమున్నదో అది విత్తనములోనికి వెళ్లిపోయినది. ఆ రంధ్రాన్ని సాతాను తెలివితోనూ విజ్ఞాన శాస్త్రముతోనూ నాగరికతతోనూ నింపివేసినది. అది దేవుని యొక్క సృష్టినంతని సంపూర్ణంగా వికృతంగా కురిపిగా చేసినది. నేను మిమ్మల్ని చెట్టు కొమ్మపైకి తీసుకుని వెళ్తున్నానని మీరు అనుకుంటున్నారని నాకు తెలుసు. అయితే నేను మీతో కూడా కొమ్మపైన ఉన్నాను. మనము చేయగలిగినది చేయుటకు మనమంతా ఇక్కడ ఉన్నాము. అవి వ్యత్యాసకరమైనవని మేము చెప్పుట్లేదు. మనం నమ్మకంగా ఉండవలసి ఉన్నది. మనలో ప్రతి ఒక్కరూ మన రహదారి అంతమునకు వచ్చినప్పుడు ప్రతి ఒక్క మాట కొరకు మనము లెక్క అప్పజెప్పవలసిన వారమై ఉంటున్నాము. ఇప్పుడే మన యొక్క స్వరములు మనకు తెలుసు. మనము జన్మించినప్పుడు మన యొక్క మొట్టమొదటి చిన్న స్వరము అంతా టేపు మీదకి వెళ్తుంది. తీర్పు దినాన తిరిగి అది వినిపించబడుతుంది. తీర్పు దినమున చివరికి నీవు ధరించిన బట్టలు నీ ముఖాన చూయించబడుతుంది. చిట్టు చివరికి విజ్ఞాన శాస్త్రము టెలివిజన్ ద్వారా కనుగొనబడినది. గమనించు, టెలివిజన్ బొమ్మను చిత్రాన్ని తయారు చేయలేదు. టెలివిజన్ చిత్రాన్ని తయారు చేయలేదు. అది కేవలము దానిని ప్రసారం చేస్తుంది. బట్టల యొక్క రంగు, ప్రతి ఒక్కసారి నీవు కదలిన కదలిక, నీ మనసులోని ప్రతి తలంపు దేవుని యొక్క రికార్డున ఆ వివరణ పట్టి మీద ఖచ్చితంగా పెట్టబడుతుంది. ఆ పెద్ద వస్తువు నీ ఎదుటనే పెట్టబడుతుంది. నీవు ధరించు ప్రతి అపవిత్రమైన వస్త్రాలు, క్షౌరశాలకు నీవు వెళ్లే ప్రతి సమయము, దేవుడు నీకిచ్చిన వెంట్రుకలు కత్తిరించుకుంటకు క్షౌరశాలకు నీ వెళ్లే ప్రతి సమయము, అది అక్కడుండబోతుంది. దానికి నీవు జవాబు చెప్పవలసి ఉంటున్నది. అక్కడ నుండి నీవు కదలలేవు. నీవు అది చేస్తున్నప్పుడు చివరికి నీవు తలంచినా నీ హృదయ తలంపులు సాక్షాత్తుగా నీ ఎదురనే చూయించబడను. నీవు ఎలాగూ తప్పించుకోగలుగుతావు? ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యించినట్లయితే మనం ఎలాగూ తప్పించుకోగలము? చూశారా, మనం తప్పించుకోలేము. ప్రతి ఒక్క కదలిక హృదయం యొక్క తలంపులు మరి యొక్క పరిమాణములు వివరణగా ఉంటున్నవి. చిట్ట చివరకు నీవు ధరించు వస్త్రములు రంగుతో సహా టెలివిజన్ రంగు టెలివిజన్ నేరుగా దాన్ని రుజువు చేస్తున్నది, దాన్ని బయటికి లాగి చూయిస్తున్నది. అది మనం జీవిస్తున్న మూడులో ఒక పరిమితి. అవును, ఎప్పుడు సంఘమును భూమిని ఎంతగా విషము దెబ్బకొట్టినది? విత్తనముల పైన సాతాను యొక్క విషము దానిపైన రంధ్రములను పెట్టి అది విక్రమైన దానిగా కురుపిగా ఎగుటకు కారణమైనది. ఎంతో అమితముగా మరింతగా సంఘముల యొక్క హృదయములోకి ప్రజల యొక్క హృదయాల్లోకి లోతుగా అతడు విజ్ఞాన శాస్త్రము ద్వారా లోతుగా ముంచివేశాడు. ఎంతవరకనగా మనుష్య జాతిని మిశ్రమ జాతిగా చేయనంతగా ప్రతి ఒక్క విత్తనము వాటి జాతి వల్లనే పుట్టించవలసి ఉన్నదని, వాటి జాతినే పుట్టించవలసి ఉందని నమ్ముతున్నాను. మానవ జాతి వృక్ష జాతి అన్నిటినీ మిశ్రితము చేశారు, ఒక స్థానానికి తెచ్చారు. భూమి నుండి వచ్చిన మన ఆహారము భుజించుట అవి మన మనస్సులను సంకరము చేసినవి, మన సమస్త మనస్సులో పెట్టినవి సమస్తము. మన యొక్క శరీరము 20 నుండి 25 సంవత్సరములకే పడిపోతున్నవంటి అందుకు కారణం క్షీణస్థితికి వచ్చిన కణముల ద్వారా మిశ్రమ జాతి ఆహారం భుజించుట ద్వారా మన మెదడు కణములు క్షీణత చెందవా? ఆ కనుమలు కూడా ఆ కనుమలు కాదా? ఆ కారణం చేతని రిక్కీ ఇక్కడ ఈ కురివి తీగలతో వీధుల్లో ఉరకలు తీస్తుంది. రిక్కెట ఎల్విట వారిలో అనేకులు పేరుతో చెప్పగలము. అక్కడ ప్రజలెదుట సగం బట్టలతో ఉంటారు, మానసికంగా అయిపోయారు. మర్యాద సంస్కారం అనే భావన లేకుండా అనేవి ఉండవు. నా యొక్క చిన్న కథ, ఈ మత గురువు చెప్పాడు అతను వైద్యశాలలో ఉన్నాడని. అనేక మంది బాలురు గుడారములో పడి ఉన్నారని చెప్పాడు. అతడు అప్పుడే బయట నుండి వచ్చాడు. అతడు చెప్పాడు అతను అక్కడికి వెళ్లాడని. కొందరు అధికారులు అతనితో అన్నారు, మత గురువు గారు, బయట పొలాలలో చూచుటకు మేము బయట ప్రయాణం చేయవలసి ఉన్నది అని చెప్పారని. వారు వారి యొక్క దినాల్లో చేసినట్లుగా ఈ ఆవు పిండి క్లోరిన్ ఆవిరి విశ్రవేశారు. నేనెక్కడకు వెళ్లిపోయిన సహోర్ బ్రహాం అని చెప్పాడు. ఇంకా చెప్పాడు, అక్కడ చెట్టుకు బెరడు లేదు, అక్కడ చిన్న గడ్డి మొక్క లేదు, అది ఒక ఈస్టర్ ఉదయము. అతడు చెప్పాడు అక్కడ పాతబడి విరిగిపోయిన ఒక యుద్ధ సంబంధమైన బండి ఉన్నది. వాటి యొక్క వివరణను అధికారి తీసుకోవలసి ఉన్నది. ఆ గంభీరమైన ఆర్గోనే అడవి దగ్గరలో వారికి చేయవలసినది ఏదైనా ఉన్నట్లయితే అది చూడవలసి ఉన్నది. చెప్పాడు అక్కడ నేనే నిలబడి ఉన్నాను. అతడు అన్నాడు, నేను పైకి చూశాను. అతడు చెప్పాడు, ఓ దేవా, అదంతా బొత్తుచున్న దారి ఇదే అని అన్నాను అని చెప్పాడు. అవును, అదంతా వస్తున్నది, అదంతా కాలిపోయినది. ఎక్కడ ఏలాంటి ప్రాణమనేది జీవమనేది లేదు. గడ్డి కాలిపోయినది, చెట్లు ఆ ఆవిరి ద్వారా చచ్చిపోయినవి, ప్రతిదీ వంగిపోయినది. ఎక్కడైతే తుపాకీ గుండ్లు దానిని తూట్లు చేసినవో అచ్చట అది ఈనాటి లోకం యొక్క చిత్రము కాదా? ఎక్కడైతే సాతాను అతని అవిశ్వాసాన్ని అతని సంకరము చేసిన దానిని అతని విజ్ఞాన శాస్త్రాన్ని అతని జ్ఞానాన్ని చిలకరింపు చేశాడో అక్కడ లోకం యొక్క చిత్రం అది కాదా? అంతవరకు ఆదాము హవ్వలను దేవుడు ఏదైన తోటలో ఉంచినప్పుడు ఆరంభములో ఏమి జరిగినదో మరణము వ్యాధి దుఃఖము లేనటువంటి అందమైన పరదేశం అది. ప్రతిది క్రమములో ఉన్నది. సాతాను యొక్క డిడిటి ఏమి చేసినదో చూడు. ఆమె గందరగోళములో ఉండిపోయినది, అందులో ఏమీ మిగిలి ఉండలేదు. అతను చెప్పాడు, నేను ఏడవటం మొదలుపెట్టాను, నేను వెనక్కి వెళ్లిపోయాను, ఒక బండ వల్ల నేను ఆకర్షించబడితిని. ఇంకా చెప్పాడు, నేను తిరిగి అక్కడికి వెళ్లిపోయి బండ వైపు చూశాను, దాన్ని ముందుకు నెట్టాను. బండ అడుగు భాగాన చిన్న తెల్లని పుష్పము మొలకెత్తింది. ఆ ఒక్కడే అక్కడ మిగిలి ఉన్నది. ఎందుకనగా బండ వలన అది ఆదరించబడినది అని చెప్పాడు. దేవుడు నా బండ, ఏ దినాన ఆశ్రయము ఆయనే. ఓ దేవా, విజ్ఞాన శాస్త్రము విద్య పేరిట ప్రతి ఒక్క చోట ఎగురుచున్నప్పుడు ఈ దినమున మనకు ఆశ్రయము దేవుడే, మనకు భద్రత. ఓ దేవా, ఆ దిన వరకు నన్ను కాపాడము, అది నా ప్రార్థన. మనలో ప్రతి ఒక్కరూ క్రీస్తు అన్న బండ క్రింద ఉన్నామని నా నిరీక్షణ. గత దినము నేను బోధించాను, మీలో అనేకులు వినియుంటారు. నేను వేటాడుకుంటూ అడవుల్లో గుండా వెళ్ళచుంటిని. నేను వెనక్కి తిరగటకు ఆకర్షించబడ్డాను. నేను చూశాను అక్కడ ఖాళీ సిగరెట్ పెట్టే లేదా బొమ్మ లేదా మీరేమని పిలుస్తారో అది అక్కడ పడి ఉన్నది. అదొక సంస్థ. వారి పేరును చెప్పడం నేను భావించట్లేదు. అయితే పొగాకు కంపెనీ అది కలిగి ఉన్నది. వారికి ఒక నినాద వాక్యం ఉన్నది. అది ఒక ఆలోచన పరుని వడపోత పరికరము, ఒక పొగత్రాగు మనిషిని యొక్క రుచి. కొంచెం ముందుకు చెట్లలో గుండా నడుస్తూ వెళ్తున్నాను. ఒక నన్ను ఆకర్షించినది. ఆ సిగరెట్ పెట్టే ఎద్దుకు తిరిగి వెళ్ళు. నేననుకున్నాను, పరలోకపు తండ్రి, ఒక ఉదయవేళ మాట్లాడగా ఎక్కడైతే నీ వలన ఉడతలు ఉనికిలోనికి వచ్చినవో ఆ చెట్టు ఎద్దుకు నేను వెళ్తున్నాను. ఎందుకు నన్ను నీవు వెనుకకు పిలుచుతున్నావు? రాబోతున్న ఆదివారానికి నీకొక ప్రసంగమున్నది. నీ పాఠము దాని మీద వ్రాయబడి ఉన్నది అని ఒకటి చెప్పినది. ఒక సిగరెట్టు పెట్టి మీదనా అని నేను అనుకున్నాను. నేను వెనక్కి వెళ్లిపోయాను. నేను ఆలోచించేయటానికి ప్రారంభించాను. ఒక ఆలోచన పరుని వడపోత పరికరం. ఓ, ఎంతటి మోసమది! ఒక మనుష్యుడు ఆలోచన పరునట్లయితే, ఆలోచన పరుడైనట్లయితే అతడు పొగ త్రాగనే త్రాగడు. అయితే మీరు గమనించారా, దాని ప్రజలు మింగేస్తారు. 2 సంవత్సరాల క్రితం అనుకుంటారు, నేను ఒక మహాసభలో ఉన్నప్పుడు, పచ్చి ప్రాంతంలో ప్రపంచ సంత జరిగినప్పుడు నేను దానికి వెళ్లాను. అక్కడ వారు యూల్ బ్రైనర్ చిత్రం వారిలో అనేక మందివి ఉంచారు. శాస్త్రవేత్తలు వారు అనేక మంది అదే వసారాలో ఉన్నారు. పొగ త్రాగుట వలన కలుగు అపాయమును గురించి చెప్పుటకు వారున్నారు. చలవరాయిపైకి ఏ విధముగా ఆ పొగను లాగి ఒక చిన్న క్యూ మొన మీదికి తీసుకుని పైన అక్కడ పొగాకు సంబంధమైన క్షారము నికోటైన్ పోసి అది ఒక ఎలుక వీపున పెట్టుట. దాన్ని ఒక పంజరంలో ఉంచగా 7 దినాల్లో దానికి చివరకు కదలేనంతగా క్యాన్సర్ వ్యాధి వచ్చినది. చూశారా? అతడన్నాడు, నీటిలో గుండా అది లాగుట వడపోత పరికరము అని అడిగాను. వడపోత పరికరము అలాంటిది ఏమీ లేదు అని చెప్పాడు. చెప్పాడు ఇది విజ్ఞాన శాస్త్రం వారికి. వారు చెప్పారు, వారు నీ లోపలికి రాకుండా, తారు నీ లోపలికి రాకుండా నీవు పొగ త్రాగలేవు. తారు పొగను తయారు చేయును. దాని యొక్క ఒకే ఒక విషయం ఏదంటే అది ఒక ఆకర్షించడం కోసం ఉపాయం. ఎక్కువ సిగరెట్లు అమ్ముడుపోవడం కోసము. నేను దేవదూషణగా మాట్లాడుచున్నానని అనుకోవద్దు. మతావేశపరుడని కూడా అనుకోవద్దు. మనిషిలో ఉన్న ఆ దయ్యమే అతనిని చంపుడు కొరకు పొగత్రాగు వాణిగా చేస్తుంది. ఒక సిగరెట్ యొక్క పొగాకు క్షారము అతని తృప్తిపరిచే అట్టిదాని అతని కోరినప్పుడు మోసం చేసే ఈ ఉపాయంతో కంపెనీ వచ్చేసి ఇలా చెప్తుంది, ఆలోచన పన్ను యొక్క ఒక వడపోత పరికరము అని. ఆ తారుని లోపలికి వచ్చుటకు, అతను తృప్తిపరచుటకు అతడు 4-5 సిగరెట్లు త్రాగవలసి ఉన్నది. నీవు ఒకటి త్రాగినట్లుగా. అమెరికా వారు వారి యొక్క అన్నదమ్ములకు అక్కచెల్లెళ్లకు మరణమును అమ్ముచున్నారు. నేనది తీసుకుంటలేదు. అయితే ఇంకా అక్కడ నేను ఇలాగనుకుంటున్నాను, ఆలోచన పరుని వడపోత పరికరము అక్కడ ఉన్నదని. అది నిజమేనని నేను అనుకుంటున్నాను. ఒకరు పొగ తాగినట్లయితే గుర్తుంచుకో, అది పొగ త్రాగు వాని ఇష్టతను లేక అభిరుచిని ఉత్పన్నం చేస్తుంది. ఆ తర్వాత అక్కడ నీవు త్రాగే వరకు పొగత్రాగు కోరికను తీరుస్తుంది. రుచిని ఉత్పత్తి చేయవలసి ఉన్నది. కాబట్టి 4-5 సిగరెట్లు త్రాగు. నీవు చెల్లించేదానికంటే ఎక్కువ చెల్లించుతావు. నీవు క్రమంగా ఒక సిగరెట్ తాగినప్పుడు గమనించు, అది ఒక ఉపాయం, అమ్మే ఉపాయం. అమెరికా ప్రజలకు మోసం చేయుట. వ్యాలే ఫోర్జీను, జార్జ్ వాషింగ్టన్ ను కూర్చి ఆలోచించేస్తున్నప్పుడు అతని యొక్క సైన్యములోకి 2/3 భాగమునకు పాదాలకు పాదరక్షలు లేవు. మనము పొదుపు పరిమితి చేటు కొరకై. అలాగైతే అమెరికా వారిని అమ్ముతారు. మోసపూరితమైన ఉపాయం వలన మురికి ఆస్తి కొరకు, అనగా అన్ని కిడులకు వేరైన దాని కొరకు తన సహోదరిని అమ్ముతున్నారు. డబ్బు బతిమిలాడుకున్నట్టుకు, డబ్బు ప్రేమ. సమస్తమును నాశనమైపోతుందని ఎరుగక సమస్తము పిచ్చిలోకి వెళ్లిపోయినది. అయితే నీవు పొగ త్రాగకపోతే నీకు రుచి తెలియదు. ఆ తర్వాత నేను అనుకున్నాను, ఆలోచన పడుగు మనిషిని వడపోత పరికరం ఒకటి ఉన్నది. ఒక ఆలోచన పడుగు మనిషిని వడపోత పరికరం, ఒక ఆలోచన పడుగు మనిషిని వడపోత పరికరము పరిశుద్ధులకు మనిషినికి అభిరుచిని ఉత్పత్తి చేయను అను పాఠము నేను తీసుకున్నాను. కాబట్టి నేను ఆలోచించేశాను, మన యొక్క సంఘ శాఖలు అటువంటిది ఎంతో చేస్తున్నవి. వారు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రజలను లోపలికి తీసుకుని వారిని క్రైస్తవులని పిలుచుట ఎందుకు? వారి యొక్క సంస్థాపకములలో సంఘ శాఖలలో చాలా మందిని చేర్చుకుంటానికి మేమక్కడ చాలా మందిని సంపాదించాము. ఎందుకంటే వారు దీని దగ్గరకు దాని దగ్గరకు మరొక దాని దగ్గరకు వారు వచ్చుటకు అంగీకరించాము. అదేమి వ్యత్యాసం కలుగు చేయదు. అలాగ పుస్తకంలో పేరు పెడతారు, వారు క్రైస్తవులని చెప్తారు. అంతే, ఓ విశ్వాసం వల్ల మీరు రక్షించబడతరి, మీరు నమ్మవలసినది, దయ్యము అదే చేస్తున్నది, మీరు తిరిగి జన్మించవలసినది, అది దేవుని యొక్క వెడపోత పరికరము ద్వారా వస్తుంది. ఇప్పుడు ఆలోచన పరిని వెడపోత పరికరము ఒకటి ఉన్నది, దాని నేను నా చేతులతో పట్టుకుని ఉన్నాను. అది సంఘ శాఖ రుచిని ఉత్పన్నము చేయదు, అయితే తప్పక అది పరిశుద్ధ మనిషినికి రుచిని సంతృప్తిపరుస్తుంది. అవును కదా? తల వెంట్రుకలను పొట్టిగా కత్తిరించుకున్న ఒక స్త్రీ ఈ వడపోత పరికరములోకి ఈ వడపోత పరికరముల గుండా ఎలాగూ రాగలదు? పొట్టి లంగాలు వేసుకున్న ఒక స్త్రీ లేదా మగవారి చొక్కాలు తుడుక్కునే స్త్రీ ఏ విధముగా దీనిలో గుండా రాగలదు? పురుషునికి సంబంధించిన వస్త్రము స్త్రీ ధరించుట హేయము అని బైబిల్ చెప్తున్నప్పుడు పురుషుడు ఇక్కడికి వచ్చి స్త్రీ మాదిరిగా వస్త్రాలు వేసుకుని ఆడ మనిషి మాదిరిగా తన తల వెంట్రుకలు పెంచుకుని వెంట్రుకలు కళ్ళ దగ్గరకు కత్తిరించుకుని అలాగ బ్రేలుతో పైకి తిప్పుతూ ఇండువాడు ఎలాగు తనకు తాను అనుకోగలడు? అతడు తన భార్య లోపల ధరించి వస్త్రాలు ధరిస్తాడు, ఆమె అతని యొక్క బయట వస్త్రాలు ధరిస్తుంది. ఆలోచన పని యొక్క వడపోత పరికరము ఆలోచన పరుడైన పురుషుడు అది చేయడు, ఆలోచనాపరురాలైన స్త్రీ అది చేయదు. దేవుని యొక్క వాక్యము అది చేయుటకు దారినివ్వదు. ఆ వాక్యముల గుండా ఏ ఒక్కటి వెళ్లదు, అది పరిశుద్ధాత్మ. అది వాక్యమును నీలోకి తీసుకుని వస్తుంది, అది పరిశుద్ధ మనిషిని యొక్క రుచిని పుట్టిస్తుంది. ఈ దినమున వీధిలో ఉన్న రికెట్ అను చూడు, అందమైన మనోహరమైన శరీర సౌష్ఠమును దేవుడు ఆమెకిచ్చియున్నాడు, మరి దాన్ని సాతానుడు వాడుకుంటున్నాడు. ఈ దినము నుండి ఒక వారం రోజుల్లోగా ఆమె కుళ్లిపోతుందని ఎరుగక ఆమె అమర్యాదగా అసభ్యంగా బట్టలు ధరిస్తుంది. కొంచెం కాలం క్రితమే వీధిలో గుండా వస్తున్నాను, పరమట దేశంలోన్న అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ సమావేశంలో దక్షిణ పరమట బైబిల్ పాఠశాలలోని కుటుంబంలో నేను బోధ చేస్తున్నాను. ఒక చిన్న ఆడ మనిషి రహదారిపై నడుచుకుంటూ వెళ్తుంది. వారు చిన్న బట్టలు బెక్కినీలు దానిని ఏమని పిలుస్తారు మీరు అవి కట్టుకుని ఉన్నారు. పశువులు కాచేవాణి టోపి పెట్టుకుని చెప్పులు తొడుక్కుని పోగులు వేలాడ వేసుకుని ఉన్నారు. నేను రహదారిపై నుండి వెళ్తూ ఉన్నాను. నేను అనుకున్నాను, పాపం అభాగ్యుడు, ఒక తల్లి తండ్రి కన్న బిడ్డ ఇక్కడ ఒక దేవుని కుమార్తెగా పెట్టమన్నది దయ్యం యొక్క ఉచ్చులోని ఎరా అయిపోయినది. నేను అనుకున్నాను, నేను నేరుగా వెనక్కి వెళ్లిపోయి ఆ బిడ్డకు చెప్తామనుకున్నాను. ఆమె మా శారా వయసు వలె 17-16 సంవత్సరాలు లేక అంతే ఉంటుంది. నేను తలంచాను, లేదు వెళ్లకుండటం మంచిది, నేను ఇక్కడ రహదారిపైకి వెళ్లిపోయి ఆమె కొరకు ప్రార్థిస్తాను. నేను ఆమెను నిలుపు చేసి ఆమెతో మాట్లాడుట ఒక నన్ను చూచితే నేను చేయకుండా మంచిది అవుతుంది. ఇప్పుడు దేవుని కుమారులారా వినుడి, ఈ దినపు యెజెబెలులు మీ ఎడల నటించుట మీరు ఆ స్థానానికి వచ్చుట అయితే ఆలోచన పరుడు మొదట ఆలోచన చేస్తాడు. ఆమె ఎంతో అందంగా ఉండవచ్చును, నేను ఆమెతో ఢీకొంటాను, అది కావచ్చును, అయితే అబ్బాయి అది నీ ప్రాణముతో సమానమైన మూల్యము. మీలో కొందరు ఆడపిల్లలు ఈ రిక్కీలు ఆలోచన పరుని వడపోత పరికరము పరిశుద్ధుడైన మనిషిని అభిరుచిని ఉత్పన్నము చేయును. వివాహితులైన పురుషులైన మీరు ఆ విధముగా స్త్రీలు వీధుల్లో ఉండుట వారిని మీరు చూచినప్పుడు దేవుని కుమారులైన మీరు ఆరంభములో అది జరిగిందని మీరు గ్రహించరా? విజ్ఞాన శాస్త్రము జల ప్రళయపు కాలమందలి లోకములో స్త్రీలను ఎంతో అందంగా చేసినప్పుడు చివరికి దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలను దేవుని కుమార్తెలను కాదు నరుల కుమార్తెలను తీసుకున్నప్పుడు దేవుడు దాన్ని ఎన్నడూ క్షమించలేదు. వారు సమస్తాన్ని నాశనము చేశారు. విజ్ఞాన శాస్త్రము అందచందాలను చివరి దినాల్లో స్త్రీలు అందము అధికము చేసుకున్నట మీరు గమనించడు. అంత్యకాలం యొక్క సూచన అది. దేవుడు దాన్ని రుజువు చేశాడు. కాబట్టి ఆలోచన పని వడపోత పరికరాన్ని వినియోగించు. నీవు పరిశుద్ధ మనిషిని యొక్క అభిరుచిని చూస్తావు. అది నీ గృహమంతా విలువవుతుంది, అది నీ అంతస్తంతా విలువవుతుంది, నీకున్న దానంతటి విలువవుతుంది. అది అంతేకాక నీ ప్రాణము నీ కుటుంబాన్ని అది పగలగొడుతుంది. అది మరొక పురుషుడు నీ బిడ్డలను పెంచవచ్చును లేక మరొక స్త్రీ నీ బిడ్డలను పెంచవచ్చును. ఆలోచన పని వడపోత పరికరాన్ని తీసుకో, అది పరిశుద్ధ స్త్రీ యొక్క రుచిని ఉత్పన్నము చేయును. నీవు ఒక క్షౌరం చేసే కుట్టుకు బెదిరితే లేదా మరొకదానికి వెళితే వారు నీకు చెప్తారు, నీకు తలనొప్పి వస్తుంది తెలుసా అని అంటారు. ఆలోచన పనిని వెడపోత సాధనాన్ని తీసుకో, ఏమని బైబిల్ చెప్తుందో దాన్ని తీసుకో. చూశారా? ఆ తర్వాత దాని నుండి ప్రక్కకు తప్పుకో. అవునా? నీవది చేయవద్దు. నేను నీ సహోదరుడును, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీకు వ్యతిరిక్తత నాకేమీ లేదు. దేవునికి తెలుసు నేను చేయు కార్యాలు చెప్పుటకు చేసుదేదనగా, కారణం మీ ఎడలనున్న దేవుని యొక్క ప్రేమ కారణమవుతుంది. ఒక మనిషి అక్కడికి వెళ్లిపోయి వారు నీకు చెప్పకపోతే, మీరు అలా కూర్చుని ఆ విధముగా చేయుటకు మీ సంఘ కాపరి అనుమతిస్తే, అతడు మిమ్మల్ని ప్రేమించుట్లేదు. అతడు మిమ్మల్ని ప్రేమించలేడు. స్త్రీల ఎడల అలాంటి ప్రేమను నేను అనుమతించను. నా సహోదరి ఎడల పరిశుద్ధ రుచిగలది కావాలని నేను కోరుతున్నాను. ఆమె నిజముగా నా సహోదరి కావాలని నేను కోరుతున్నాను. ఏదో ఒక అన్నట్లుగా కాదు. ఆమె ఎంతో అందంగా ఉంది. ఆమె ఇలాగున్నది మరియు లైంగిక రాణులు ఆమె అని ఆమెను గురించి అంటారు. కాదు, ఆమె యొక్క వండిత. నేను అలా కోరుతున్నాను. ఓ ప్రభువా, నన్ను బండ క్రింద ఉంచుము. అవును, FSC 5:26లో ఆ బండలో నుండి వచ్చు ఒకే ఒక మార్గము, అది వాక్యము ద్వారా వేరు చేయబడు నీటి వలన కడగబడుట. అవును, ఈ దయ్యము తన యొక్క విద్య ద్వారా చిలకరించుటకు అనుమతించుకు. వద్దు వద్దు, అది నీ యొక్క పలుకుబడిని చంపుతుంది. దయ్యము దాన్ని తీసుకునివద్దు. సరే, నా తల్లి, నా తండ్రి, నా అవ్వకు సంబంధించిన సంఘమునకు నేను చెందియున్నాను. దాని ద్వారా దయ్యం నీపైన చిలకరించుటకు అనుమతించవద్దు. 7 సంఘ కాలాలలో అక్కడున్న వాటిని గురించి బైబిల్ గ్రంథము ముందుగానే చెప్పినది. అదంతా విత్రములోకి వెళ్లిపోయినది. అవునది నిజం. విషయమంతా చెడిపోయినది. అంతా కూడా దుర్గంధముతో మురిగిపోయినది. అతడు నీపైన చిలకరింపును చేయనీయవద్దు. ఇది ఎంతో ఉన్నతమైన నీతి శాస్త్రము. పాతకాలము కంటే మనమెంతో విద్యాభ్యాసము కలిగిన వారము అని చెప్పనివ్వద్దు. దయ్యము దాన్ని నీ మీద పెట్టనీయొద్దు. అతని యొక్క నవనాగరికత, విద్య, విజ్ఞానము నీకు చూయించాను. సంఘము లోపలనే అది అతడు తెచ్చియున్నాడు. నీవు దానిని వినవద్దు. ఆ మురికి టెలివిజన్లు తదితరమైన వాటికి నీ తలను వేరుగా ఉంచుకో. మన యొక్క పాఠం చెప్తుంది, మీరు అనుసరించక అయితే రూపాంతరం పొందుడి. లోపలికి వెళ్లిపోయి ఆదివారం నేను నిర్ధారణ చేసుకుంటుని అని చెప్పుడు కాదు. కాదు, లోపలికి వెళ్లిపోయి ఇప్పుడే రూపాంతరము చెందుడి. మీరు ఏమయ్యున్నారో దాని నుండి రూపాంతరము చెందుడి. మీరు ఏమి కావాలనని దేవుడు కోరుతాడు అందుకు రూపాంతరము చెందుడి. నీ లోపల ఏ విత్తనములదో దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది. నీ లోపల జ్ఞానయుక్తమైన విద్యా సంబంధమైన విత్తనము పెట్టబడి ఉన్నట్లయితే అది ఒకే ఒక కార్యము చేయగలుగుతుంది. అది నిన్ను కురూపినిగా చేయగలుగుతుంది, వికృతంగా చేస్తున్నది. అంటే దేవుని యొక్క ఒక కుమారునిగా, కుమార్తెగా, కురూపిగా చేస్తుంది. అది మాత్రమే అది చేయగలుగుతుంది. నేను బయట చూస్తున్నప్పుడు ఈరోజు ప్రజలు ఒక దేవుడు ఉన్నాడని నమ్మకము కూడా లేనట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఈ ఉచ్చరణకై క్షమించండి. దీని వలన ఎవరిపైన భావాలు గాయపరచబడితే అది నా భావం కాదు. 2 వారాల క్రితము నా సొంత కుమార్తె ద్వారా వచ్చి టెలివిజన్ చూచి మత సంబంధమైన పాటలు గమనించమని నేను ఆహ్వానించబడ్డాను. అది ఒక ఆదివారం ఉదయం. ఆ కార్యక్రమంలో నేను ఓరల్ రాబర్ట్స్ గురించి వినాలనుకున్నాను. నాకు చెప్పమని వారికి చెప్పాను. నీవిది విను, ఇది గొప్ప పాట అని చెప్పారు. అక్కడే నా కుమారుడు నిలబడి దాన్ని గురించి చెప్పాడు. దాన్ని నేను త్రిప్పివేశాను. ఒక స్త్రీ యొక్క ఇంటిలోని టెలివిజన్ ను మేము అద్దెకు తీసుకున్నాము. నా ఇంటిలో ఒకటి ఉండటానికి నేనెన్నడూ ఆశించలేదు. లేదండి, అది నా ఇంటిలోకి అవసరం లేదు. నా తుపాకితో నేనది కాల్చివేస్తాను. ఆ చెడ్డ వస్తువుతో నాకు పనిలేదు. లేదండి, ఇక్కడ ఉన్న ఆరిజోనా వారితో మిమ్మల్ని గురించి చెప్పనివ్వండి. పాఠశాలను గురించి గత దినము ఆ వివరణ మీరు చూడండి. మీరు వినలేదా? ఆరిజోనా పాఠశాలలోని 180 పాళ్లు మనోబలహీనత వలన బాధపడుతున్నారు. వారిలో 167 మంది టెలివిజన్ చూచడం వలన బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. దాని విషయమేంటి? నీవు నీ పెద్ద తుపాకీని నీవు వాడటం మంచిదవుతుంది. దయ్యము దానితో నీ మీద చిలకరించుటకు అనుమతించవద్దు. వద్దండి. ప్రజలు నేను చెప్పినట్లుగా తీర్పులోనికి వారు రానట్లుగా ప్రజలు ప్రవర్తిస్తారు. ఈ మగపిల్లలు, ఆడపిల్లలు, వారికి ఒక ఇండియా కుటుంబము ఒకటున్నది, ఒక సరకుల గుంపు. నేననుకుంటాను దానికి మిస్టర్ పూల్ అధికారి. నవ నాగరికత కూడిన నిర్ధారమైన నవ నాగరికతతో కూడిన నిదర్శనమైన పాటలు ఏదైనా నేను ఎప్పుడైనా చూచినట్టయితే అది ఆ విధముగా అది అలా పిలువబడుతుంది. వారి యొక్క చేతులు పైకి కిందకు ఊపుతూ ఒక రిక్కెల గుంపు అక్కడ నిలబడి ఉన్నారు. ఇక్కడ ఈ ఉదయం అలాగూ ఆ పాట పాడిన నిజమైన పురుషుల వల్లి ధీటుగా కాన్పించే ఆ యవనస్తుని నేను అభినందిస్తున్నాను. వ్యాపారస్తులను మీరు కొన్నిసార్లు ఒక గుంపు రిక్కెలను ఇక్కడ తెస్తారు, ఇక్కడికి తెస్తారు. వారు ఇక్కడ నిలబడి హుప్ అని పెద్దగా కేకలు పెడుతూ వారి ముఖాలు పచ్చబడే వరకు ఊపిరి బిగబెడుతూ పాటలు పాడుతారు. అది కాదు పాట పాడుట, అది కేవలము ఎంతో శాస్త్ర సంబంధమైన ధ్వని. పాటలు పాడుటేనగా హృదయానికి ఆహ్లాదమిచ్చుట. ఎంతటి దిగజాని స్థితితో అది నేను అనుకున్నాను, అదెంతటి దమనీయమైన స్థితో. కాబట్టి మతము పేరిట దేవుడు లేనట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. గత దినము ఒకరు చెప్పారు, నా యొక్క కుమార్తెతో వెళ్తున్న ఒకరితో ఒక క్రైస్తవ అబ్బాయి హవ్వ ఆదామును గురించి ఒక తెలివైన వివరణ ఒకటి ఇవ్వు అన్నాడు. అన్నాడు హవ్వ తోటలో గుండా వెళ్తుంది. చెప్పాడు, బిడలారా అక్కడున్న చెట్టును మీరు చూశారా? ఇంకా చెప్పాడు, అదే మీ యొక్క తల్లి మనలను తినిన గృహము నివాస స్థలము అని. మీరు ఊహించగలరా, మంచి గట్టి క్రైస్తుడైనట్లయితే దేవుని యొక్క వాక్యమును వాగ్దానమును తీసుకుని పంది గురిసెలో అది విసిరవేయుట మీరు ఊహించగలరా? వారు తీర్పులోనికి రానట్లుగా వారు ప్రవర్తిస్తున్నారు. అయితే దేవుడు ప్రతి ఒక్క రహస్యాన్ని తీర్పులోనికి తెచ్చును. దేవుడు లేనట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. వారిని నేను బుద్ధిహీనులని పిలవాలనుకోవట్లేదు, ఎందుకనగా బైబిల్ చెప్తుంది బుద్ధిహీనులు సరికాదు, అది సరికాదని యేసు చెప్పాడు. ఎవరిని బుద్ధిహీనుడని పిలవద్దని. అయితే కీర్తన 14:1లో దేవుడు లేడని బుద్ధిహీనుడు తన మనస్సులో అనుకొనును. చూశారా, వారు కాదు, నేను వారిని బుద్ధిహీనులని పిలవాలనుకోలేదు. అయితే వారు ఎలాగున్నారు అలాగే ప్రవర్తిస్తారు, అలాగూ వారు ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు చూశారా మనం ఎక్కడున్నామో, దేవుడు లేనట్టుగానే ఉన్నాము. నేను సంఘానికి సంబంధించిన వాడిని, అదంతా కూడా బైబిల్ అంతా కూడా పెద్ద తమాషా. మా సంఘానికి తెలుసు వారు ఎక్కడికి వెళ్ళుచున్నారు, నేరుగా నరకానికే. ఖచ్చితంగా వారు రహదారి మీదనే ఉన్నారు. విజ్ఞాన శాస్త్రం పైన, విద్య పైన, వేదాంత సెమినరీ మొదలగు వారిపైన వారు ఉన్నారు. రహదారి పైనే చల్ల గాలిలో సాగుతున్నారు, సాగిపోతున్నారు. దేనిపైన కూడా తరుణము ఇవ్వటానికి పరిశుద్ధాత్మకు తరుణము లేదు. సెమినరీ పాఠశాల దానిని కత్తిరించి వేసినది. అశుద్ధాత్మయే మనలను నడిపించవలసి ఉన్నది. సెమినరీ కాదు, బిషపులు కాదు, పై విచారకర్తలు తదితరులు కాదు. పరిశుద్ధాత్మ మన యొక్క నాయకుడు. కయ్యును ఆ విధమైన వ్యక్తి. నిజంగా అతనెంతో మతభక్తి గలవాడు. నీకుండవలసిన మతభక్తి ఎంత అదే అయినట్టయితే, అలాగైతే కయ్యును దేవుడు గద్దించుడుతూ ఆయన అన్యాయస్తులు అవుతాడు. కయ్యును గద్దిస్తే ఎందుకనగా అతడు భక్తి గలవాడు. అతడు హేబెల వంటి విధేయుడు, భక్తి గలవాడు. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకో, అతడు దేవుని ఆరాధన చేశాడని, అతనికి ఒక ఆలయము ఉన్నదని, అతడొక బలిపీఠము కట్టాడని, అతడొక అర్పణ అర్పించాడని, అతడు ప్రార్థన చేశాడని, అతడు దేవుని గురించి అనుకున్నాడు. అయితే అతడు తృణీకరించబడ్డాడు ఎంతగా చేసినప్పటికీ. ఏషావు కూడా. చూశారా, మతము లేక భక్తి, చూశారా, అది సాతాను యొక్క వ్యాపారము. సమస్తాన్ని చంపుట కాదు, అయితే అలాగ దాన్ని కలుషితము చేయుట. అంతే, అంతటిని అతడు చంపబోవటం లేదు. ఓ, కమ్యూనిస్టులు కాదు, కాదు కాదు, అంత్యక్రీస్తు కమ్యూనిజము కాదు. బైబిల్ కథ చెప్తుంది, సాధ్యమైతే ఏర్పరచుకునే వారిని అది మోసము చేయను అని. ఇనుపు అడ్డుతెరను గమనించకు, అయితే ఊదారంగు గలదాన్ని గమనించు. అయితే గమనించము, కయ్యును ఆరాధన చేయుటకు వచ్చినప్పటికీ అతనిలో తప్పుడు విత్తనము ఉన్నది, సర్పము యొక్క విత్తనము. సర్పము యొక్క బుసకొట్టే తనము అతనిపైన బుసకొట్టినది. ఎలాగనగా ఇతడు స్త్రీ యొక్క విత్తనమయ్యున్నాడు, సంతానమయ్యున్నాడు. అతడు దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని ఎరిగి ఉన్నాడు. అయితే అతడు అది చేయుటకు నిరాకరించాడు. అది నీకు తెలుసా, సాతానుకు దేవుని యొక్క చిత్తం తెలుసు, అయితే అది చేయుటకు అలా నిరాకరించాడు. గమనించు, అతడు దేవుడు రుజువు చేసిన హేబెలు వర్తమానమును చూశాడు. ఇప్పుడు మీరు అలాగున చేయాలని ఆశపడుచున్నాను. ఒక్క నిమిషం నీ ఆలోచన పరుని వడపోత పరికరాన్ని వినియోగించు. హెబెలు యొక్క ఖచ్చితమైన వర్తమానము, అది సత్యమని దేవుడు రుజువు పరిచాడు. నీవిప్పుడు లాగుతున్నావా? హెబెలు యొక్క వర్తమానము స్వీకరించబడినది. దేవుడు దాన్ని, ఆ వర్తమానము సరైనదని రుజువు పరచగా కయ్యును అది చూచి తెలుసుకున్నాడు. అయితే దాన్ని అతడు చేయలేకపోయాడు. అతని యొక్క అహంకారము దానిని అతనికి దూరపరచినది. అవునది నిజం. అతని యొక్క అహంకారము దాని చేయుటకు అతని దూరపరచినది. వర్తమానమును దేవుడు రుజువుపరచుట అతను చూచాడు. కాబట్టి ఇప్పుడు అది ఆ విధముగానే ఉన్నది. దేవుని యొక్క వాక్యమునకు ప్రజలు తమ్ము తాము తగ్గించుకుంట ఎంతో కఠినంగా వారికుంటున్నది. వారు అది వారు చేయుటకు ఇష్టపడరు. సంఘం యొక్క మూఢభక్తికి వారు లోబడతారు. నిజం అయితే దేవుని వాక్యానికి కాదు. ఇది నీ వెరగలకుంటైతే ఇక్కడ నా యొక్క లేఖని ఉన్నది. అదే నేను ఇక్కడ వివరణ ఇవ్వబోతున్నాను. ఆది కాండం 4:6-7. దేవుడు కయీనుతో చెప్పాడు, ఎందుకు నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావు? ఎందుకు నీవు నిండా కోపముతో ఉన్నావు? చుట్టూ తిరుగుతూ ఉన్నావు. నిన్ను తలకిందులు చేసిన వర్తమానాన్ని నీవు ఇప్పుడే విన్నావు అన్నాడు. సరే దాని కొరకు నీవేం చేస్తావు? నీవు ముఖము చిన్నపుచ్చుకునేలా కారణం నీ మందిరానికి నేను రాలేదనా? కనుక ఇది నీవెందుకు చేశావు? నీవు ఆలోచన పనిని వడబోతా పరికరాన్ని వినియోగిస్తావా? అవునా లేదా? ఎందుకు నీ వాళ్ళ చూస్తున్నావు అడిగాడు. నీవు సరిగా చేసినట్లయితే అక్కడ నీ తమ్ముడు చేస్తున్నట్లుగా వెళ్లి నీవు చేయి, నేను నిన్ను అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు అదే చేస్తాను. అయితే అది అతడు అది చేయలేకపోయాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు నీవు చేయనట్లయితే అవిశ్వాసం యొక్క పాపము వాకిడ పొంచియుడును. అద్భుత కార్యాలు జరుగు దినములు గతించిపోయినవి అని ఇప్పుడు వారు మనతో చెప్పినట్లయితే అది ఎంతో విషదంగా రుజువు చేయబడి బయలుపరచబడుట వారు చూశారు. మీరు గమనించారా? కడవరి దినాల్లో ప్రకటన 10:4 ఆయన ఏమి చేయునని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు అవన్నీ నిర్దిష్టంగా రుజువు చేయబడినవి. సహోదరులారా, విషయమేంటి? తప్పేంటి? చూశారా? వారు కాదంటే అవిశ్వాసము. అది ఒక పాపము. పాపము ఒకటే ఒక పాపము, అది అవిశ్వాసము. అవునది నిజము. నీవు త్రాగుడు త్రాగేవని, పొగ త్రాగేవని, పొగాకు నవిలేవని, పొట్టి బట్టలు వేసుకున్నావని, నీవు ఏమనుకున్నావో అది చేసావని, అందుకని నీవు తీర్పు తీర్చబడవు. లేదు, అది నిన్ను తీర్పు తీర్చదు. నీవు నమ్మలేదు కనుక అది అందుకే అవుతుంది. నీవు నమ్మినట్లయితే నీవు అది చేయవు. అవును, ఒక విశ్వాసది చేయడు. అతడు ఆలోచన పనుని వడపోత పరికరాన్ని తీసుకుంటాడు. చూశారా? చూశారా? లేక ఆలోచన పరురాలైనా ఆమె వడపోత సాధనాన్ని తీసుకుంటాడు. ఏదో ఒకటి. సరే, అయితే నీవు గమనించు, పాపము వాకిట పొంచి ఉంటుంది. అది కయ్యూనుకు ఏమి చేసినదో ఎప్పుడు గమనించు. ఈరోజు అలాంటిదే కాబోతుంది. ఇష్టపూర్తిని పాపిగా, ఇష్టపడిన పాపిగా కయ్యూను బయటకు వెళ్లిపోవుట అది చేసినది. అతడు ఇష్టపూర్వకంగా అవిధేయుడయ్యాడు. ప్రతి వ్యక్తి ఆ విధముగా ఉంటాడు. దేవుని ద్వారా ఎంతగానో హెబెలు వర్తమానము రుజువు చేయబడుట అతను చూచిన తర్వాత ఇష్టపూర్వకంగా అతడు అవిధేయుడయ్యాడు. అది సత్యమని ఎరిగి అది చేయుటకు నిరాకరించాడు. తర్వాత అటువంటిదే చేశాడు. తర్వాత అతడు వేరు చేయబడు రేఖను దాటాడు. నీవు దాటగలిగిన ఒక గీత ఉన్నది, అది మీకు తెలుసా? తెలీదా? ఇప్పుడు దైవ సేవకులు, ఇక్కడున్న వారు మరియు ఎక్కడైతే దేశంలోకి టెలిఫోన్ విస్తృతం చేయబడుతున్నదో అక్కడున్న వారికి అది మీరు గ్రహిస్తున్నారా? మీరు లేఖనంలో దాన్ని చూచినప్పుడు అది మీరు చేయకపోతే దేవుడు ఎల్లప్పుడూ కూడా సహించడు లేక చేయడు. ఓహో, నీవు అలాగనే సాగిపో, ఆశీర్వదించబడు. ఆ విధమైన ఇశ్రాయేలు వారు అరణ్య మార్గమనే ఉన్నారు. బిడ్డలు కన్నారు, పంటలు అన్నిట్లో దీవించబడ్డారు. అయితే వారిలో ప్రతి ఒక్కరూ నిరంతరముగా దేవునికి వేరైపోయారు. అలాగని యేసు చెప్పాడు. ఓహో అవును, దేవుడు అలాగనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీవు అయిపోయావు, ఖచ్చితం. అదే ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందో అదే ఆయన చెప్పినది. గమనించు, నీవు వేరు చేయబడు గీతను దాటగలవు. నీవది నమ్ముతున్నావా? కయ్యూను అదే చేశాడు. ఇక్కడ ఒక్క నిమిషం తిప్పుదాము. నా యొక్క హెబ్రీ 10:26 ఉన్నది, నేను ఇది త్వరగా తీయగలను, చూద్దాం. హెబ్రీ పుస్తకము 10:26 అనుకుంటాను. నేను ఇక్కడ వ్రాసుకున్నాను. ఒక్క నిమిషం, మీరు నన్ను సహిస్తే అది ఒక్క నిమిషంలో చదువుదాము. సరే, ఇక్కడ మనమున్నాము. మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినదిలా పాపములకు బలి ఇక ఉండదు, కాని న్యాయ తీర్పునకు భయముతో ఎదురు చూచుడయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. అది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము ఆ విధముగా సెలవిచ్చుచున్నది. అవునది, దాన్ని మనము చూచిన తర్వాత దానిని విని తర్వాత బుద్ధిపూర్వకముగా మనము అవిశ్వాసపడినట్లయితే అలాంటప్పుడు మనము గీత దాటిపోతాము. అందుకొరకై ఇక నీకిక ఇలాంటి క్షమాపణ ఉండదు. నీవు గీత దాటి ఉన్నావు కనుక ఓ దేవుడు నన్ను ఇంకా దీవిస్తున్నాడు అని నీవంటావు. జ్ఞాపకముచ్చుకో, ఇస్రాయేలీయులు సరిహద్దు యొద్ద ఉన్నారు. అక్కడ పరిశుద్ధ దేశంలో దేవుడు వారికి ఒక వాగ్దానం చేసినప్పుడు అది మంచిది, పాలు తేనెలు ప్రవహించిన దేశము అది. కాలేబు యెహోషువలను మరియు వేగుల వారిని మోషే పంపి ఆ దేశాన్ని వేగు చూచి రమ్మని పంపినప్పుడు రుజువు చేయబడిన సాక్ష్యమును తీసుకుని రమ్మను. వారిలో 10 మంది అన్నారు, మేమది చేయలేము, మాకు అసాధ్యము, అక్కడ ఉన్న ఇబ్బందులు చూడు, మేము మతావేశ పూరితులమైపోతాము, పోట్లాటుకు ఈ చిన్న చిన్న విషయాలు మాకున్నవి, చూడు వారికి ఏముందవో, మేమది చేయలేము, మేమది చేయుటకు అసాధ్యము అని వారన్నారు. యెహోషువా కాలేబులు అన్నారు, అది చేయుటకు మేము సరిపోతాము, దేవుడు వాగ్దానం చేశాడు. జ్ఞాపకముచ్చుకో, వారు వెనుదిరిగిపోయారు, అది కాదేశు బన్యా యొద్ద. వారు వెనుకకు వెళ్లిపోయి అరణ్యములో తిరుగుబోతులైపోయారు, వారిలో ప్రతి ఒక్కరూ చచ్చిపోయారు, నిరంతరముగా నశించిపోయారు. యేసు అలాగని చెప్పాడు, ఆ వేరు చేయబడు గీతను దాటవద్దు. అవునా, నీవు మేలు చేయనిదిగయు దాన్ని చేయకుండా అది నీకు పాపము. ఇస్రాయేల్లో అదే చేశారు. మోషే రుజువు చేయబడుట వారు చూచినప్పుడు ఆ తరువాత బిలాము వారిపై చల్లుటకు అనుమతిచ్చారు. ఆ ప్రశస్తమైన రుజువు చేయబడిన విత్తనం, సంఘకాపరి, ఈ వాక్యమునకు వ్యతిరిక్తముగా ఏది చెప్పవద్దు. బిలామును చూడు, అతడు ప్రవక్తయుండెను, రుజువు చేయబడిన దేవుని యొక్క విత్తనాన్ని అతడు చూశాడు. అయితే అతడు మనుగడ సాగించుచున్న అతని యొక్క గంభీరమైన సంఘర్షాఖ ద్వారా దేశంలో గుండా వచ్చుచున్న ఆ ప్రయాణికుల గుంపును మోయాబును చూశాడు. అతను చిలకరించి, సరే ఒక్క నిమిషం ఆగు, మనమంతా క్రైస్తవులము, మనమంతా విశ్వాసులము అని అన్నాడు. మన యొక్క పితరులు మీ యొక్క పితరులు, మా యొక్క పితరులు మీ యొక్క పితరులు ఒక్కటే. మేము లోతు సంతానం కదా, లోతు అబ్రహాము సోదరుని బిడ్డలు కాదా, అబ్రహాము సహోదరుని బిడ్డలు కాదా, మనమంతా ఒక్కడి కాదా, మనము ఒకరికొకరము పెళ్లి చేసుకుందాము. ఇశ్రోయేలు ఏదిన తుటలో హవ్వవలే సాతాను ఆమెకు చిలకరించుటకు చల్లుటకు అనుమతించను. అబద్ధ ప్రవక్త ద్వారా కూడా అతడు ఇశ్రాయిల్ మీద కూడా అతడు చల్లాడు. వాక్యం వలన రుజువు చేయబడిన నిజ ప్రవక్త ఉన్నప్పటికీ కూడా, అయితే ఒక జ్ఞానయుక్తమైన తెలివిగల భావన వలన వారిపైన అతడు చల్లాడు. ఇప్పుడు అది ఆలోచించే, అదెన్నడూ క్షమించబడలేదు, పాపమెన్నడూ క్షమించబడదు. సాక్షాత్తుగా విధి నిర్వహణలో వాగ్దాన భూమి యొక్క రహదారిలో విత్తనాలు కుళ్లిపోతవి. వారిలో ప్రతి ఒక్కరూ నేరుగా సంఘములోనే మునిగిపోయి నశించిపోయారు. దేవుని వెంబడిస్తూ విధి నిర్వహణలోనే నశించిపోయారు. వారిపైన బుద్ధి కుశలతో కూడిన జల్లు సాతాను వారిపైన చలనివు, విద్యా సంబంధమైన జ్ఞానయుక్తమైన భావనను చలనివు. చెప్తారు, మనమంతా ఒక్కటే, మనమందరము దేవుని బిడ్డలము అని అంటారు. మీరు కాదు, దాన్ని కలిగి ఉన్న ఆ అబద్ధ ఉపదేశకుడు ఆ జ్ఞాన సంబంధమైన ఆ భావనను అక్కడ వారిపైన చలనిమ్ము. ఇప్పుడే సర్వసాధారణ సభ ఇప్పుడు చేస్తున్నట్లుగా చూస్తున్నారా? ఆ విధముగాని. ఎందుకు? మనమందరము ఒక గొప్ప సంస్థాపకములో కలిసిపోదాము. నీ యొక్క సమస్త విధమైన సంస్థాపక పద్ధతి అంత దయ్యానిదే. బైబిల్ గ్రంథములో అది మృగము ముద్ర, మృగము యొక్క ముద్ర, దానిపైన అతి త్వరలో ప్రభు చిత్తమైతే ఒక పుస్తకము నాకుంటుంది. గమనించు, నోహు కాలంలో వాక్యము నిలబెట్టబడుట, తేలాడిట కొరకు వాక్యము నిలబెట్టబడుట చూచుచున్నాము. ఇక్కడ చిన్న వివరణ చేద్దాం. భూమి నుండి ఆకాశం వరకు రూపాంతరం చెందుటకై వాక్యము ఐక్యతగా పెట్టబడవలసి ఉండెను. వస్తువు యొక్క రూపమును చూచుట, అయితే వారి యొక్క బుద్ధి కుశలత భావన వలన కడవరి కాలంలో నోహువకు ప్రవచిస్తున్నప్పుడు, కడవరి కాలంలో నోహువు ప్రవచిస్తున్నప్పుడు ప్రవక్త యొక్క ముఖానే నవ్వారు. దేవుని యొక్క వాక్యము ద్వారా రూపము నిర్మాణమైనది. విశ్వాస ప్రార్థన ద్వారా లోపట బయట కీలు పోయబడినది. వర్షం వచ్చినప్పుడు మతముల యొక్క బుద్ధి కులుషిత భావాలన్నీ సాక్షాత్తుగా వారి యొక్క సంఘాల్లోనే నేరుగా భూపైనే చచ్చి మునిగిపోయినవి. వాటన్నిటికి పైగా ఓడ తేలాడినది. విజ్ఞాన సంబంధమైన చిలకరించిన విత్తనము తీర్పులో మురిగిపోయినవి. ఏ విధముగానైనా మనము చేయుటకు ప్రయత్నిస్తున్నాము, మన యొక్క సంఘాన్ని స్థాపించుటకు ప్రయత్నిస్తున్నాము, లేదా దేవుని యొక్క వాక్యమును స్థాపించుటకు ప్రయత్నము చేస్తున్నామా? మనం ఏమి చేయుటకు ప్రయత్నం చేస్తున్నాము? ఎక్కడ మనం ప్రయత్నము చేస్తున్నాము? ప్రజలు తిరిగి దీని యొద్దకు వచ్చుటకు మనం ప్రయత్నం చేస్తున్నామా? ఏదైనా తోటలో ఉన్న ఈ సంఘము, ఈ గంభీరమైన హవ్వ ఇక్కడ ఈ కడవర దినాల్లో ఏం చేస్తుంది? సహోదరుడా, నేరుగా ఇక్కడే నేను వదిలిపెట్టవలసి ఉన్నది, ఎందుకంటే అది ఆలస్యమైపోతున్నది. కొద్దిగా 15 నిమిషాలు నాకు ఇవ్వండి, నేను ఇక్కడ నా లేఖనాన్ని నిలుపు చేస్తాను. సరే, నాకు తెలుసు బహుశా ప్రజలు ఇక్కడికి వచ్చి దీన్ని శుభ్రం చేసుకోవాలనుకుంటారు. అయితే నాకు ముగించుటకు కష్టతరముగా అగుపిస్తున్నట్టుగా ఉంటుంది. నేను తొందరపడతాను. అలాగే చూడు, ఈ దినమున సంఘముగా పిలువబడుచున్న ఈ గంభీరమైన విజ్ఞానవంతమైన విద్య సంబంధమైన సంకర్జాతి అవ్వ, ఆమె ఏమి చేయుటకు ప్రయత్నము చేస్తున్నది? ఏమి యొక్క వాక్యమును హెచ్చించుటకు ఆమె ప్రయత్నము చేస్తున్నదా? మరి ప్రజలు వారు చేయుచున్నవే చేయుటకు అనుమతిస్తుందా? ఆలోచనపరుడైన మనిషిని వడపోత పరికరాన్ని వారు వినియోగించట్లేదు, లేక దేవుని యొక్క వడపోత పరికరాన్ని వారు వినియోగించట్లేదు. వారేమి ఉత్పత్తి చేయుచున్నారో చూడు, వారిని వారే హెచ్చించుకుంటున్నారు. సంఘము తన యొక్క చితికి పోయిన జ్ఞానయుక్తమైన ప్రణాళిక ద్వారా జాతినంతా విజ్ఞానయుక్తముగా దేవుని వాక్యమెడల అజ్ఞానవంతులుగా చేసినది. ఇప్పుడు ఆ వివరాలు నేను పట్టుకుంటాను. సమస్తము చేతి కొరకు ఎక్కువసేపు నేను వాటిపైన ఉండట్లేదు. శాస్త్రీయ సంబంధమైన విజ్ఞాన సంబంధమైన అజ్ఞానము దేవుడే సాక్షాత్తుగా ఇక్కడే భూమైన ఆయన యొక్క వాగ్దానం వాక్యము చేత ఆయన చేయుచున్న కార్యములే చేయుచుండగా వారు అది ఎరుగక వెళ్లిపోతున్నారు. కారణం, శాస్త్రీయంగా విజ్ఞాన సంబంధమైన అజ్ఞానం, విజ్ఞాన సంబంధమైన అవివేకము. ఇక్కడ ఉన్న సహోదరుడు విలియమ్స్ బట్టి నేను నవ్వుతూ ఉన్నాను. మధ్యాహ్నమంతా నీవు ఉండవలను, నీవు మాట్లాడవలను అని అలాగూ ఒక కాగితం పైన వ్రాశాడు. అయితే నేను అది అభినందిస్తున్నాను, అది నిజంగా మంచిదే. అయితే ప్రజలు ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తున్నారు. ఈ దినమున ప్రపంచ సంఘ పద్ధతంతా దేవునికి విరోధముగా బుద్ధిపూర్వకమైన పాపములోకి వెళ్లారు. ఎందుకని? అది సరైనదని, సాధారణ వివక్షతయని రుజువుపరుస్తుంది. సరే, వాక్యానికి అడ్డంగా ఒక దురాశ తెర వారి కళ్లకు గుడితనము కలుగు చేసినది. ఆమె తిరిగి దిగంబరైపోయినది. ప్రకటన 3లో దేవుడు చెప్పినాడు, మీకు తెలుసా, మీ యొక్క కన్నులు తెరవబడినట్లుగా వచ్చి నా యొక్క కళ్లకు కాటుక కొనుడి. చూశారా, కాటుకనగా దేవుని యొక్క వాక్యము. వారు ఇలాగొంటారు తెలుసా, భలే ఈ మనుషుడు తన యొక్క డిగ్రీలు హోదాలు పొందుకుంటానికి 40 సంవత్సరాలు చదివాడు, అతడు BLD DD అవన్నీ అని చెప్తారు. దాన్ని గుర్చి ఏమని యేసు చెప్పాడు మీకు తెలుసా? అతడు చెప్పాడు, అతడు తన్ను తాను ఉపేక్షించుకుని పౌలు చేశాడు, అది అదని కాదు అని అంటావు. అలాగైతే పౌలు ఎందుకని దాన్ని అనుసరించలేదు? అతడు చెప్పాడు, మనుష్య జ్ఞానముతో కూడిన తీయని మాటలతో నేను మీ యొద్దకు రాలేదు. ఎందుకనగా మీరు మీ యొక్క నిరీక్షణలు దానిపైన కట్టుకుంటారు, అయితే పరిశుద్ధాత్మ యొక్క బలముతోనూ రుజువులతోనూ వచ్చితని మీ యొక్క విశ్వాసము దేవుని వాక్యం మీద కట్టబడినట్లుగా జ్ఞానం యొక్క రుజువులతో కాకుండా ప్రజలు వారి యొక్క సాధారణ సభ్యత గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నట్లుగా అగుపిస్తుంది. వారున్నట్లుగా వారున్నట్లుగా వారు ఉండట్లేదు. ప్రవక్త యెహోవా ఇలాగని సెలవిచ్చుచున్నాడని అని పలకగా అది ఇలాగూ ఉండేది, ప్రజలు వణికిపోయారు. అవును, వారు నిజంగా ఆ విధముగానే చేశారు. ప్రజలు కదిలించబడ్డారు. ఎందుకనగా వారు భయపడిపోయారు. ఇప్పుడు దాన్ని గుర్చిన భయమునంతా వారు పోగొట్టుకున్నారు. వారు దేవునికి భయపడరు. సలోమోను చెప్పాడు, దేవుని ఎందు భయభక్తులు కలిగినట జ్ఞానం యొక్క మూలము అని. కేవలము అది దాని యొక్క ప్రారంభము. అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ప్రవక్త పలికితే బుద్ధిహీనత అని ప్రజలు చెప్తారు. చూశారా, వారికి నిరీక్షణ లేదు. వారంటారు ఈ విధముగా, ఏం, మేము తెలియగల వారము, మేము బుద్ధి కుషత గల వారము, ఆ రకమైన చెత్తను మేము తీసుకోము, మేము దేని గుర్చి మాట్లాడుతున్నామో మాకు తెలుసు అని అంటారు. అది ఒక పాతకాలపు సామెత కూడా అవుతుంది. దేవదూతలు ముళ్ళ చెప్పులపై నడుచుటకు భయపడతారు, బుద్ధిహీనులు వాటిపై నడుస్తారు. ఇప్పుడు త్వరగా రూపాంతరం చెందుట అనగానేమి? దాన్ని ఇలాగూ మనము పొందుకోగలుగుతాము. రూపాంతరము ఏమి చేస్తుంది? ఆయన వాక్యం యొక్క ఆత్మచేత దేవుడు దాన్ని చేయును, ఆయన రూపాంతరపరచును. ఆయన విత్తనాన్ని ఆయనే నాటాడు, దానిపైన ఆయన ఆత్మను వెదజల్లాడు, మరి అది ఉత్పాదమును అనగా ఫలితాన్ని పుట్టిస్తుంది. ఆయన యొక్క పరిశుద్ధాత్మ దాని యొక్క జాతిని రుజువుపరచట్లో విత్తనపు వాక్యమునకు రూపాంతరము చేస్తున్నది. నీవు ఎలాంటి విత్తనమై ఉన్నావో నీలో ఉన్నది అది చేస్తుంది. నీవు దాన్ని దాచలేవు. లోపల నీవు ఏమై ఉన్నావో అది బయట చూయిస్తుంది. దాని నుండి నీవు నిలుపు చేయలేవు. ఆ చెట్టు ఏమైనదో అది కాక మరేది నీవు చేయలేవు. చూశారా, అది ఆ విధముగానే ఉండవలసి ఉంటున్నది. దాని లోపల ఉన్నటువంటి విత్తనాలను పరిశుద్ధాత్మ రూపాంతరము చేకూరుస్తుంది. ఆ విత్తనం పైన అనవసరము దానినది రూపాంతరపరుస్తుంది. అది చెడ్డదైనట్లయితే అది చెడ్డదాన్ని పుట్టిస్తుంది. అది వేషధారణ అయినట్లయితే అది యొక్క వేషధారణి పుట్టిస్తుంది. అది నిజమైన దేవుని యొక్క విత్తనమైతే అది ఆలోచన పరుని వడపోత పరికరము ద్వారా నిజమైన దేవుని యొక్క కుమారుని లేక కుమార్తెను పుట్టిస్తుంది. విత్తనం పైకొచ్చినప్పుడు దాని గుండా అది పైకొచ్చును. అది ఒక దేవుని కుమారుని కుమార్తెను పుట్టిస్తుంది. గజిబిజి అనే గాఢాంధకారంలో ఒకనొక దినాన లోకమున్నప్పుడు, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం ఇంకా కొద్దిసేపు చూడండి, తిరిగి ఒక ఒక దినమన లోకము అన్ని విధములైన మతములతోనూ, చేతులు శుద్ధి చేసుకుంటూనూ, కుండలతోనూ, రకరకాలైన వస్త్రాలు, టోపీలు మొదలైనవి ధరించుట్లోనూ ఉండినప్పుడు, సంపూర్తి అయిన గందరగోళంలో అది ఉండి ఉండేను. నిజమైన దేవుని యొక్క ఇశ్రాయేలు దేవుని కట్టడల విషయంలోనూ చట్టముల్లోనూ ఎంతగానో మారిపోయి ఉండేది. యేసు చెప్పాడు, మీరు మీ యొక్క పారంపర్య ఆచారముల చేత దేవుని యొక్క వాక్యమును ప్రజల ఎడల నిరుపయోగం చేస్తున్నారు. మీ ఆచారముల చేత ఆ పరిశుద్ధ యాజకులను చూడు, వాని పిలుచుచున్నారు. యేసు చెప్పాడు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, అతని క్రియలే మీరు చేయుచున్నారు. చూశారా, అదే ఖచ్చితంగా ఆయన చెప్పినది. లోకము అటువంటి స్థలములో బిగించుకుని పోయినప్పుడు ముందుగా నిర్ణయించబడిన విత్తనం పైన మరలా దేవుని యొక్క ఆత్మ కదలాడుచుండెను. యెషయా 9:6 యొక్క దాని వాగ్దానాన్ని ఆయన మార్చివేసి రూపాంతరము కలుగు చేశాను. ఆయన ఆ గందరగోళం యొక్క కాలమును రక్షించుటకు దేవుడు శరీరధారి అయ్యను. దేవుని స్వరూపందు మానవుడు చేయబడినప్పుడు, ఇప్పుడు వాక్యమును జ్ఞాపించుకోండి, దాన్ని ప్రవక్త ముందుగా చూశాడు. ఈ యొక్క కడవరి దినాల్లో ఆ సాతాను అదే ప్రవక్త చూచినట్లుగా చూశాడు. ఈ విద్యా సంబంధమైన ప్రణాళికలు, మత సంబంధమైన ప్రణాళికలు, వాటిని చూశాడు. యెషయా 9:6 అదే ప్రవక్త చెప్పాడు, మనకొక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆలోచనకర్త, సమాధానకర్తకు అధిపతి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని ఆయన పిలువబడును, మరియు ఆయన రాజ్యము నిరంతరముండును. ఆ వాక్యము దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యం పైన ఆత్మ కదలాడుచునేను, మరియ గర్భమందు అది రూపము దాల్చెను. ఒక మనుష్యుడు, ఒక కుమారుడు జన్మించెను, చేయబడెను కాదు, జన్మించెను. అది వెదజల్లుటకు సాతాను మరలా మరలా ప్రయత్నం చేశాడు. ఆయనను పైకి తీసుకుని వెళ్లిపోయి, నీవు ఏమయ్యున్నావో అని నీవు చెప్పుకుంటున్నావో అది నీవైనట్టయితే, అలాగైతే ఇక్కడ నాకు ఒక స్వస్థత చేయము, నీవు అది ఎలాగూ చేస్తావో నాకు చూయించుము, ఈ రొట్టెను మార్చు, ఈ రాళ్ళు రొట్టెగా మార్చు, ఒక్కసారికి కిందికి దిగు, మేమది చూస్తాము, ఎందుకంటే నీవది చేయదు అని లేఖనము చెప్తుంది కాబట్టి. మీరు దాన్ని గమనిస్తున్నారా? ఇంకా ఈ రోజు కూడా ఆ మత సంబంధమైన దెయ్యాలు అదే విషయాన్ని చెప్తున్నవి. దైవిక స్వస్థత అనేది ఉన్నట్లయితే, ఇక్కడే ఫలానా సహోదరుడు పడియున్నాడు, నీవు అతని స్వస్థపరచుట మేము చూడాలి. అదే దయ్యము యేసు ఎదుట ఆ శిలువ ఎదురు నిలబడి, నీవు దేవుని కుమారుడు అయినట్లయితే శిలువుపై నుండి దిగిరా. వాక్యం చెప్తున్నది ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని యొక్క కుమారుడని ఆత్మ రుజువు చేసినది. యెషయా 9:6 రుజువుపరిచినది. గడిచిన రాత్రి మీలో అనేక మంది ఆకాశవాణిలో ఏ విధముగా అని విని ఉన్నారు. 60 పైచలకు లేఖనాలను మేమిచ్చిన విన్నారు. ఆయన అదేననే లేఖనం చెప్పుటను రుజువు చేయడము అని అనుకుంటాను. ఏదైనా చేటుకు సాతాను ఓ మరలా మరలా ప్రయత్నం చేశాడు. ఒక రాత్రి నావ వెనకాల పనుండి ఉన్నాడు. ఆయన నిద్రించుచుండుట అతడు చూశాడు. ఇప్పుడే ఆయన నాశనం చేస్తాను అని అతడు అన్నాడు. అయితే అతడు చేయలేకపోయాడు. తప్పు చేయించట్లోకి ఆయన్ను అతడు శోధించాడు. అయితే అతడు చేయలేకపోయాడు. ఎందుకని? ముందు ఏర్పాటును వెనుకకు నెట్టివేయునది అతడు చల్లాడు. అది మోసపరచబడదు. లేదు లేదు, వాక్యం చెప్పినది ఆయన ఇక్కడే ఉంటాడని. ఆమేన్. ఎటువంటి దయ్యము ఆయన భయపెట్టలేదని, మరియు ఈ యొక్క దేవుని కుమారుడు అతని యొక్క స్థానాన్ని ముందుగా నిర్ణయించబడలేదు. వెనుకకు నెట్టివేయినది అతడు చల్లాడు. సాతను యొక్క విషయము సంఘ శాఖల వైద్యులు చివరికు ఆయన్ను ముట్టలేరు కూడా. నేరుగా అతడు సాగిపోతాడు. ఏది అతన్ని భయభీతి కలుగు చేయలేదు. గమనించారా? ఆయన పైన ఏ విధమైన తాకిడి దానికి ఉండదు. సరే, భూమి అన్నంతటా నేను నిన్ను బిషప్ను చేస్తాను, దానిపైన పరిపాలకుని నేనే. నీవు నన్ను ఆరాధన చేసినట్లయితే నా గుంపులోకి వచ్చి చేరు, నేను నిన్ను పరిపాలకుడిగా చేస్తాను. నేను క్రిందకు దిగిపోతాను, నిన్ను పైకెత్తుతాను. పైన చెప్పాడు, సతనా నా వెనుకకు పో, దేవుని వాక్యమును నీవు ఆరాధించవలసినది, ఆయన మాత్రమే సేవించవలను అని వ్రాయబడి ఉన్నది. తరువాత ఒకానొక దినమున ఈ ఘనమైన వ్యక్తి మీద అక్కడి కొద్దిసేపు నేను నిలబడగొరుచున్నాను. అయితే ఒక దినమున మరలా ఆయన పైన ఆత్మ కదలగా, ఎందుకనగా ఆయన గూర్చిన ఒక వాక్యము వ్రాయబడి ఉండెను. ప్రవక్త ద్వారా దేవుని యొద్ద నుండి వచ్చెను. ఒక గొర్రెపిల్ల వలె ఆయన వధశాల యుద్ధకు నడిపించబడిను. ఆత్మ ఆయన పైన కదలేను. ఆయన నడిపించబడి కల్వరియందలి సిలువ యుద్ధకు ఆయన నడిపించను. ఆయన అక్కడ చనిపోయెను. ఆయన మరణములో ఆయన గూర్చి పలుకబడినంతా నెరవేర్చబడిను. భూమిపైనున్న దేవుని ఏర్పాటులో ఉన్న ఆయన సంతానమంతటికి వెలుగును మరియు జీవమును తెచ్చుట కొరకై నెరవేర్చబడిను. అది చేటు కొరకై ఆయన మార్గమును తీసుకుని వచ్చెను. ఇక్కడే ఆ సంతానమున్నది. ఆత్మ జీవమును గూర్చి తెచ్చును. ఆత్మ జీవమును తెచ్చును. ఈ గందరగోళంలో ఉన్న అంధకారమయమైన లోకములోని దేవుని యొక్క కుమారులు కుమార్తెల్లోకి, దేవుని కుమారులను కుమార్తెలను రూపాంతరము చేయచు జీవములోనికి తెచ్చును. ముందు నిర్ణయము అను మాటను గుర్చి తొట్టిల్లవద్దు. నీవు అలాగవుతావని నాకు తెలుసు. అయితే విను, అది నా మాట కాదు, అది దేవుని యొక్క మాటల్లోని ఒకటి. అది నీవు చదవాలనుకుంటే ఎఫెసీ 1:5 చదువు. అది యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ఆయన ముందుగా నిర్ణయించుకుని గమనించారా? ఒక్క నిమిషము, అది నన్ను విడదీయనియండి. ఇది మీ మనస్సులో నుండి విడదీయుట. చూడు, ఎలాగూ ఆరంభములో మీరు మీ తండ్రిలో ఉన్నారో ఒక విత్తనం యొక్క బీజము అలాగూ మీలో ప్రతి ఒక్కరికి అది తెలుసా? మీరు మీ యొక్క తాత 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 ముత్తాతలో ఉండి ఉండేది. అది మీకు తెలుసా? హెబ్రీ పుస్తకం చదవండి. అక్కడ లేవి అబ్రహాము యొక్క నడుములలో ఉన్నప్పుడు అతనికి వెనుక 4 తరాల వెనుక దశమభాగము చెల్లించను. అబ్రహాము మెల్కీసెదెకు దశమభాగం చెల్లించినప్పుడు అతని క్రిందనున్న మనుమడు ముని మనుమనకు అది లెక్కింపబడుతుంది. అప్పుడు అతడు అబ్రహాము యొక్క నడుముల్లో ఉండెను. అక్కడే నీవున్నావు. చూశారా, మీరు మీ యొక్క తండ్రి నడుములో ఉంటుంది. అయితే మాంసయుక్తమైన దేహములోకి మీరు మార్పు చెందు వరకు మీ యొక్క తండ్రి మీతో ఎలాంటి సంబంధము కలిగి ఉండకపోయిను. నా యొక్క కుమారుడు అక్కడ నా లోపల ఉండెను. నాకు కుమారుడు కావాలనుకుంటుంది. అయితే అప్పుడు అతడు నా లోపల ఉండెను. అవును కదా, అప్పుడు అతడు నా లోపల ఉండెను. అయితే వివాహ సంబంధము ద్వారా అతడు నా వంటి మనిషిగా రూపాంతరము చెందెను. ఆ తర్వాత అతడు నా వంటి వాడాయను. మీరు మీ తల్లిదండ్రుల వంటి వారైతిరి. చూశారా, కారణం ఆరంభములో అతడు నీ లోపల ఉన్నాడు. ఇప్పుడు మీరు దేవుని కుమారులైనట్లయితే అది నీవు నీ తండ్రి యొక్క లక్షణమై ఉండి తల్లి లక్షణము కాదు, నీ తండ్రిది. బీజము తండ్రిలో ఉన్నది. గమనిస్తున్నారా? నీ తల్లి నిన్ను భరించు లేక నిన్ను మోయు కుంపటి. నీ తండ్రి యొక్క విత్తనాన్ని మోయు కుంపటి అయి ఉన్నది. గమనిస్తున్నారా? భూమి శరీరములో దేవుని యొక్క విత్తనాన్ని భరించు కుంపటి అవుతుంది. అవును, ఖచ్చితం. లోకము కాదు. లోకం ఎంత పెద్దదైనను, అది ఎంత పెద్ద, దేవుడు దాన్ని తయారు చేశాడు అనున్నది. చూశారా, చూశారా? ఇప్పుడు నీవు దేవుని యొక్క కుమారుడువు కుమార్తెవైనట్లయితే అలాంటప్పుడు నీవు ప్రారంభములో దేవుల్లో ఉంటివి. నీవు ఆయన యొక్క గుణ లక్షణాలివి. అప్పుడు అక్కడ నీవు లేనట్లయితే అలాగైతే నీవెన్నడూ ఉండలేదు, ఉండబోవు. కారణం ఏదనగా, ఇక్కడున్న ఈ మనిషిని యొక్క కుమారుని, అక్కడున్న ఆ మనిషిని యొక్క కుమారుని నా నడుముల్లో నేను భరించలేను. నేను నా యొక్క సొంత కుమారులని మాత్రమే భరించగలుగుతాను. వారు రూపమును భరిస్తారు. హల్లెలూయా. మీరు అది గ్రహిస్తున్నారా? కుమారులు కుమార్తెలు ఆరంభములో దేవుళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడు, నీవు నిత్య జీవాన్ని కలిగి ఉన్నావని నీవు చెప్తున్నావు. మనము నిత్య జీవము కలిగి ఉన్నామని నమ్ముతున్నాము. సరే, నిత్య జీవము యొక్క ఒకే ఒక రూపం మాత్రమే ఉన్నది, అది దేవుడు. నిత్యమైనది ఒకే ఒక వస్తువు ఉన్నది, అది దేవుడు. అలాగైతే నీకు నిత్య జీవం ఉన్నట్లయితే, ఆ జీవము నీలో ఎల్లప్పుడూ ఉండినట్లయితే, లోకం పుట్టుకునిపై దేవుని యొక్క నడుములో నీవు ఉండి ఉన్నావు. యేసు ఆయనకు ఆయనే వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ యెహోవా 1:1 చెప్పబడుతుంది, ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించను, మన మధ్య వసించను. అలాగైతే నీవు యేసు యొక్క నడుములో ఉన్నవాడవై ఆయనతో కల్వరికి వెళ్లిపోతివి. ఆయనతో నీవు చనిపోతివి, మరియు ఆయనతో నీవు తిరిగి లేచితివి. ఏ దినమున ఆయనలో మనము పరలోక స్థలంలో కూర్చుండి ఉంటిమి. ఆయన ఆత్మతో నింపబడి దేవుని యొక్క కుమారులము కుమార్తెలమైతిమి. ఆయనతో చనిపోతిమి, ఆయనతో తిరిగి లేచితిమి. ఖచ్చితం. ఆ తర్వాత ఇప్పుడు ఆయనతో సహవాసము కలిగింటివి. వెనుక నీవు అక్కడ లేవు, ఎందుకనగా ఆయనలో నీవు ఒక వాక్యముగా ఒక విత్తనముగా ఉంటివి. అయితే ఇప్పుడు ఆయన నిన్ను ప్రత్యక్షపరిచి ఉన్నాడు. ఇప్పుడు నీవు ఆయనతో సహవాసము కలిగినట్టుకు ఆయన ఆశించుచున్నాడు. తర్వాత ఆయన వచ్చి శరీరధరైనాడు, ఎందుకనగా తద్వారా నీతో నిండారుగా సహవాసం చేయగలందుకు. చూశారా, పరిపూర్ణ సహవాసమనగా ఏంటో. ఓహో, అవి దేవుని నిగూఢమైన రహస్యాలు. ఎంతటి ఆశ్చర్యమో, దేవుడు ఆత్మతో సహవాసము చేయలేకపోయాను. దేవుడు మనిషై మనతో ఉండెను. యేసుక్రీస్తు ఆయనకు ఆయనే దేవుడయుండి ప్రత్యక్షపరచబడెను. హేతువేదనగా ఆయన ఒక కుమారుడయుండెను, ఎందుకనగా ఆయన పుట్టెను. అయితే ఆయన నివాసముడుటకు ఆయన కొరకైన ఒక మందిరమయుండెను. ఏ కాలమందును ఏ నరుడును దేవుని చుచ్చుండలేదు. అయితే తండ్రి వలన పుట్టిన వానిగా మాత్రమే ఆయన తెలియపరచబడెను. దేవుడు ఆయనకు ఆయనే ఒక ఇల్లు కట్టెను, నివాసముడటానికి ఒక శరీరము. నీవు ఆయన్ను తాకునట్లుగా దిగివచ్చెను. 1 తిమోతి 3:16, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. దేవుడు ససిరుడుగా ప్రత్యక్షుడయ్యను, దేవదూతలకు కనబడెను, నమ్మబడెను, పరలోకములకు కొనిపోబడెను. చూశారా, నీవు శరీరవయుంటివి, ఆయన శరీరయుండెను. అప్పుడు నీవు ఒకరితో ఒకరు సహవాసము చేయగలుగుతారు, ఎందుకంటే ఆయన దేవుని ప్రేమ యొక్క గుణ విశేషము. దేవుడు ప్రేమయుండెను. అవును, నిజమేనా? యేసు దేవుని ప్రేమ యొక్క గుణ విశేషము. ప్రేమ యొక్క గుణ విశేషము కనబడినప్పుడు అది సాక్షాత్తు దేవుడే. ఆయనకు తగులుకున్న గుణ విశేషాలన్నీ అన్ని ఆయన యొద్దకు చేరుతవి, చేరినవి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు. ఖచ్చితం, వారు ముందుగా నిర్ణయించబడవలసి ఉంటున్నవి. అది అవితముగానే కనట్లయితే నీవు అక్కడ ఉండవు. అంతే నిజం. ఇప్పుడు మనము సహవాసం కలిగి ఉంటాము. దేనిలో మనము భాగమయ్యున్నామో అట్టి ఆయన వాక్యం యొక్క ఐశ్వర్యాలలో సహవాసం కలిగి ఉంటాము. నీవు వాక్యములో భాగమయ్యున్నావు, ఎందుకనగా ఆదిలో ఆయన వాక్యమయ్యుండెను. ఇప్పుడు నీవు వాక్యమే. అవును, ఈ రాత్రి నేను బోధిస్తున్నాను, లేదా ఆదివారం, లేక నేను లోపలికి వచ్చి ఈ ఒకానొక రోజులో వాక్యమనగా ఏంటి అనుదాన్ని గూర్చి. నీవిప్పుడు వాక్యం యొక్క భాగానివి. నేను చేయలేనిది ఒకటి ఉన్నది, నా పూర్వీకులను గూర్చి నేను ప్రగల్భములు పలకలేను. లేదు, నేను ఒక భయము కలిగించే కలగలుపు నుంచి వచ్చాను. నా యొక్క తండ్రి ఐరిష్ వ్యక్తి, నా తల్లి అమెరికా ఇండియా వాసి, సగం ఇండియా మనిషి. ఆమె యొక్క తల్లి ఇండియా వాసి, పెన్షన్తో జీవించేవారు. వారందరి కూడా త్రాగుబోతులు. వారిలో అనేక మంది తుపాకీ పిల్చుతూ పోట్లాడుతూ వారు చెప్పులతోనే వారు మరణించారు. అంతకంటే మరింత ప్రగల్భాలు నేను తెలియను, ఎందుకనగా నా యొక్క పూర్వీకులు లేక పితామహులు, నా కుటుంబ వృక్షము భయంకరము. అయితే సహోదరుడా, ఒకదాని గురించి నేను ప్రగల్భాలు పలకగలను. నన్నెవరైతే విమోచించున్నారో అట్టి నా ప్రభుని యేసును గురించి ప్రగల్భాలు పలకగలను. ముందు నిర్ణయాన్ని బట్టి ఆయన యొక్క రూపాంతరపు శక్తితో ఒక విత్తనాన్ని నాటాడు, మరియు నేనది చూశాను. ఇప్పుడు నేను ఎవరి కుమారుడయ్యున్నాను? ఆయనపై నేను ప్రగల్భాలు పలకగలను. ఆయన మీద ప్రగల్భాలు పలుకుతూ నా జీవితంలో 33 సంవత్సరాలు గడిపాను. ఆయన నా కొరకై మరి యొక్క 33 సంవత్సరాలు పొడిగించితే ఆయన మీద ఇంకా ఎక్కువగా ప్రగల్భాలు పలుకుతాను. అవును, నా యొక్క పితామహుని గురించి నేను ప్రగల్భాలు పలకగలను. హల్లెలూయా. నన్ను విమోచించిన వాడు ఆయనే ఇక్కడ లోపల జీవపు విత్తనాన్ని నాటాడు, ఈ వాక్యములో చూచుటకు అనుమతిచ్చాడు. ఆయన ఆత్మను పంపించి అది ఇక్కడే ఉన్నది, దీనినే మాట్లాడు, ఇది జరుగును, అది చేయ్ అని చెప్పాడు. ఓహో, ఆయన గురించి ప్రగల్భాలు పలకగలను. ఆయన అది ఎలా చేశాడు? వాక్యం యొక్క ఉదక స్నానము చేత, నీటి వేర్పాటు చేత. అది వివరించు. నిజముగా ముందుగా నిర్ణయించబడిన విశ్వాసులు వాక్యముతో నిలబడతారు, ఎందుకనగా వారు ఆ వాక్యములో భాగమయ్యున్నారు. ఓ, మార్గము తప్పి చుక్కల్లారా, ఎంతకాలం మీరు మార్గము తప్పి తిరుగుతారు? మీరు మెథడిస్ట్ వారు, బాప్టిస్ట్ వారు, ప్రెస్బిటేరియన్ వారు, బయట వారు, మీరెవరైనప్పటికీ మార్గము తప్పి తిరుగు చుక్కలు. సంఘం నుండి మరొక సంఘమునకు, స్తంభము నుండి ఇంకో స్థలమునకు, టెలివిజన్ నుండి టెలివిజన్కు, లోకము నుండి లోకమునకు తిరుగుచున్నవారు మీరెందుకు రాకూడదు? మీతో సహవాసం చేయటకు ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మీ కొరకు ఆశించుచున్నాడు. మీ యొక్క మనస్సు నూతనపరచబడవలన మిమ్మలను ఆయన రూపాంతరము చేయి కోరిక కలిగి ఉన్నాడు. సంఘమునకు కాదు, లేక సంఘ శాఖకు కాదు, అయితే ఆయన వాక్యం వైపునకు. ఆ కోరిక నీకున్నట్లయితే అందులో నీవు భాగమయ్యున్నావు. కాబట్టి నీతి నిమిత్తము ఆకలి దప్పుగల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. నీ ఉన్నటువంటి మతం యొక్క అవక తవకల నుండి నిన్ను బయటకు తెచ్చుటకు ఆయన యొక్క రూపాంతర శక్తిని అది పంపినది. మనము ఉండినటువంటి అవ్యక్త స్థితి అందున్న అవకతవకలోనికి, నీవు నడుచున్న అవివేకమగు మరగుజ్జుతనానికి ఈ మతములో నుండి, అనగా దిగంబరి గుడ్డిది దౌర్భాగ్యమైనది తన్ను గుచ్చి తాను ఎరుగునటువంటి స్థితి నుండి నిన్ను బయటకు తెచ్చుటకు దేవుడు రుజువు చేయబడి బయలుపరచబడిన ఆయన వాక్యమగు ఆయన రూపాంతర శక్తిని ఆయన పంపించిండెను. అది ఆలోచించండి స్నేహితులారా. దేవుడు ఆయన వాక్యమును నెరవేర్చుటకు ఆయనకు రూపాంతర శక్తిని పంపి షారా అబ్రహాముల యొక్క శరీరమంతా మార్చి ఉండెను. అది మీకు తెలుసా? ఒక ముసలి పురుషుని ముసలి స్త్రీని రూపాంతరపరచెను. ఎందుకనగా అది ఆయన చేస్తానని వాగ్దానం చేశాను. ఏది చేయునని దేవుడు వాగ్దానం చేశాడు అది ఆయన చేయను. తారుమారు చేయబడిన ఏ దానిని దేవుడు అది దానిని చేయలేడు. అయితే ఆయన ఆయన మాట నిలబెట్టుకును మరియు ఆయన ఆత్మను పంపును. యెహోవానైన నేను దానిని నాటితని ఎవడును దానిని నా చేతుల నుండి అపహరింపుకున్నట్లు రాత్రి పగళ్లు నేను దానికి నీరు కట్టుచున్నాను. అది బైబిల్ చెప్తుంది. ఓ మార్గము తప్పి తిరిగి చుక్కలారా, మీ హృదయాలలో ఆశ కలిగి ఉన్న మీరు మీరు తప్పు కలిగి ఉండవలసినది. లేదా ఈ యొక్క ఉదయవేళ మీరిక్కడ కూర్చుని ఉండరు. ఆ యొక్క ఆలయాల్లోనూ సభాశాలల్లోనూ మీరు ఉండరు. మీరు కలిగి ఉన్న విషయాలు మీకు ఉండవు. బయట దేశము ఆవలి ఉన్న వారు మీరు మిమ్మలను ఒకటి అక్కడకు తీసుకుని వచ్చి ఉండేది కాదు. ఒక వ్యక్తి మీతో మాట్లాడాను, ఇంకా ఇటువంటి ముందుకు వెళ్లవద్దు. కడగబడు వాక్య నీరు వలన కడగబడుట అక్కడ ఉన్నది. అది నిన్ను హిమము వలె తెలుపు చేయును. ఓ దేవుని కుమారులారా వినండి, అట్టి అంగ వైకల్యముతో నిలవకండి, అందులో ఉండి బయటకు రండి. అబ్రహాము దేవుని నమ్మెను, ప్రతి దానిని విరుద్ధంగా పిలచెను. నా జీవనం నేను ఎలా గడపాలి, ఇది నేను చేస్తాను అని అంటావు. అది దేవుని యొక్క పని. అది నాకెలాగు తెలియగలను, తెలుసుకోగలను? నా సహోదరులు నట్టివేస్తారు. దేవుడు చెప్పి ఉన్నాడు, ఎవరైతే తన స్వంత తండ్రినైనను తల్లినైనను భార్యనైనను భర్తనైనను నివాస స్థలమైనను గృహములైనను విడిచిపెడతారో, నేను వారికి లోకములు గృహములు నివాస స్థలములను ఇచ్చేదను. తల్లులను తండ్రులను అన్నదమ్ములను అక్క చెల్లెలను రాబో లోకములో నిత్య జీవమును ఇచ్చేదను అని చెప్పి ఉన్నాడు. స్నేహితుడా, అది ఒక వాగ్దానము. అట్టి దానికి నీవు పోవలసి ఉన్నది. దేవుడు చేయు ప్రతి వాగ్దానము నెరవేరును. దేవుని యొక్క ప్రతి విత్తనము ఒక వాగ్దానమై ఉంటున్నది. సహోదరి, ఆ వెంట్రుకలు కత్తిరించుకుంట మానుకు, ఎందుకంటే దేవుని ఎదుట అది అమర్యాదకరమైన విషయము. ఆ బట్టలు ధరించుట నిలుపు చేయి, అది ఆయనకు అవమానకరమైన విషయము. సహోదరులైన మీరు, పురుషులైన మీరు ఈ సంఘశాఖలకు పంచిపెట్టడము మానుకు. ఈ విషయాలు చేయడము, అవి మీ భార్యలు చేయడము మీరు అనుమతించడము మానుకో. క్రైస్తవులకు అవి సరిపడవి. వాక్యమునందుకు తిరిగి రా, ఆ వాక్యమును తీసుకో. అది ఎదుగుతుంది, అది ఎదగవలసి ఉన్నది. ప్రథమ స్థానంలో దానిని పైకి తెచ్చునటువంటి దేవుని యొక్క రూపాంతర శక్తి ఆయన యొక్క రహదారి వెనుకనే ఉండి ఇప్పుడు మరలా దాన్ని తీసుకురును. అది ఎక్కడైతే ఉన్నదో అక్కడికే తిరిగి వెళ్ళును. దేవుని యొక్క రూపాంతర శక్తి వలన హానోకు మరణం నుండి కొనిపోబడెను. దాని కొరకు దేవుడు ఏమి చేశాడు? రబోచున్న ఎత్తబడు సంఘమునకు ఒక పోలిక యూనిట్ కొరకు. అవును, ఎలియాంతే యేసు యొక్క దేహము అది మృతమైపోయిన తర్వాత అది జీవింపబడెను. మరియు సమాధిలో దేవుని యొక్క వాక్యము ద్వారా యేసు యొక్క దేహము జీవించెను, జీవింపబడెను మరియు మృతమై రూపాంతరము చెందెను. చల్లబడిన రూపము పునరుద్ధానమునకు మహిమగల దేవుని కుమారునిగా పునరుద్ధానము చెందెను. ఎందుకనగా ప్రవక్త పలికిను కీర్తనలు 16:10 మీరు గుర్తు పెట్టుకోనంటే అలాగ చెయ్యండి. 16:10 చెప్పబడినది, అతని ఆత్మను నేను పాతాళములో విడిచిపెట్టను, నా పరిశుద్ధిని నేను కుళ్ళు పట్టనీయను. ఓ దేవా, ఆ వాక్యము నెరవేర్చబడవలసి ఉండను. అది దేవుని యొక్క మాట. నీవు రాకడలో వెళ్లాలనుకున్నట్లయితే నీ హృదయములో దానిని నాటుము. నిజమైన క్రైస్తవులుగా మీరు ఉండాలనుకున్నట్లయితే ఈ వాక్యమును ఉంచుడి. అది ఎహెజ్కేలని నేను నమ్ముతున్నట్లుగా దేవుడు పలికాడు. ఆ గ్రంథమును తీసుకుని దానిని తినివేయము. ప్రవక్తయును వాక్యమును ఒకటై ఉండును. అక్కడున్న ప్రతి ఒక్క వాగ్దానము అది దానికై అది రుజువు పరచబడవలసి ఉండేను. ఎందుకనగా అది దేవుని యొక్క అసలైన విత్తనము. ఇక్కడున్న ఒక విద్యావంతుడైన వేదాంత ఉపదేశకుడు దాని నీళ్లు నుండి పైకి లాగు ప్రయత్నించుటకు అనుమతించవద్దు. ఆ ప్రకృతి సంబంధమైన విజ్ఞానము, తెలివి, విద్య అతను నీపై చల్లుటకు నీవు అనుమతించవద్దు. దేవుని నమ్మము. అబ్రహాము అతని దినమందల విజ్ఞాన శాస్త్ర పరిశోధనను తీసుకునలేదు. బిడ్డను కనుటకు నేను చాలా ముసలివాడను, నేను ఎంతో దూరము వెళ్లిపోయాను, నేను ఇది చేశాను అది చేశాను లేక ఇంకొకటి చేశాను అని చెప్పలేదు. అయితే దేవుని యొక్క వాక్యము నిమిత్తము ఏది వ్యతిరేకమైనను లేనిదాన్ని ఉన్నట్టుగా పిలచెను. అతడు అవిశ్వాసను బట్టి దేవుని వాగ్దానమును సందేహింపక అయితే బలము పొందిన వాడే దేవునికి స్తుతి చెల్లించెను. దేవుడు ఏమై వాగ్దానం చేశాడో దాన్ని ఆయన నెరవేర్చుటకు సమర్థుడని అతడు ఎరిగి ఉండెను. ఓ మార్గము తప్పి తిరుగు కుమారులారా, ఈ భూమిలోని ప్రాకిడి జీవుల వలన అంగ వైకల్యము పొందితరి. మార్గము తప్పి తిరుగు సహోదరులారా, అలంకరణలు ఈ లోకంలోని అట్టి స్థలాలు మిమ్మలను ఆకర్షించను. ప్రియమైన సహోదరి, ముసలివాడైన పిచ్చివాడని నీవు నన్ను లెక్కించవచ్చును. గతించిన రాత్రి ఫ్లోరెన్స్ షెకోరియన్ ఏది ఎదుర్కొనదు, ఈ ఏదో ఒక దినాలలో నీవు ఎదుర్కొనవచ్చు. ఆమె కూడా ఈ స్థలములో ఈ గదిలో కూర్చున్నదని మీకు తెలుసు. నీవది కలిసినప్పుడు నీవది కనుగొంటావు, నన్ను కాదు. అయితే ఈ వాక్యము నిజం. ఆ క్షౌరశాలలన్నీ అలంకరణశాలలు ముసివేయి, వాటికి దూరంగా ఉంచు, వాటిని దూరంగా ఉంచు. ఇది ఎలాగూ వారికి ఘనమైన సంగతులు ఎందుకు బోధించకూడదు? అలాగే నీ యొక్క ABCలు ప్రారంభించు. తరువాత మనం గణిత శాస్త్రములకు వద్దాం. అవునా, నేర్చుకున్నట్టుకు ప్రారంభించు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. నీ యొక్క యుక్తమైన సేవను నీవు చేయుము, మిగతా దాన్ని దేవుడు శ్రద్ధ తీసుకుంటాడు. అవును, నీకు నీవుగా యుక్తమైనది యుక్తమైన విషయాలు వివేచించి వివేకముగా చేయము. ఆమెకు ఆమె చించుకుంట ఒక స్త్రీకి అది వివేకమైనది కాదు. బైబిల్ దాన్ని గద్దిస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి అలాగు చేయుట వివేకయుక్తము కాదు. నేడు మనకున్నటువంటి మూడు సిద్ధాంతములోకి, ఇక్కడున్న దీనంతటిలోకి, సెమినరీ చెత్తలోకి తను తాను లాక్కుంటూ ఒక పురుషుడికి అవివేకయుక్తము కాదా? దేవుని యొక్క వాక్యములోకి ఖచ్చితంగా విరుద్ధమైనప్పుడు అవును కదా. యెషయా యొక్క పెదవులు, అతడు అపవిత్రమైన పెదవులు గల ఒక సాధారణ మానవుడు. అతడు అన్నాడు, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య ఉన్నాను. నేను అపవిత్రమైన పెదవులు గల వాడును. నేను నశించుతిని, ఎందుకనగా నేను దేవుని చూచితిని. అగ్ని పట్టుకుని ఒక దేవతతో దిగివచ్చాడు. దేవుని బలిపీఠం యుద్ధనున్న పరిశుద్ధ అగ్ని అతని పెదవులు మారినవి, రూపాంతరము చెందినవి. మార్గము తప్పి తిరుగు మానవుల పెదవుల నుండి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అను దానితోనున్న ప్రవక్త పెదవుల యుద్ధకు దేవుని యొక్క రూపాంతరపు శక్తి. 120 చేపల పట్టు మనుషులు, పాతకాల ఊదారంగు అమ్ము స్త్రీలు, మేడిగదిలో వారందరూ కూడుకున్నారు, తలుపులు మూసుకున్నారు. వారిలో కొందరికి వారి స్వంత పేరును సంతకము చేయనంతటి విద్యలేని వారు. చేపలు పట్టే వారిని దేవుడు మనుషుల పట్టు జాలరుగా రూపాంతరము చేశాడు. వీధుల వెంట ఉన్న స్త్రీలు స్త్రీ పురుషులు దేవుని యొక్క పరిశుద్ధులుగా అమర్త్యులుగా చేసినది దేవుని యొక్క రూపాంతరపు శక్తి. పౌలు ఒక స్థానిక సంఘ సభ్యుడు, ప్రెస్బిటేరియన్, మెథడిస్టు, బాప్టిస్టు, పెంతికోస్తు లేక మరొకటి ఏదో అలాగూ వీధిలో గుండా అతడు వెళ్లిపోయాడు. వారిలో అందరికంటే తానే ఎరిగిన వాడను, అతనిలో ఉన్న తిరస్కరించు పెద్ద ఆత్మతో అతడు వెళ్లిపోయాడు. దేశంలోన్న బహుగణుడగు ఉపాధ్యాయుల్లో ఒకడైన గమలయ్యలొద్ద అతడు పెరిగాడు. ఏం జరిగింది? దేవుని వాక్యం నమ్మిన ఒక గుంపు ప్రజలను పట్టుకుంటూ దమస్కు మార్గాన వెళ్ళుచున్న అతనికి ఏమి జరిగినది? అక్కడ తన రహదారి మార్గాన కింద పడద్రోయబడ్డాడు, మరియు అతడు ఒక వర్తమానం విన్నాడు. అది అతన్ని సంఘ సభ్యుని నుండి సంఘానికి వెళ్ళువాడుగు వారిని దేవుని యొక్క ప్రవక్త యొటకు రూపాంతరపరచినది. అతడే క్రొత్త నిబంధనలో దేవుని యొక్క వాక్యమును వ్రాశాడు. సంఘ సభ్యుని నుండి ఒక పరిశుద్ధునిగా చేసినది. ఓ మార్గము తప్పి తిరుగు చుక్క, నిలుపు చేద్దాం. మార్గము తప్పి తిరుగు కుమారుడు, ఈ యొక్క వైకల్యముతో ఒక స్థలము నుండి మరొక స్థలానికి వెళ్ళుచుండు మార్గము తప్పి తిరుగు విత్తనము. ఏ ఉదయం తిరుగు పిడలారా, సజీవుల మధ్య మృతుల మధ్య నిలబట్టుకు ప్రయత్నించు ఒక మనిషిగా. దయచేసి నా మాట వినుడి, ఎక్కడైతే ప్రసారవాణి వెళ్తుందో అక్కడ ఆ ప్రాంతం వారు ఇంకా మీరు తగిలించుకుని ఉన్నట్లయితే ఆ స్థలాలలో తిరుగుచున్న మీరు ఒక నిమిషం చేపు దయచేసి కూర్చోండి. ఇక్కడ టూసన్ లో కాలాతీతమైందని నాకు తెలుసు, లేక నన్ను క్షమించండి, ఫీనిక్స్ అది 12:20. ఉదయమంతా వీరిని నా ఇద్దనే ఉంచాను, మిమ్మల్ని నేను మీ యొక్క పనుల నుండి దూరంగా ఉంచాను. అయితే చూడు ప్రే స్నేహితుడా, ఒకవేళ నీవు దేవునికి నిరంతరము దూరంగా ఉండవచ్చును, దయచేసి ఈ ఉదయం తిరిగి రా. నీవు రావా, ఊట ఎద్ద, అక్కడ స్థలమున్నది. చాలా కాలం క్రితము పశువుల తొట్టిలో మానవులను వారి పాపముల నుండి రక్షించడం కోసము ఒక శిశువు జన్మించను, అది నిజమేన నాకు తెలుసు. నిరంతరము యుండు గొర్రెపిల్లను నదీ తీరాన ఆయన యోహాను చూచెను. ఓహో, కల్వరిలో సిలువ వేయబడిన క్రీస్తు, ఓహో, గల్లయ్య నుండి వచ్చిన ఆ మనిషి నేను ప్రేమిస్తున్నాను. ఆయన నా కొరకు ఎంతో చేసెను, ఆయన నా పాపములన్నింటినీ క్షమించెను, పరిశుద్ధాత్మను లోపల ఉంచెను. ఓ గల్లేడైన ఆ మనిషిని నేను ప్రేమిస్తాను. ఒక దినమున అక్కడ దేవాలయమునకు ఒక పరిషేయుడు ప్రార్థించుటకు వెళ్ళెను. ఓ ప్రభువా, నా యందు కరుణ చూపమని అతడు మొరలెను. ప్రతి పాపము నుండి అతడు క్షమింపబడెను, ఎంతో సమాధానము లోపల పెట్టబడెను. గల్లేడైన ఈ మనిషిని వచ్చి చూడు అని అతడు చెప్పెను. అవును, ఒంటివాడు నడుచుటకు బాగుపడెను, మొగవాడు మాట్లాడటం బాగుపడెను. శక్తి సముద్రంపైన ప్రేమతో మాట్లాడాను. గుడ్డి చూచుటకు బాగుపడెను. గల్లె నుండి వచ్చిన ఆ మనిషిని కనికరమే అది వారికి చేసెను అని నాకు తెలుసును. ఈనాటి పరిచయతో దాన్ని ముద్రించు. బావి యొద్ద స్త్రీకి ఆమె యొక్క పాపములన్నీ ఆయన తెలిపెను. ఆ సమయమందు ఐదుగురు పెనిమిట్లు ఆమెకు ఎలాగున్నది తెలిపెను. ప్రతి పాపం నుండి ఆమె క్షమింపబడెను. ఎంతో సమాధానము ఆమెలో ఉంచబడెను. ఈ గల్లయ్య మనిషిని వచ్చి చూడుడి అని ఆమె కేకవేశెను. స్త్రీ, ఆయనకు తెలుసు అవునా? ఆయన ఉదయం నీ హృదయం చదివాడు. పురుషుడా, ఆయన నీ యొక్క హృదయాన్ని చదివాడు. హో శుంకరి, ప్రార్థించుకుందాము. ఓ గల్లయ్య నుండి వచ్చిన ఆ మనిషిని నేను ప్రేమిస్తాను. ఆయన నాకై ఎంతో చేసెను. ఆయన నా యొక్క పాపములన్నింటినీ క్షమించెను. పరిశుద్ధాత్మను లోపల ఉంచెను. ఓ గల్లయుడైన ఆ మనిషిని నేను ప్రేమిస్తున్నాను. నాతో కలిసి ఉదయము మీరు ఆయన్ని ప్రేమించరా? ఓ బాధ్యత లేని వాడా, మార్గము తప్పి తిరిగి పాపి, ఇక్కడ ఉన్నా మరెక్కడా నీ ఉన్నప్పటికీ నా ప్రభువును నీవు ఈ ఉదయం అంగీకరిస్తావా? ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యం నీ యొద్దకు తీసుకురాబడినది. నీ ఉదయం ఆయన అంగీకరిస్తావా? నీ చేతులు పైకెత్తుతావా, లేక నిలబడతావా, లేక మరొకటి? ప్రార్థించి ఇలాగ చెప్పు, నేనిప్పుడే ఆయన అంగీకరించగోరుచున్నాను. సహోదరుడా, నేను ఇష్టపడుచున్నాను ఆయన్ను అంగీకరించుటకు. ఇప్పుడే నేను ఇష్టపడుతున్నాను అని చెప్పు. నీవు నీ పాదముపై నిలబడతావా? ఎవరైనా ప్రార్థన కోరినవారు ఇలా చెప్పండి. ప్రార్థన కోరినవారు ఇలాగూ చెప్పండి, నేను పాపిని, అయ్యా దేవుని నిన్ను దీవించును. ఇక ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థించండి. ఒక్క నిమిషం. ఓహో, చాలా కాలం క్రిందట ఆ పశుల తొట్టిలు, అది ఒక గజిబిజం, మీకు తెలుసా లోకం? అది నిజంగా అలాగూ జరిగిన నాకు తెలుసు. మానవాళ్ళని వారి పాపను రక్షించడానికి ఒక పసికందు జన్మించెను. నదీ తీరాన యోహాను ఆయన చూచెను. నిరంతరముండు గొర్రెపిల్ల ఆయనే, ఈ రోజు ఆయనే. ఓ, ఆయన కల్వరిలో సిలువ వేయబడిన క్రీస్తయ్యున్నాడు. ఈ దినమున మీ నిండు హృదయముతో ఆయన ప్రేమించరా? కాబట్టి మీరు కూర్చుని ఉన్న ఈ లోకస్థితి నుండి మీరు బయటికి నడిచి వెళ్ళినట్లుగా, స్త్రీలైన మీరు, పురుషులైన మీరు, ఓ దేని కొరకు ఈ సమయమంతా మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు? మీ లోపల ఒకటి ఉన్నదని, అక్కడ ఆకల దప్పికతో ఒకటి ఉన్నదని అది చూయిస్తున్నది. ఈ విధముగా ఈ భవనంలో కూర్చుని ఉండుట ఈ 2 లేక 3 గంటలు మీరు కూర్చుని ఉండరు. ఒకటి ఉన్నది అక్కడ. ఈ దినాన అది ఆలకించరా? ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అలంకరణ, విజ్ఞాన శాస్త్రము మరియు లోకంలో ఉన్న విషయాలన్నీ ఇప్పుడే మీ మనస్సులోండి గతించిపోవును కాక. సంఘాలు ఐక్యమవుతున్నవి, గొప్ప దేశాలు మొక్కలైపోతున్నవి, ఇస్రాయేల్ మేల్కొంటుంది, ప్రవక్తల ముందుగా చెప్పిన సూచనలు, అన్యుల దినాలు లెక్కించబడుచున్నవి, గుంటికలతో అడ్డుపెట్టుచున్నవి. ఓ చెదరన ఇస్రాయేల్, ఓ చెదరన వారలారా, మీ సొంత మనకు తిరిగి రండి. విమోచన దినము సమీపించినది. భయము చేత మానవ హృదయాలు దద్రేలుచున్నవి. ఆత్మతో నింపబడుడి మీ దీపాలను చక్కపరుచుకుని స్వచ్ఛముగా ఉంచుడి. తలలు పైకెత్తుడి. మీ విమోచన సమీపమైయున్నది. అబద్ధ ప్రవక్తలు అబద్ధములు పలుకుచున్నారు. దేవుని సత్యాన్ని వారు తృణీకరిస్తున్నారు. క్రీస్తు యొక్క యేసు మన దేవుడు అనునది నిరాకరిస్తున్నారు. అది నిజం. అది మీకు తెలుసా? మనందరికీ, మనం జీవిస్తున్న దినాన్ని కూర్చి. అయితే సాయంకాలమున వెలుతురునని ఆయన చెప్పియున్నాడు. మహిమకు దారిని నీవు తప్పక కనుగొంటావు. అదే ఇప్పుడు మనం జీవిస్తున్న దినము. సాయంకాల సమయాన చీకటి పడుతున్నప్పుడు, సంజ సమయాన వెలుగు ప్రకాశించును. సాయంత్రపు నక్షత్రము, సంజ సమయాన సాయంకాల నక్షత్రము. మరి ఆ చీకటి తర్వాత నా యొక్క ఆఖరి గమ్య ప్రదేశం ఉన్నప్పుడు వీడుకోళ్లు కూర్చిన విచారం అక్కడ ఉండకపోవచ్చును. కాలము విశాలము యొక్క సరిహద్దులు లేనిదంతా అంత దూరానికి నన్ను ప్రవాహములు మోసుకుని పోనేమో. అయితే హద్దు నేను దాటిన తర్వాత ముఖాముఖిగా నేను నా వైమానికుని చూడగోరుతాను. జీవితం వట్టి కలకాక మరొకటి కాదని విషాదకరమైన కావ్యంతో చెప్పకు. అల్ప నిద్రలున్న వారి ఆత్మ చనిపోయినదని, అగుపించేవని వాస్తవాలు అనుకోకు అని నాకు చెప్పకు. అవును, జీవితం వాస్తవం. జీవితం ఏకాగ్ర చిత్తము. సమాధి దాని అంతము కాదు. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. అది ఆత్మను గుచ్చి పలికినది కాదు. మహనీయుల జీవితాలు అవన్నీ నాకు జ్ఞాపికలు. మన బ్రతుకులు మహనీయతగా మలుచుకుంటానికి వీడ్కోలు. కాలమను ఇసుకుపోయినా మనకై విడిచిన పాదముద్రలు, భారభరిత జీవిత బాధతో పయనించినవి. బహుశా అవి మరొకరి పాదముద్రలు కావచ్చును. అనాథి అయి ఆశలు భగ్నమైపోయిన సహోదరుడా, నీ గుడితో తీసుకోవాలని మరలా అగుపిస్తున్నది. అలాగినట్లయితే ఏ విధినైనా ఎదుర్కొని గుండెతో మనము సన్నద్ధులమై సన్నద్ధులమవుదాము. కరువు పడిన పశువులే మూగవయుండకు పోరాటములో విరుడవయుండు. ప్రియమైన దేవా, వారు నీవారు తండ్రి. ఇద్దరు పురుషులు నిలచుండుట నేను చూశాను. దేవా, వారిని ఇప్పుడు నీవు స్వీకరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీ యొక్క కుమారులు కావాలని వారు కోరుకుంటున్నారు. వారు జీవించిన వారి అజ్ఞాన జీవితం నుండి వారు మేల్కొన్నారు. ఇప్పుడు వారు నూతనమైన వారిగాను శుద్ధులైన వారిగాను వారు కోరుకుంటున్నారు. ఈ దినమున వారి హృదయాలలో నాటబడిన ఆ విత్తనం పైన పరిశుద్ధాత్మక బాప్తిస్మతో వారు శుద్ధులుగా ఉండవలనని కోరుచున్నారు. నిత్యుడుగు దేవా, అన్నింటినీ సృజించిన సృష్టికర్త, నీ వాక్యమును ఎవరు తయారు చేసి ఉండి ఉండేరు? ఈ ఉదయం ఇది వీరు చేదురని నీవు ఎరిగి ఉంటేవి. ప్రభువా, ఆ వాక్యానికి రాత్రింబగళ్ళు నీవు నీరు కట్టమని, నీ చేతులు ఉండి ఎన్నడూ సాతాను దాన్ని లాగవేయకుండా ఉంచుమని నేను ప్రార్థన చేయుచున్నాను. కొంతకాలం దాన్ని తిరిగి వెనుకకు తెచ్చినప్పుడు ఒకవేళ దేవుని యొక్క పరదేశంలో ఒక చెట్టుగా అది ఉండునేమో. ఎందుకనగా నీ వాక్యము విఫలము కాలేదు, అది మరలా ఉంటుంది. రాబోచున లోకములో ఏ విధమైన నాగరికత ఉండదు. అక్కడ ఇంధన వాహనాలు ఉండవు, లేక విజ్ఞాన శాస్త్రం చేసిన ఏదీ ఉండదు. రాబోచున లోకములో అలాంటిది ఏమీ ఉండవు. అయితే అది దేవుని యొక్క స్వంత తరహా నాగరికత అవుతుంది. దాన్ని ఆయన మహిమగల పరిపాలనలో ఉంచుతాడు. ఏలియనగా ఈ యొక్క సంస్కృతిలో లేక నాగరికతలో వ్యాధి, మరణము, దుఃఖము, సమాధి మరియు లేమి ఉంటుంది. అయితే రాబోతున్న ఆ రాజ్యంలోనైతే అక్కడ మరణము లేదు, దుఃఖము లేదు, వృద్ధాప్యము లేదు. ఓహో దేవా, అదంతా అక్కడ కొత్తదిగా ఉండును. నీ యొక్క నాగరికతలో ఉంటుంది. దేవా, నీ యొక్క శక్తి చేత మా మనస్సు మారి రూపాంతరం పొందడం వలన ఈ లోకం యొక్క అల్పమైన మూల పదార్థం నుండి మరలిపోయి దేవుని యొక్క వాక్యానికి తిరుగునట్లు చేయము. మేము నమ్మింది మా గుండెల్లో ఉన్న విత్తనం పైన దేవుని యొక్క రూపాంతర శక్తి పడి మేము నూతనపరచబడదము కాక, దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడు జీవులమగుదము కాక. తండ్రి, యేసు నామములో ఇది నీకు నా ప్రార్థనయున్నది. ఆమేన్. ఇప్పుడు మీరు ఆకాశవాణి ప్రచారంలో ఉన్నవారు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ మీరు క్రీస్తును మీ స్వంత రక్షకునిగా స్వీకరించి ఆయన ఆత్మతో నింపబడాలని కోరుచున్నాను. ఈ ఉదయం చెప్పబడిన వాక్యములు అవి మీ హృదయంలో పడునుగాక. అక్కడే మీరు యేసును స్వీకరించదురు కాక. మీ జీవితాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత మీరు ఎలా జీవిస్తారో చూడండి. ఇక్కడ ఆలోచన పరుని, వడపోత పరికరమును తీసుకోండి. ఈ వాక్యములకు వ్యతిరేకంగా మీరు ఒకటి చేయుట చూడగని త్వరగా దాని నుండి తొలగిపోండి. గమనిస్తున్నారా? ఎందుకనగా మరణమును మీకు దూరముగా ఉంచు వడపోత ఒకటి ఉన్నది. అది దేవుని యొక్క వాక్యము. ఆయన యొక్క మాటలు జీవమై ఉన్నవి. అవి మిమ్మల్ని మరణం నుండి కాపాడును. ఇప్పుడు ఇక్కడ సభాస్థలంలో ఉన్న మీరు, ఇక్కడ నేను చాలాసేపు ఉంచాను. మీ యొక్క హాజరు కొరకు నేను మీకు ధన్యవాదాలు చెల్లించుతున్నాను. ఎన్నడూ ఈ విత్తనము చనిపోకుండా ఉండాలని నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఈ విషయాలు వ్యత్యాసకరమైనవని మీకు చెప్పడానికి మాత్రమే నేనిక్కడ నిలబడ్డానని మీరు అనుకోరని నేను నిరీక్షిస్తున్నాను. అది చెప్పుటకు ప్రేమే కారణమవుతుంది. నేను మర్త్యుడనై ఉన్నానని ఎరిగిన వాడినై ఇప్పుడు నేనిట్లున్నాను అలాగూ ప్రజలకు బోధించుటకు ఒకే సమయము అని అది ఎరిగి ఉన్నాను. నేను యేసుక్రీస్తును ప్రేమిస్తున్నాను. ఆయన నా యొక్క రక్షకుడు. జ్ఞాపకముచ్చుకోండి, అది ఆయన కొరకు కానట్లయితే నేను అక్కడ విధిలో ఉండేవాడను. నేను అక్కడ ఉండేవాడను. నా తల్లిదండ్రులంతా, నా యొక్క ప్రజలంతా పాపులయుండిరి. అయితే దేవుడు ఆయన యొక్క రూపాంతర శక్తి చేత నాలుండి వ్యత్యాసకరమైన సృష్టిని అది నిర్మాణం చేసినని రూపాంతర శక్తిని వ్యత్యాసకరమైన సృష్టిని అది నిర్మాణం చేసినని నేను ఎరుగుతాను. మరియు మంచిగా ఇంటి కొరకై నేను మీకు ప్రోద్బలపరుస్తున్నాను. మరియు విపత్తు సమయంలో అది మిమ్మల్ని కాపాడును. చివరికి మరణ సమయాన తలుపు యొద్ద మీకు భయముండదు. దేవుని యొక్క ప్రేమ నుండి అనగా క్రీస్తుల నుండి ఏది మనలను వేరు చేయలేదు. మిమ్మల్ని ఒక్కొక్కరిని దేవుడు దీవించి నిత్య జీవము మీకు దయచేయును కాక. దేవుని యొక్క విత్తనం లేకుండా అనగా పరిశుద్ధాత్మ లేకుండా ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మీరు చేయి పైకెత్తి సహోదర అబ్రహాం, నేను పరిశుద్ధాత్మను పొందినట్లుగా నన్ను జ్ఞాపకముచ్చుకో అని చెప్పండి. ఇప్పుడు వాక్యమును మీ హృదయంలో స్వీకరించుడి, అది నమ్ముడి. నిన్ను నీవు చుచ్చుకోగలవు. పైకి వెళ్లిపోయి అద్దం చూడు. నీవెక్కడి ఉన్నావో నీవు చుచ్చుకోగలవు. అవునా? నీవు తెలుసుకుంటావు. నీవు చెప్పు, సరే నేను నా చేయి పైకెత్తలేదు, ఎందుకంటే నాకున్నదని నేను నమ్ముతున్నాను. నిన్ను నీవుగా అద్దంలో చుచ్చుకోవు. తరువాత ఏ రకమైన ఆత్మ నిన్ను మోసం చేస్తుందో నీవు చూస్తావు. అవును, మోసపరచిన ఆలోచన. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు దారి తీయును. అవునది నిజమేనా?
డ down there for cleansing from sin I
నా రక్షకుడు ఎక్కడ సెలవు యొద్ద చనిపోయిను, పాపం యొక్క శుద్ధీకరణకై నేనక్కడే మొరపెట్టితిని, ఓ అక్కడే నా హృదయంపై రక్తము పూయబడిను. మహిమ. ఒక్క నిమిషం, ఇప్పుడు మీ కనులు మూసుకుని అది ఇప్పుడు ఆయన కొరకై పాడుడి. మనం ఇప్పుడు చేతులు పైకెత్తుదాము. ఆయన నామమునకు మహిమ, ఆయన ప్రశస్తమైన నామము, ఆయన నామమునకు మహిమ. అక్కడే నా హృదయంపై రక్తము పోయబడెను. ఆయనకు మహిమ. ఎవరైతే రక్షించబడ్డారో క్రైస్తవులైన మీరు ఒకరి చేయి ఒకరు కరస్పర్శ చేయుడి. ఆశ్చర్య రీతిగా పాపము నుండి నేను రక్షించబడతాను. యేసు ఎంతో మాధుర్యముగా లోపల నివసించుచుండెను. అక్కడే సిలువ యొద్ద ఆయన నన్ను లోపలికి తీసుకునెను. ఆయన నామమునకు మహిమ. ఆయన నామమునకు మహిమ. ప్రశస్తమైన నామమది. ఆయన నామమునకు మహిమ. ఓ అక్కడే నా హృదయంపై రక్తము పూయబడెను. ఆయన నామమునకు మహిమ. రక్తములో జీవం యొక్క బీజము అందులో ఉన్నది. మీకు తెలుసా, ఆయన ఎవరైతే ఎరుగరో ఇది వారికి. ఓహో ఎంతో ఐశ్వర్యమైనది, అతి మాధుర్యమైనది యగు. ఈ ఓటి ఎద్దుకు రండి, రక్షకుని పాదముల యొద్ద నీ యొక్క దమనీయమైన ఆత్మన పెట్టుము. ఈ దినమున బలవంతముగా మునిగి సంపూర్ణము కమ్ము. ఆయన నామమునకు మహిమ. ఓ మహిమ. అది మనం పాడుతూ తల్ల వంచుకుందాము. ఆయన నామమునకు మహిమ. అక్కడే రక్తము నా హృదయంపై పూయబడెను. ఆయన నామమునకు మహిమ. మీరాయన ప్రేమిస్తారా? పౌలు చెప్పాడు, నేను ఆత్మతో పాడెదను, నేను ఆత్మలో ఆరాధన చేయదను అని. మనం మన యొక్క చేతుల పైకెత్తి తిరిగి ఎంతో సున్నితంగా అది పాడుదాము. దాని యొక్క ఇబ్బంది ఏంటో మీకు తెలుసా? పెంతికొస్తు వారమైన మనము మన యొక్క ఆనందాన్ని పోగొట్టుకున్నాము, మన యొక్క ఉత్సాహాన్ని పోగొట్టుకున్నాము. గత దినం బిల్లి గ్రహం చెప్పినట్లుగా ఆ బోధకులు చొక్కా కాళ్ళు త్రిప్పుకుని దక్షిణాదికి వెళ్తారు. చప్పట్లు కొడుతూ వారి పాదములు పైకి క్రిందకు నేలపైకి ఎగురుతూ అడుగులు తొక్కుతూ వారు ఆనందించే ఒకటి వారికున్నది. సరే, నేను ఆనందించడానికి నాకు ఒకటి ఉన్నది. చూశారా, చూశారా? అవునా, అవునా. మనం మన యొక్క ఉత్సాహాన్ని పొగట్టుకున్నాము. ఇప్పుడు మనము మన చేతులు పైకెత్తుదాము. కన్నీటిని గుర్చి భయపడవద్దు, అవి ఏ అపకారము చేయవు. చూశారా, అది అపకారము చేయదు. కన్నీటితో వెతుతూ పోవారు నిస్సందేహంగా ప్రశస్తమైన పనులు మోసుకుని తిరిగి వచ్చెదరు. మంచిది. ఆయన నామమునకు మహిమ. ప్రశస్తమైన నామము. ఆయన నామమునకు మహిమ. అక్కడే నా హృదయానికి రక్తము పూయబడెను. ఆయన నామమునకు మహిమ. మహిమ. ఓ దేవా, స్తుతి దేవా. ఆయన నామమునకు మహిమ. ప్రభువా, హృదయము లోపల విత్తనాన్ని లోపలకు గుచ్చము. నా హృదయానికి రక్తం పూయబడెను. ఆయన నామమునకు మహిమ.